సహోదర నెవిల్, ధన్యవాదాలు మీకు. మీరు కూర్చోవచ్చును. మొదటిగా ఈ రోజు నేను కొన్ని వ్యాధిగ్రస్తుల ఫోన్ కాల్ ను విడిచిపెట్టేంతగా నేను కొంత తొందర పనిలో ఉన్నాను. కొన్ని ప్రత్యేక కేసుల కొరకు నేను ప్రార్థించవలసినవి కొన్ని ఉన్నవి, నేను కలుసుకునవలసినవి. అయితే వారిలో కొన్ని గుంపులు వారు కెనడా నుండి వచ్చిన వారని వెళ్లి చెప్పనుకుంటాను. 2-3 వివిధ స్థలాల నుండి వచ్చారు. చూడండి, వారు ఇక్కడికి వస్తారు. అన్ని సమయాల్లో కూడా వసతి గృహాల్లోనూ హోటల్లోనూ ఉంటారు. వారిని కలుసుకుంటానికి ప్రపంచంలోని వివిధ స్థలాల నుండి, ఏషియా, ఐరోపా మొదలగు స్థలాల నుండి వచ్చిన వారిని కలిసి ప్రార్థించుటకై నేను వెళ్తాను. మనం ఇక్కడ ఉన్నప్పుడు దినదినము కూడా ప్రజలు వస్తూ ఉంటారు. ప్రత్యేక పర్యవేక్షణ కనుక ఎదురు చూస్తూ ఉన్నవారు ఆ లిస్ట్ లో 600 మందికి పైగా ఉన్నారు. కనుక అది చేయడానికి కఠినంగా ఉంటున్నది. అయితే నిజంగా వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారు, అత్యవసర ప్రార్థన కూర్చున్నవారు వారిని కలుసుకుంటానికి నేను ప్రయత్నించాను. నేను ధర్మకర్తల బోర్డు వారితో నేనున్నప్పటికీ మందిరం యొక్క ధర్మకర్తల బోర్డు వారు కొన్ని విషయాలు వింటానికై నేను ఉన్నాను. కొద్ది నిమిషాల క్రితము మేము కలుసుకోవలసి వచ్చినది. అదే సమయంలో గంటన్నర నేను దాన్ని దూరంగా ఉంచాను. ఆ సమయంలో కొందరు ప్రార్థన చేయవలసిన వారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడే వారు ఉన్నట్లయితే ఈ సమయమందు వారి కొరకై ప్రార్థించవాలని ఆశపడుతున్నాను. కాబట్టి ఎవరైతే ప్రార్థన చేయబడవలసిన వారు ఉన్నారో వారు అంగీకరిస్తే, వారెవరైనా పియానో వాయించేవారు గొప్ప వైద్యుడు సమీపంగా ఉన్నాడు, జాలిగల యేసు అను రాగం వాయిస్తుండగా వారు పైకి వస్తారు. ఎవరైతే ప్రార్థన చేయించుకోకూర్చున్నారో వారు ఆశించితే ఎంతమందో నాకు తెలియదు. సహోదరులారా, నా సొంత శరీరంలో నేను ఎంతో బాధను అనుభవించాను. ఆయన సరే అయిన మధ్యవర్తి ఒకరిపై యేసు ఆయన శరీరమందు బాధను సహించాడు. ఎందుకనగా ఆయన బాధ అనిపించుకొనకై దేవుడైన ఆయన శరీరధారి అయ్యాడు. మన బలహీనత యొక్క బాధలు ఆయన ఎరిగి ఉన్నాడు. అందుచేతనే ఆయన వచ్చి ఒక ప్రాయశ్చిత్తార్థ అర్పణ అయ్యాడు. ఆయన సంఘానికి అది కొనసాగించమని ఆయన ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. వైద్య వృత్తిని, శస్త్రచికిత్స మొదలైన వాటి యందు నాకు ఉన్నతమైన గౌరవం ఉన్నది. శరీరమునకు చేయు కొన్ని విషయాలు గాని ఎంతో నొప్పితో ఉండే పన్నును తీవేయు శస్త్రచికిత్స గాని అవి దేవుడు వారికి ఇచ్చిన వరములు. నేను దాన్ని అభినందిస్తున్నాను. అయితే ఒక తరుణం వస్తున్నది, అది వారి జ్ఞానానికి మించిపోతుంది. ఏమి చేయాలో అది వారికి తెలియదు. గమనిస్తున్నారా? అలాంటప్పుడు నేను అనుకుంటాను, మనకు ఒక నిండైన నమ్మకం ఉన్నది. ప్రకృతి సంబంధంగా మనం చేసిన రీతిగా మనం ఒక వైద్యుని యొద్దకు వెళితే మన కుటుంబ వైద్యుడు అతను. అతని దగ్గరకు వెళితే ఒక పల్లెటూరు వైద్యుడు కావచ్చు. లాంతరు పట్టుకుని పొలంలో గుండా రాత్రిపూట వచ్చు నిన్ను చూచుటకు ఆ వైద్యుడు కావచ్చు. అది తెలుసుకుంటానికి అతనికి చెతికకపోతే అతని కంటే కొద్దిగా పెద్దవాడైనా ఒకని యొద్దకు వెళ్తాడు. అతను నిన్ను ఒక ప్రత్యేక నిపుణి యొద్దకు పంపుతాడు. ఆ ప్రత్యేక నిపుణికి తెలియకపోయినట్లయితే మనకు మరొక మార్గం ఉన్నది, అది మహావైద్యుడు అని. ఆయన అపజయమెరుగడు, ఏ ఒక్కడు అపజయము చెందడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన మనకు ఒక మార్గాన్ని సిద్ధపరచున్నాడు. అది చేయటకు నాలో నాకు ఏదైనా స్వంత స్వస్థత శక్తి ఉన్నట్లయితే నేను వచ్చి అది చేయగలను. నేను సంతోషంతో చేయగలను. అయితే నాలో ఇటువంటి స్వస్థత శక్తి లేదు. ఏ మనిషిలో స్వస్థత శక్తి లేదు. అయితే రోగుల కొరకు ప్రార్థించుటకు మనము ఆజ్ఞ పొంది ఉన్నాము. ఆయన ముందుగానే స్వస్థత శక్తిని పెట్టుబడి పెట్టి ఉన్నాడు. అవునా? అది ఉన్నట్లుగానే దాని మీద చెక్కును వ్రాయటకు మాత్రమే మేము వచ్చిన్నాము. నా నామమున మీరు తండ్రిని ఏమి అడుగుదురు, అది ఖాళీగా ఉన్న చెక్కు. నా నామమున మీరు తండ్రిని ఏమడుగుదురు, అది నేను చేస్తాను. ఎంతటి వాగ్దానం అది! అపజయమెరుగునిది అది. ప్రపంచమందున్న నా సహోదరి సహోదరులకు నేను సహాయం చేశాను. యేసుక్రీస్తు రక్తం మీద నున్న దేవుని యొక్క బ్యాంకులో ఉన్నటువంటి ఆ కాగితాల మీద ఈ చెల్లింపులు చేసుకున్నాను. అదెంతో ఫలవర్తమైపోయినది. వాడిని ఎల్లప్పుడూ కూడా చెల్లింపులు చేస్తాడు. ఎందుకంటే అక్కడ పెట్టుబడి డిపాజిట్ అక్కడ ఉన్నది కనుక. చూశారా, మన అతిక్రమ నిమిత్తము ఆయన గాయపరచబడేను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. చూశారా, అదంతా అయిపోయినది. మీ విశ్వాసమునకై ఈ రాత్రి ఆనందిస్తున్నాను. ఒక సహోదరుడు కెనడా నుండి లేక మరొక చోటు నుండి వచ్చాడని బిల్లు చెప్పాడు. అవునా, కెనడా నుండి వచ్చిన సహోదరుడు నీవేనా? ఎక్కడి నుండి వచ్చావు సహోదరుడా? క్యాండెవిల్, ఇండియానా, ఫోర్ట్ వేన్ నుండి. నేను ఫోర్ట్ వేన్ లో వివాహం చేసుకున్నాను. నాకు బాగా జ్ఞాపకం ఉన్నది, రెడిగోర్ మందిరంలో చాలా కూటాలు జరిగించాను. అదెక్కడో మీరు ఎరిగి ఉంటారు. ఒక చిన్న పిల్లవాడి అయినప్పుడు రెడిగోర్ మందిరంలో పాల్ రేడర్ పదాల యొద్ నేను కూర్చుని ఉంటుట నాకు జ్ఞాపకం ఉన్నది. ఒక యవ్వని విద్యార్థి దైవ సేవకుడిగా ఉన్నప్పుడు సహోదరు పాల్ ఒక గొప్ప వ్యక్తి, అలాగే రెడిగోర్ విశ్వాసం వేరుడు. అతడు ఈ రాత్రి విశ్రాంతిలో ఉన్నాడు. నేను ఒక చిన్న పిల్లవాణిగా ఉండినప్పటి నుండి వారు ఏది విడిచిపెట్టారో దానిని, సంఘానికి యేసు ఏమి వదిలిపెట్టాడో దానిని కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నాను. నేను కలిగి ఉన్న విశ్వాసమంతటితో మీ కొరకు ప్రార్థించడానికి నేను వస్తున్నాను. నేనేదో తొందరగా వచ్చుట్లేదు. ఆ విధంగా అది మనము సమీపించరాదు. వద్దు, అది క్రమము కాదు. మనము అడిగిన దాన్ని మనం పొందుకుంటామని నమ్మి మనం వచ్చుచున్నాము. చూశారా, దేవుడే అది వాగ్దానం చేసిన ఎరిగిన వారమై క్రీస్తే ఆ వాగ్దానం చేసి ఉన్నాడని హృదయంలో నిశ్చయత కలిగి మనం వచ్చుచున్నాము. సహోదరులారా, మీ విశ్వాసాన్ని బలిపీఠం పైన మీ శక్తి కొలదగా పెట్టండి. ఈ రాత్రి మీ పైన నా చేతులు వరకు నేను వచ్చుచున్నాను. సరేనా? ఆకాశ మండలమందు పరచి ఉన్న గొప్ప బలిపీఠం మనకున్నది. మన యొక్క అర్పణయగు దేవుని కుమారుడు అక్కడ పెట్టబడి ఉన్నాడు. అది రక్తము కారుచున్న అర్పణ. దాన్ని గౌరవించకుండా దేవుడు చూడలేడు, ఉండలేడు. ఎందుకంటే అది ఆయన యొక్క వాక్యము. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. మన పెద్దలైన సహోదరు నెవిల్ ను నాతో కలిసి ముందుకు రమ్మని నేను అడుగుతున్నాను. నేను సంఘానంతా అడుగుతున్నాను. ఇతడు మీ సహోదరుడు కావచ్చునేమో, మీ భర్త గాని, మీ కుమారుడు కాని, మీ తండ్రి గాని కావచ్చునేమో. అది వారిలో ఒకరికి జ్ఞాపకంచుకోండి. ఇప్పుడు మనం ఎంతో విధేయతో ఈ సహోదరుల కొరకు దేవుని సమీపిద్దాము, తల వంచుకుందాము. కృపాభర్తుడుగు పరలోకపు తండ్రి, కృపా బలిపీఠము ద్వారా మీ సన్నిధానములోకి మేము వచ్చుచున్నాము. ఈ భూమి మీద ఈ కర్ర బెంచ్ యొద్ద మేము నిలబడి ఉన్నాము. అయితే దేవునిదుట ఇంపైన సువాసన గల హోమమ్మగు కలవలలోని యేసు రక్తపు అర్పణ మీదనే మా విశ్వాసం ఉంచున్నాము. ఓయనే ప్రతి వ్యాధి మీద, బాధ మీద, మరణము, నరకమును, సమాధి మీదను జయం పొంది తిరిగి లేచి ఆకాశమునకు ఎక్కిపోయి మహోన్నతుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మేమును విశ్వాసము ద్వారా అక్కడున్న దేవుని కృపలో మా తలెత్తుకుని బతుచున్నాము. ఆకాశమునకు, భూమికి గొప్ప సృష్టికర్త యొద్దకు ప్రభువైన యేసు నామమున మేము బతుచుండగా ప్రభువా మమ్మల్ని స్వీకరించుము అని ఈ బలిపీఠమున నీ యొద్దకు బతుచున్నాము. ఇక్కడ మా సహోదరులున్నారు. అందులో ఒకరు ఇక్కడ సంయుక్త రాష్ట్రం నుండి ఫోర్ట్ వేన్ నుండి వచ్చి ఉన్నారు. మిగతా వారు కెనడా నుండి ఈ గంభీరమైన క్షణము కొరకు వచ్చి ఉన్నారు. ప్రభువా, అది జీవ మరణముల మధ్యనున్న సంగతి ప్రభువా. ఇక్కడ ఇద్దరు పురుషులున్నారు, ఇంకా యమనస్తులే. నీక ఎంతో పరిచర్య వారిపైన ఉన్నది. నిన్ను నమ్మియున్న ఇద్దరు క్రైస్తవ సైనికులు, శత్రువుకు బాణాన్ని వేసినది. ఆ విషపూరితమైన బాణము వారి శరీరంలో ఒక చోట తగిలినది. వారు తిరిగి వచ్చారు, పారిపోయి దేవుని కృపయగు ఆసుపత్రికి సమాధానము కొరకు, స్వస్థత కొరకు వారు వచ్చి ఉన్నారు. డాలు పట్టుకుని మందిరం వరుసలో ఉండి యుద్ధానికి బయలుదేరి వెళ్ళటకు వారు వచ్చి ఉన్నారు. ప్రభువా, మాతో కలిసి ప్రార్థన బలగములో చెడుకై వారు వచ్చి ఉన్నారు. మేం వెళ్లి శత్రువు ఎదుర్కొంటాము. యేసుక్రీస్తు నామమున వారిని విడిపించండి. వారు వెళ్లిపోవాలని యేసుక్రీస్తు నామమున మేము అనబెడుచున్నాము. వారు యుద్ధమందలి యోధులై ఉన్నారు.
As your servant, I go forward now to lay.
వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థతను పొందుదురు అని యుద్ధభూమి యొక్క ప్రాముఖ్య అధికారి అయిన మన మా ప్రభు చెప్పినట్లుగా నమ్మిన వారి వల్ల ఈ సూచికలు జరుగును అని నమ్మి నీ యొక్క దాసులుగా ముందుకు వెళుతూ వారిపైన నా చేతులుంచుతున్నాను. ఏసుక్రీస్తు చేయుచున్నాను. ఈ సహోదరుని శరీరమును బంధించిన వ్యాధి యొక్క బలము ఏసుక్రీస్తు నామమున అతని విడుచును కాక. ఈ సహోదరుని దేహమును బంధించిన రోగం యొక్క శక్తి అతన్ని విడిచునుగాక. యేసుక్రీస్తు నామమున సర్వశక్తిమంతుడు దేవా, ఆకాశానికి భూమికి సృష్టికర్త, నిత్య జీవానికి కర్త, ప్రతి మంచి ఈవికి ప్రధాత, ఆశీర్వదించబడిన వీరి పైన నీ ఆశీర్వాదాలు దయచేయండి. మరియు లేఖన ముందు ఇలాగ వ్రాయబడి ఉన్నది, అది ఈ పర్వతముతో నీవు కదిలిపో అని చెప్పినట్లయితే, నీ హృదయంలో సందేహపకుండా నీవది చెప్పినట్లయితే జరుగునని నమ్మినట్లయితే నీవు చెప్పినది నీవు పొందుకుంటావు అని చెప్పి ఉన్నావు. వారి శరీరముల నుండి వారి వ్యాధులు వెడలిపోవునని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు అది జరుగును కాక. ఆమేన్. ప్రభువు యేసు నామమున నీ విడుదల పొందుకున్నావని నేను నమ్ముతున్నాను. ప్రభువు యేసుక్రీస్తు నామమున నీ విడుదల పొందావని నేను నమ్ముతున్నాను. ఆమేన్.
Does the church believe likewise? Then let it be done.
సంఘము అలాగనే నమ్ముతుందా? అది జరుగును కాక. ఇక్కడ వారిలో మిగతా వారు ప్రార్థనలో అలాగో జ్ఞాపకం ఆశపడుతున్న వారు మీ చేయి పైకెత్తండి. మంచిది. బయట అక్కడున్న వారు ఒకరిపైన ఒకరు చేతులుంచి ఆయన మనము సమీపిద్దాము, నమ్మిన వారి వలన ఈ సూచికలు జరుగును. మహాపరిశుద్ధుడైన దేవా, విశ్వాసము ద్వారా మేము దేవుని చూచుచున్నాము. ఆయన ఇక్కడ నిలబడినట్లుగా మేము నమ్ముతున్నాము. ఆయన ఆయన వాక్యమును కనిపెడుతున్నాడు. ఎక్కడ ఇద్దరు మరి ఎక్కువ మంది నా నామమున కూడియుందరో వారి మధ్య నేను ఉంటానని ఆయన చెప్పి ఉన్నాడు. పరలోకపు తండ్రి, ఇప్పుడే సర్వశక్తిమంతుడు దేవుని శక్తి ఈ ప్రజలను తాకును కాక. ప్రభువా, వారు చేతులు కలిపి ఒకరిపైన ఒకరు ఉంచి ఉండగా నమ్మిన వారి వల్ల ఈ సూచికలు జరుగునని సంఘానికి నీ ఒకరు ఆజ్ఞని చిన్నావు. వారి రోగుల మీద తమ చేతులు ఉంచినట్లయితే వారు స్వస్థత పొందుదురు అని నీవని వాగ్దానం చేశావు. మేము దాన్ని నమ్ముతున్నాము. ఇప్పుడు అది జరిగినది కనుక ప్రభువైన యేసుక్రీస్తు నామమున మేము నీకు స్తుతి చెల్లించుచున్నాము. ఆమేన్. యేసుక్రీస్తు నామమున రోగుల కొరకు, అక్కడతో ఉన్న వారి కొరకు ఇక్కడ ఉంచిన ఈ చేతి రుమాళ్ళు దేవుని శక్తి అభిషేకించును కాక. అవి పంపించబడి రోగుల పైన పెట్టినప్పుడు అది నెరవేర్పు జరిగి వారు స్వస్థత పొందుకుందురు కాక. పౌలు యొద్ద నుండి చేతి రుమాలలు వస్త్రములు తీసుకెళ్లినప్పుడు అపవిత్రాత్మలు పట్టిన ప్రజలు ఆ అపవిత్రాత్మలు విడిచినట్లుగాను రోగులు స్వస్థత పొందినట్లుగాను మేము చూచుతున్నాము. మేము పరిశుద్ధమైన పౌలము కాదని మాకు తెలుసు. అయితే నీవింకా యేసువే అది మాకు తెలుసును. నీ మహిమ కొరకై ఈ విన్నపాలు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాము. ఆమేన్. టేపులు చేస్తున్నారో మొదలు పెట్టున్నారో ఇంకా లేదో నాకు తెలియదు. అవి పనిచేస్తున్నవా? అలా కాకపోతే ఈ సమయమున వాటిని త్రిప్పమని నేను ఆశపడుతున్నాను. యంత్రం పనిచేయచ్చునని అనుకుంటున్నాను. ఈ రాత్రి మిమ్మల్ని ఎక్కువ అలసట కలిగించనని నేను అనుకుంటున్నాను. నేను ఒక అర్ధ గంట లేక 35 నిమిషాల ముందుగా ఆరంభిస్తున్నాను. ఇది ఆదివారపు బడి పాఠము. నా హృదయంలో ఉన్నది, ఇది టేబుల్ చేయబడితే బహుశా ఇది మంచిదని నేను అనుకుంటున్నాను. మనము కొత్త భాగంలోకి, కొత్త మందిరంలోకి సంపూర్తిగా మనం వెళ్ళుటకై సంసిద్ధపడుతున్నాము. ఇప్పుడు లేఖనములు కొన్ని నేను చదవడానికి ఆశపడుతున్నాను. ప్రజలైన మీరు నాతో కలిసి చదవాలనుకున్నట్లయితే 1 సమూయేలు 8:4 ఆరంభము నుండి 10 వచనం వరకు, తర్వాత 19:20 సమయాన్ని సంరక్షించడం కొరకు చదువుదాం. అలాగూ నేను ఇక్కడ చాలా చాలా లేఖనాలు వివరణలు వ్రాసుకుని ఉన్నాను. అనేకమైన కాగితాలు నా యొద్ద ఉన్నవి. మీ యొద్ద పెన్సిళ్లు పెన్నులు కొన్ని కాగితాలు ఉన్నట్లయితే ఈ వివరణలు మీరు గుర్తుంచుకోవాలనుకున్నట్లయితే వాటిని మీరు గుర్తుంచుకోవచ్చు, లేక మిస్టర్ మ్యాగర్ టేప్ చేసి ఉంచుతాడు. దైవ సేవకులకు నేను ఈ టేపును ప్రతిష్ఠత లేక అర్పణ చేసుకుంటున్నాను. నన్ను అపార్థం చేసుకుంటున్న నా సహోదరులకు, ప్రత్యేకించి సంఘశాఖల సంఘబల సహోదరులకు, అనేకమైనవి సంఘశాఖలే. ఈ యొక్క రాత్రి నా పాఠ్యాంశము సమస్థాపకమైన మతమునకు నేను ఎందుకు వ్యతిరేకిని అన్నది. గత పునరాలోచన కొరకు ఒక లేఖన నేను చదవబోతున్నాను. ఖచ్చితంగా అది లేఖనమే అని చేయడం కొరకు నేను 1 Samuel 8:4-10 తరువాత 19-20 వరకు చదువుతాను. నాకు కల్పిస్తున్న ప్రేక్షకులు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు వ్రాసుకోబోతున్న లేఖనాలను శ్రద్ధగా చదవండి. టేపు వింటున్న సహోదరులకు, ఒకవేళ మీరు అంగీకరించని ఒకటి వచ్చినప్పుడు మీరు టేపును నిలుపు చేయవద్దని నమ్ముతున్నాను. అది లేఖన సంబంధమో కాదు, అందులో దేవుని వెతకండి. మనకు మనము దినం యొక్క వర్తమానమునకు మనము బాధ్యులమై ఉంటున్నామని నేను తలస్తున్నాను. సంఘములన్నీ వాటిలో క్రైస్తవులను కలిగి ఉన్నారని నేను తలస్తున్నాను. నిజంగా క్రైస్తవులకు వ్యతిరేకంగా నేను మాట్లాడాను. అయితే నేను చేసిన దానికి, నేను చెప్పిన దానికి కారణమేదనగా వాక్యం అందలి పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ చేతని. ఇప్పుడు మనము 1 Samuel 8:4-10 కలిపి చదువుకుందాము. అది మొదట. ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి చిత్తగించుము, నీ వృద్ధులు నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకొక రాజు నియమింపము, అతను మాకు న్యాయం తీర్చునని అతనితో అనేది. మాకు న్యాయం తీర్చుడుకై రాజును నియమిపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండి కనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేశాను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నింటి ప్రకారము జరిగింపము, వారు నిన్ను విసర్జింపలేదు కాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తుల నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచు వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీయడలను జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించము. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడుగును నీవే సాక్ష్యమై వారికి దృఢంగా తెలియచేయము. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నింటినీ వినిపించి. ఇప్పుడు ముగింపుగా 19:20. అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని పెట్టినొల్లక అలాగును కాదు, జనములు చేయు రీతిని మేమును చేయునట్లు మాకు రాజు కావలెను, మా రాజు మాకు న్యాయం తీర్చును, మా ముందర పోవచ్చు అతడే మా యుద్ధములను జరిగించునని. చదివి ఆయన వాక్యానికి ప్రభు తన ఆశీర్వాదము తోడు చేయను కాక. ఒక ఆదివార బడి పాఠంగా ఎంత జాగ్రత్తగా వాక్యమును సమీపించగలమో అంత జాగ్రత్తగా వాక్యమును సమీపిద్దామని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. కొన్ని సంఘాలు కొన్నిసార్లు విషయాలను చెప్పడం మనకు తెలుసును, అవి అలాగుంటవి. అతడు ఏమి విన్నాడో, దేనితో బోధించబడ్డాడో దానిని కలవరు పెట్టినట్టుగా చేస్తున్నది. ఉదాహరణగా నిన్న ఒక నాతో ఇలా చెప్పాడు. అతడు నా యొక్క స్నేహితుడు, ప్రస్తుతము ఇక్కడనే కూర్చుని ఉన్నాడు. అతడు అన్నాడు, సహోదర అబ్రహాం, నీ మీద నాకెంతటి విశ్వాసం ఉన్నదో, నిశ్చయమైన నరకము లేదని నీవు చెప్పున్నప్పుడు నా స్థలంలో నుండి పడిపోదాము అన్నట్లుగా నాకు అనిపించింది అని అన్నాడు. ఆ మనిషి నిజంగా పొరపాటే అని నేను అన్నాను. తరువాత చెప్పాడు, కొద్దిసేపు నీవు మమ్మల్ని నిలబెట్టు, తరువాత నీవు చెప్తావు. చెప్పావు, నిత్య జీవము నుండి వచ్చిన వారు ఒక్కడే ఒకరు, అదే దేవుని యొద్దనే వచ్చును. అదే మనందరికి, దానినే మనమందరం వెతుకుతున్నది. నిత్యమైన నరకం ఉన్నదని చెప్పినటువంటి లేఖనము లేదు. కారణం, నిత్యమైన దానికి ఆరంభం లేదు, దానికి అంతము కూడా లేదు. కనుక బైబిల్ తెలియజేస్తుంది, నరకం అనేది సాతానుకు వాని యొక్క దూతల కొరకు సృజించబడినది. కాబట్టి అది నిత్యమైనది కాదు. అది లేని సమయం ఒకటి ఉన్నది, తిరిగి అది లేకుండా ఉండేది సమయము ఒకటి ఉంటుంది. అయితే వారెక్కడ అగ్ని గంధకములతోనూ అగ్ని కూపములతోనూ యుగ యుగముల కాలము శిక్షించబడవచ్చును. అయితే కడవరికి అది అంతమవుతుంది. కారణం, నరకము నిత్యము ఉండున్నది కాదు. నిత్యముండు నరకం ఉన్నట్లయితే నిత్య నరకములో ఉండుట కొరకు నీకు నిత్య జీవము ఉండవలసి ఉంటున్నది. అది నిత్యమైనదైతే అది ఎల్లప్పుడూ ఉండేది. నీవెల్లప్పుడు నరకంలో ఉండేవాడవు, మరియు నీవు ఎల్లప్పుడు నరకంలో ఉంటావు. చూశావా, అలాంటిది ఏమీ లేదు. కాబట్టి గమనించండి, నిత్యము ఉండేది అనగా ఎన్నడూ కూడా ఆరంభము కాని అంతము కాని లేనిది. నిత్య జీవు నుండి వచ్చినది ఒకటే ఒకటి, అది దేవుని యందు ఉండున్నది. అది గ్రీకు పదము నుండి జోయి నుండి వచ్చినది. దాని అర్థం దేవుని యొక్క స్వంత ప్రాణము అని. మరియు మనము దేవుని యందు తిరిగి జన్మించినప్పుడు దేవునితో మనము నిత్యులమై పోతాము. ఎందుకనగా ఆయన ప్రాణములో మనం భాగస్థులమై ఉంటున్నాము. అది మనలను దేవుని కుమారులను కుమార్తెలుగా చేస్తున్నది. అప్పుడు మనము నిత్య జీవము కలిగి ఉంటాము. మనలో ఉన్న ఆ జీవము కడవరి దినాన ఆ జీవముతో దేవుడు మన శరీరాన్ని లేపును. అయితే మనల లేపునది దేవుని యొక్క ఆత్మ. ఎందుకనగా అది క్రీస్తులోనున్న క్రీస్తు ఆత్మ మన దేహములను ఆయనతో కూడా లేపి మన దేహములను జీవింపచేసి ఆయనతో కూడా పరిపాలింప చేయను. ఇప్పుడు అంశానికి వద్దాం. నేను సంవత్సరం తరబడిగా ఈ మందిరములో నేను నిలబడి ఉన్నాను. నేను డాక్టర్ రాయ్ ఈ డేవిస్ ద్వారా 33 సంవత్సరాల క్రితము ఇక్కడ జెఫర్సన్విల్లోని మిషనరీ బాప్టిస్ట్ చర్చ్ లో నేను అభిషేకం పొంది ఉన్నాను. అప్పటి నుండి కొద్ది కాలము, నేను కొద్ది నెలలు సంఘము ద్వారా లేఖన సంబంధమైనది కానిది ఒకటి వచ్చే వరకు నేను సంస్థాపక సంఘములో ఉన్నాను. నేనది చేయలేనని నేను అతనికి చెప్పాను. కనుక నేను ఇది చేస్తానా లేదా అని బలవంతంగా అడిగారు. కనుక నేను నమ్మిన ఒక విషయం అది, ఇది దేవుని యొక్క వాక్యమని. బోధకులకు బోధకుడుకు ఆ మనిషినికి నేను చెప్పాను, అది దేవుని వాక్యములో నువ్వు చూపించగలవా అని. అయితే అది ఉన్నది అని అన్నాడు. అది మా యొక్క ఉపదేశం అని నేను అడిగాను. అయితే నాకు అది వాక్యం నుండి రావాలి. చూడు, దేవుని యొక్క వాక్యము. నేను ఒక సంస్థాపక సంఘమునకు చెందినవాడను చెందనివాడను, నేను ఒక సంస్థాపక సంఘానికి చెందనివాడను అగుడు చేత కాదు, కాని సంస్థాపక సంఘానికి నేను వ్యతిరేకిని. ఈ దినము నేను ఎవరితో మాట్లాడుతున్నానో ఆ నా సహోదరులకు నేను కృతజ్ఞుడు. ప్రతి ఒక్క సంఘ శాఖల నుండి నాకు ఆహ్వానాలు అందుతున్నవి, ప్రత్యేకించి సంపూర్ణ సువార్త శ్రేణి నుండి, ఇంకా అనేకమైన సంఘముల నుండి. నేను వచ్చి వారి యొక్క సహవాసంలో కలవమని, వారితో ఉండమని వారు నన్ను అడుగుతున్నారు. అయితే నేను స్వతంత్రంగా ఉన్నాను. ఎందుకనగా నేను కలిగి ఉన్న పలుకుబడిని ఒక వర్గము ప్రజల పైన పెట్టాలని నేను ఇష్టపడను. దేవుడు నాకు ఏమిచ్చున్నాడో రోగుల కొరకు ఒక ప్రార్థన, అది ప్రార్థన ప్రతి ఒక్క సంస్థలోనున్న దేవుని బిడ్డలు అందరూ మేలు పొందాలని నేను ఆశపడుతున్నాను. ప్రార్థన చేయనందుకు అతను నెనడూ ప్రశ్నించలేదు, లేక ఏ ఒక్కరి కోసం. ఎందుకనగా వారు ఫలానా ఫలానా దానికి చెందిన వారు. దేవుడు హృదయములను విమర్శించువాడు. ఆరంభముగా నేను వాటికి ఎందుకు చెందని వాడిననగా, ఎందుకు నేను వ్యతిరిక్తముగా మాట్లాడతాననగా, కారణం మొట్టమొదటిగా క్రైస్తవం యొక్క సంస్థాపకము లేఖన సంబంధమైనది అని నేను నమ్మను. అది లేఖనములో లేనిది అని నేను నమ్ముతాను. అదే ఈ రాత్రి దేవుని కృపను బట్టి ఏ సంస్థాపక సంఘమైన అది లేఖన సంబంధమైనది కాదు, అప్రమాణికమైనదని మీకు రుజువు చేయటకు ప్రయత్నం చేస్తాను. ప్రథమంగా దానిని మనము మతము అని పిలుస్తాము. రిలిజియన్, మతము అన్నది ముసుగు. దాని అర్థం ఒక దానిని ముసుగు వేయుట అవుతుంది. ఆదాముకు ఒక మతం ఉన్నది, అయితే అతడు దానిని తనకు తానే చేసుకున్నాడు అంజూరపు ఆకులు చేత. అయితే అది పనిచేయలేదు. అతడు తన సొంత సిద్ధాంతాన్ని చేసుకున్నాడు. తాను తప్పించుకున్న మార్గం కొరకు, తాను చేసిన ఒక దానికి రక్షణ కొరకు అతడు చేసుకున్నాడు. ఆదా మొదలు ఆఖరి సంస్థాపకం యొక్క క్రమమును దేవుడు త్రోసిపుచ్చాడు. ఎన్నడూ అలాగూ లేదు. బైబిల్ని బట్టి దేవుని కృప ద్వారా ఈ రోజు దాన్ని మేము రుజువు చేస్తాము. మతం అనేది ముసుగైంటున్నది. ఆదాము తనకు అంజూరు ఆకుల ద్వారా ఒక ముసుగును తయారు చేసుకున్నాడు, తాను ఒకరి చేటు కొరకై ప్రయత్నము చేయటకు. అయితే దేవుడు మరణమును ఒక ప్రాయశ్చిత్తార్థ అర్పణము, మరణము కొరకు ప్రాయశ్చిత్తార్థ అర్పణము కోరుకున్నాడు. మతమునకు రక్షణకు బహుదూరమైన వ్యత్యాసం ఉన్నది. చూశారా, రక్షణ విషయం మతమనగా ఒక ముసుగు, గమనిస్తున్నారా? రక్షణగా ఒక జన్మ, ఒక దేవుని వరము. అది రక్షణ అనేది ఒక జన్మ, దేవుని యొక్క వరము. అది ఏ మనిషి ద్వారా గాని, ఏ వర్గము ద్వారా గాని పొందుకునేది కాదు. అది ఒక వ్యక్తిగతమైనది. దేవుడు నీకిచ్చు వరమై ఉంటున్నది అది. ఈ నిత్యజీవం యొక్క వరములు దేవుని వలన ఒక్కొక్కరికి నియమించబడి మనం లోకములోకి రకములపై ఇవ్వబడి ఉన్నవి. లేఖన ప్రకారముగా ప్రకటనలోని బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది, జగత్తుకు పునాదికి ముందే ఎవరి పేరైతే గొర్రెపిల్ల జీవగ్రంథమందు వ్రాయబడలేదో అట్టి భూమి యందు నివసించు వారందరినీ మోసపరచుడికై అంత్యక్రీస్తు భూమిపైకి వచ్చును అని. గమనిస్తున్నారా, దేవుడు ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఎవరు వచ్చేదరో ఎవరు రారో ఎరిగి ఉన్నాడు. ఎవరు వచ్చేదరో వారి కొరకై మార్గము సిద్ధపరచుడు కొరకై క్రీస్తు దిగివచ్చాడు. చూశారా, మిగతా వారిని ఆయన ఎరుగును. ఆయన దేవుడై ఉన్నట్లయితే ఆయన అనంతుడు, సర్వాంతర్యామి. ఆయన సర్వశక్తుడు కాకుండా ఆయన అనంతుడు కాలేడు. ఆయన సర్వాంతర్యామి కాకుండా ఆయన సర్వశక్తివంతుడు కాలేడు. ఆయన సర్వజ్ఞుడు కాకుండా సర్వాంతర్యామి కాలేడు. కాబట్టి చూశారా, అన్నిటికీ కూడా ఆయన దేవుని చేయుచున్నది. కాబట్టి ఆరంభము నుండి అంతము ఆయనకు తెలుసును. ఎవరు ఎవరు కాదో అన్నది ఆయనకు తెలుసును. వచ్చువారు అనేకులని ఆయనకు తెలుసు. కాబట్టి వచ్చువారి కొరకు ఒక ప్రాయశ్చిత్తార్థ అర్పణగా క్రీస్తును ఆయన పంపెను. మనము చేయవలసింది ఏమీ లేదు. యేసు చెప్పాడు, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ, గతకాలము తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా ఎద్దుకు వత్తురు. నా తండ్రి ఆకర్షిస్తేనే కాని ఎవడును రాడు. చూశారా, అదంతా దేవుని జ్ఞానంలోనే ఉన్నది. సహోదరు బ్రహాం, నేను లోపలనున్నాను అని నీవు చెప్తావు. నాకు తెలియదు నేనున్నానని నేను నిరీక్షిస్తున్నాను. మన రక్షణను భయముతో వణుకుతో మనము కాపాడుకుందాము. ముడత మచ్చ లేకుండా దేవుని ఎదుర్కొంటానికి సంఘము ముందుగా నిర్ణయించబడి ఉన్నది. మనము ఆ సంఘములో ఉన్నట్లయితే ఆ సంఘముతో పాటు మనం ముందుగా నిర్ణయించబడిన వారము. ఇప్పుడు వాక్యాన్ని బట్టి నిన్ను నీవు పరీక్షించుకో. తర్వాత మనం అంత దూరం ఉన్నామో నీవు పరీక్షించుకో. సంస్థాపకమైన క్రైస్తవ్యము అలాంటి నిశ్చయతను నీకెన్నడూ ఇవ్వలేదు. లేదు, వారిలో కొందరు అంటారు, నీ వచ్చి యేసే క్రీస్తుని ఒప్పుకో, సంఘములో బాప్తిసం పొందు అని అంటారు. దయ్యము అదే పని చేస్తుంది, అది కూడా నమ్మి యేసే క్రీస్తుని నమ్మి వాడు వణికిపోతాడు. అవునా, అది నిజమేనా? ఇలాంటి సంస్థాపకమైన సంఘమును దేవుడు ఎన్నడూ చెప్పలేదు. ఇలాంటి లేఖనము దానికి లేదు. దానికి బైబిల్లో స్థలము లేదు. ఆదాము ఒకటి స్థాపించాడు, అతను అపజయం ఉందాడు. ఆ తర్వాత నిమ్రోదు ఒక సంస్థాపకము చేయటకు ప్రయత్నం చేశాడు. నీవు చరిత్రకారుడు అయినట్లయితే బబులోను యొక్క చరిత్రను మీరు ఎరిగింటారు. హెస్లోపు యొక్క రెండు బబులోనులు చదవండి, ఎంతో వెలుగును మీకు చూసిస్తుంది. ఆ నిమ్రోదు పాప పురుషుడు. ఈ పాప పురుషుడు నిమ్రోదు బబులోనును మరియు దాని చుట్టూ ఉన్న స్థలములోనున్న సహవాస సంఘాలను తీసుకుని అది కడవరి దినానున్న భ్రష్టత్వం చెందిన సంఘానికి పోలిక తీసుకుని ఒక పెద్ద స్థలముగా తయారు చేశాడు. మిగతా అవన్నీ దానికి కప్పము చెల్లించినవి. అక్కడ అతడు గోపురము నిర్మించి మనుషులను సంస్థాపకం చేశాడు. అయితే అది విఫలమైపోయినది, అది కూలిపోయినది, అది విఫలమైపోయినది. కోరహు మీరు చదవాలని ఆశపడితే సంఖ్యాకాండం 16:1 కోరహు అదే చేయుటకు ప్రయత్నం చేశాడు. లేవీలందరినీ ఏకం చేశాడు. అతను అతను ఒక పండుగను ఏర్పాటు చేసి ధనులను గొప్పవారిని అశుద్ధ మనుషులను కలుపుగా చేసి తాను దోతాను కలిసి మనందరి మీద ఒక్కరి పెత్తనం అది సరికాదు అని అన్నాడు. కాబట్టి వారు కట్టు కలిసి ఒక సంస్థాపక సంఘాన్ని ప్రారంభించడానికి సిద్ధపడ్డారు. వారు ఎవరినైతే దేవుడు ఈ పనికి ఏర్పాటు చేస్తున్నాడో వారి ఎదుటకు అనగా మోషే అహరోనుల ఎదుటకు వచ్చి సమాజమంతా పరిశుద్ధులే, మీరెంతో ఎక్కువగా వారి మీద పెత్తనం చేస్తున్నారు, వారికి హక్కు ఉన్నది అని అన్నారు. ఆలోచించి పోరు అనేకులు ఉండటం శ్రేయస్కరం అని ఒకవేళ అని ఉండవచ్చు. అది క్రైస్తవ్యానికి వర్తిత సుమా, అది యుద్ధంలో సరిపోతుంది. గమనించండి, అనేకమైన వ్యత్యాసాలున్నవి. నీవు లేఖము తీసుకుని చెప్తావు యూదా ఇస్కరియోతు వెళ్లిపోయి ఉరి వేసుకున్నాడు అని. నీవు ఆశిస్తే అలాగే వెళ్లి ఆ విధంగా చేయి. అయితే అది చేయటం క్రమము కాదు. దేవుడు మోషేను ఎన్నుకున్నాడు, దేవుడు అహరోను ఎన్నుకున్నాడు. అది ఆ దినపు వర్తమానము. ఆవలివుడు నీకెంత అందంగా కనిపించినా అనవసరం, అది దేవుని ఆలోచనకు వ్యతిరేకం. దేవుని యొక్క ఆలోచన మన ఆలోచన ఉండవలసి ఉన్నది. క్రీస్తుకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి. ఈ బైబిల్ గ్రంథము క్రీస్తు మనస్సును బయలుపరుస్తున్నది. గ్రంథం యొక్క ప్రత్యక్షత అంతా కూడా అపోకలిప్స్ గా పిలువబడుతున్నది, అనగా యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. విషయాన్ని ఆయన ఏ విధంగా గ్రహించున్నది, అది ఒక వైపునకు ఆయన తీసుకున్నది మనము చూడగలము. కొద్దిసేపట్లో అది పొందుకుంటాము. మంచిది. కోరహు తన పనిలో నమ్మకస్తుడి అని అనుకుంటున్నాను. తప్పు చేస్తున్నాడని అతడు అనుకుంటలేదు అని నేను అనుకుంటున్నాను. లేఖనము తెలియకపోవడం చేతనే, దేవుని హస్తము కదులుచున్నట ఎరుగకపోవడం చేతనే అతి తర్కం అతను తీసుకురావడానికి అతనికి బుద్ధిహీనత అవుతున్నది. నేటి దినాన 90% ఇబ్బంది అదే అవుతున్నది. దేవుని యొక్క కార్యక్రమములకు జరుగుతున్న మన తలంపును చొచ్చు చేయుట. మనం అసలు తలంచనే తలంచకూడదు. ఆయనే మన తలంపు కావాలి. ఆయన చిత్తానికి మన తలంపును సమర్పణ చేసుకునవలసి ఉన్నది. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారా? కోరహు మంచి తలంపుతోనే తప్పుడు సిద్ధాంతము కలిగి ఉండి వారికి తర్క వితర్కమును చూయిస్తూ దేవుడు ప్రభక్తైన వర్తమానికుడైన మోషేను మాత్రమే దీవించలేదు, సమాజమంతా పరిశుద్ధులే ఈ సహోదరులకు చెప్పుచున్నాడు. ఇప్పుడు ఇది చేయటకు సమాజమంతరికి హక్కు ఉన్నది, అది చేయటకు సమాజమంతరికి హక్కు ఉన్నది అని అంటున్నాడు. కాబట్టి వారికి మంచివారే ఉన్నారు. వారు లేవీయులు, అది దేవుని యొక్క ఎన్నిక. ఈనాడు అది దేవుని సేవకులు అని పిలువబడుతున్నది. లేవీయుడు ఆలయం యొక్క పరిచారకుడు. మోషే వారిని అందుకొరకై పిలవలేదా? ఇక్కడ అతడు అమర్యాదగా చేయలేదు లేక నడవలేదు. అతడు వారితో చెప్పాడు, మీరు ధూపార్తలు తీసుకుని వాటిని పరిశుద్ధ అగ్నితో నింపి దానిపైన ధూపం వేయండి. పరిశుద్ధమైన ఈ ధూపం వేయుట అనున్నది అది దేవుని యొక్క ఆజ్ఞే. ఎక్కడైతే ఒక్క మనుషుడు అది చేయవలనని ఆజ్ఞ పొందియున్నాడో అక్కడ వీరు గుంపుగా వచ్చి సంఘాన్ని వశము చేసుకోవాలనుకుంటున్నారు. వారు దాన్ని చేసినప్పుడు మోషే బోర్ల పడ్డాడు, ఎందుకనగా దేవుడు ఆ పనిని అతనిని చేయమన్నాడు. దేవుడు అడిగాడు, మందిరము ఎదుటకు వారి ధూపార్తలు తీసుకుని రమ్మని ఆయన అడిగాడు. కాబట్టి వారు తమ ధూపార్తలు మండించబోచుండగా ధూపము రగలబోతుండగా మోషే అహరోనుతో దేవుడు చెప్పాడు, వారిలో నుండి మీరు వేరుపరచుకోండి, వారిలో నుండి మీరు బయటకు రండి. ఆ తర్వాత ఆయన వారిని అవిశ్వాసులని పాపులని పిలిచాడు. దేవుని వాక్యమెడలా అపనమ్మకముచ్చుటే. నీవు దొంగతనం చేస్తావు ఎందుకంటే నీవు నమ్మలేదు కాబట్టి, నీవు అబద్ధపడతావు ఎందుకంటే నీవు నమ్మలేదు కాబట్టి, నీ వ్యభిచారం చేస్తావు ఎందుకంటే నీవు నమ్మలేదు కాబట్టి. నీ విశ్వాసమైతే నీవు అలాంటివి చేయవు. కేవలం రెండు చాళ్లు మాత్రమే ఉన్నవి, అవి విశ్వాసము లేదా అవిశ్వాసము. నీవు వాటిలో ఒకదాని చేత స్వాధీనపరచబడవలసి ఉన్నది. ఆది ఎందుకు దేవుడు వాక్యమై ఉండెను, ఆయన శరీరధారై మన మధ్య నివసించను, ఆయన వాక్యమై ఉండెను, ఆయన వాక్యమై ఉన్నాడు. దేవుడు నీలో నివసించున్నాడేగా, అది దేవుని యొక్క వాక్యం నీలో నివసించున్నది. ఆయన చెప్పు ప్రతి పళ్ళుకు నీవు ఆమేన్ అని చెప్తావు, అది దేవుడు నీతో నివసించుచున్నాడు అన్నది. మీరు గమనించట్లయితే ఈ అమాయకులనే వీరు తమ చేతుల్లో ధూపార్తలు ఉంచుకుని వారి చేతుల్లో పరిశుద్ధ అగ్ని ఉంచుకుని ఉండగా దేవుడు భూమిని చీల్చాడు, అది వారిని మృంగివేసినది. మోషే నుండి దేవుడు వారిని వేరు చేశాడు, ఎందుకనగా మోషే వారి నుండి తన్ను వేరు చేసుకున్నాడు. మోషే సమాజంలో ఉన్న వారికి హెచ్చరిక చేశాడు, అలాంటి వర్గం వారితో బుద్ధిహీనంగా మీరు కలవద్దు, వారికి వేరుకండి. లేఖనం మీకు తెలుసును, 16, 17, 18 అధ్యాయాలు మీరు చదివితే మీరు దాన్ని తెలుసుకుంటారు. మీకు మీరు ఈ పాపులకును అవిశ్వాసులకును వేరుకండి, వారిలో నుండి మీరు బయటికి రండి. ఎందుకనగా వారు కలిగినదంతా నాశనమే పోబోతున్నది. భూమి నెరవేర్చి పరిశుద్ధ అగ్ని పట్టుకున్న వారిని తీసుకున్నది. అమాయకులైన మనుషుల చేత మోసపరచబడ్డారు. అదే ఈ రోజు పారంపర్య ఆచార ఉచ్చుల్లో అనేక మంది అమాయకుల వారు పడిపోతున్నారు. దేవుని పరిశుద్ధ వాక్యమును వారి చేతుల్లోనే పట్టుకుని అందులోని ప్రసంగాలు చేయుట. ఒకప్పుడు ఒక మెథడిస్ట్ సేవకుని ముఖంలోని వచ్చిన ఒక ముఖ వైఖరిని నేను చూశాను. గత ఆదివారం రాత్రి వరకు అతను మెథడిస్ట్ సేవకుడు. నేను అతన్ని చూసినప్పుడు అతనంతా బయట ఉన్నవాడుగానే కనిపించాడు. సహోదరుడా, చూడండి, ధూపార్తులు పట్టుకునుట, దేవుని ఎదుట ఆఘ్రాంచు సువాసన అర్పణలు అర్పించుట, వారి చేతులు అది పట్టుకున్నవి. ఆయనను వారి చేతిలోని ధూపార్తులతోనే నాశనమైపోయారు వారు. అయినప్పటికీ కారణం వారి యొక్క విధేయతతో ఒకటి చేయాలని ప్రయత్నం చేశారు. అయినప్పటికీ దేవుని వాక్యములకు వ్యతిరేకమైనది అది. ఒక సంస్థాపకును తయారు చేయడం కొరకే ప్రయత్నం చేశారు. అంటారు, నీకు నీవు చాలా ఎక్కువగా చేసుకుంటున్నావు, వాక్యమంతా నీవే కలిగి ఉన్నావని. నీవు చెప్పుడుకు నీవెవరు? ఆ కాలానికి వర్తమానికుడిని మోషేను వారు చూడలేకపోయారు. అవును, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అన్నది అతని కలిగి ఉన్నాడు. అతని వంటి వాడు భూమి మీద ఎవరూ లేరు. అతనికి వర్తమానం ఉన్నది, అది ప్రజలు చూడలేకపోయారు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అనేది నిర్దిష్టంగా మోషే కలిగి ఉన్నాడు. మంచిది, అలాంటి దాన్ని మనము ఈ దినాన్ని చూస్తున్నాము. మంచివారే, గొప్పవారే, ప్రశస్తమైన వారే మనుష్య కల్పిత ఆచారములతో దేవుని యొక్క వాక్యమును చేతపుచ్చుకుని దేవుని వాక్యమును బోధించడం ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కత్తిరిస్తారు, ఇక్కడ కింద కత్తిరిస్తారు, దానికి దీని చేరుస్తారు, వచ్చి సంఘంలో చేరండి, మీ సభ్యత్వాన్ని మార్చుకోండి. మరి వాక్యమును చేతిలో ఉంచుకుని ఆత్మ సంబంధముగా చచ్చిపోవుట కదా. ఆ దినం యొక్క దేవుని వర్తమానికుని వర్తమానమును వారు నమ్మలేకపోయారు. వారందరి ద్వారా ఘనమైన దేవుడు ఎందుకు పనిచేయలేదు, కేవలం ఒకరి మీదనే అది ఎందుకు మోపి ఉన్నాడు వారు అర్థం చేసుకోలేకపోయారు. నేను ఎంతో మందితో ఇదని మాట్లాడుతూ ఉన్నాను, సోదరు బ్రహం నీవు చెప్పినది సరి అని మేము ఎరుగుతున్నాము. అయితే మేమేమి చేయాలి? సంస్థాపక సంఘం మమ్మలను వెలివేస్తుంది. మేము వెళ్లిపోవడానికి వేరే స్థానము లేదు. నేను వారిని జాలిపడ్డాను. అయితే ఒక స్థలం ఉన్నది. మేము ఆకలితో చచ్చిపోతాం అని నీవు చెప్తావు. దావీదు అన్నాడు, ఒకప్పుడు నేను పిల్లవాణిగా ఉంటుని ఇప్పుడు నేను వృద్ధుడై ఉన్నాను. నీతిమంతుడు విలువడ్డయు వాని సంతాన భిక్షమిత్రయు నేను చూచి ఉండలేదు. అదే ఆధారము చేతనే నిర్దిష్టంగా వారు యేసును తృణీకరించారు. వారి సంఘ శాఖలకు వారెంతో చుట్టుకునిపోయారు. పరిశుద్ధ పూజారులు, పరిశుద్ధ భవనాలు, పరిశుద్ధ సంఘాలు, పరిశుద్ధ ఆలయాలు, మానవ శరీర మందిరములో దేవుడు ఉన్నాడని దాన్ని వారు చూడలేకపోయారు. నీవు దేవుడివై ఉండి, నీవు దేవునిగా, నీవు మానవుడివై ఉండి నీవు దేవునిగా చేసుకుంటున్నావు. చూసారా, వారు అందులో చుట్టుకునిపోయారు. దాతాను మొదలుగా వారు నిజమే అంతగా ఈ ప్రజలు చుట్టుకునిపోయారు. దేవుని ఉగ్రతకు పైన ప్రజలను తీసుకుని వెళ్లవచ్చున దానికి చేరినంతగా నిమ్రోదు చుట్టుకునిపోయారు. దేవుడు చూడలేనంతగా ఆదాము తన దిగంబరత్వమును కప్పుకున్నాడు అని అతడు నిబ్బరపడ్డాడు. నీవు కప్పుకోలేవు, దేవుని కప్పవలసి ఉన్నది. అవునా? అవునా, దేవుని కార్యక్రమం దాన్ని కప్పుతుంది. నీ కార్యక్రమము కాదు, అది ఎల్లప్పుడూ కూడా అవిధిగానే ఉంటున్నది. యేసును ఆయన ఆలయంలో ఆయన ఉండుట వారు చూడలేకపోయారు. దేవుడు మాంసుక్తమైన దేహమందు ప్రత్యక్షమయ్యాడు. ఈరోజు పారంపర్య ఆచరణల వలన బైబిల్ గ్రంథంలోని వాక్యములు ఎంతగానో కత్తిరించబడుతా నేను చూచి అది నాకెంతగానో బాధని కలిగిస్తున్నది. యథార్థులైన వారు అక్కడే నిలబడి ఆ వాక్యమును వినుట అది సత్యమని వారికి తెలుసు. అయితే వారు కదలటకు ధైర్యము తెచ్చుకోలేకున్నారు. కారణం వారి ఆచారం వేరే విధంగా వారికి బోధించుచున్నది. సహోదరులారా, మూఖులను చెట్లను కడగండి, ముందుకు కదల వెళ్ళండి. అయితే నాకైతే, మనకైతే, నా ఇంటికైతే, మేము క్రీస్తును వాక్యమును స్వీకరిస్తాం. అవును, ఔక్షణం యోహాను 3 తీసుకుందాం. నికోదేము సన్నిధి సభ అను గొప్ప సంఘశాఖకు అతడు ఒక గొప్ప బోధకుడు, అధికారి కూడా. వారిరువురు ఏకమైపోయి వారొక పారంపర ఆచారాన్ని నిర్మించుకున్నారు. అందులో ఒక వర్గం పరిషయులు, ఇంకొక వర్గం సద్దూకయులు. వారి వ్యత్యాసాలతో మొదలగు వాటితో వారికి వారి సంఘశాఖలు ఉన్నవి. ఇతడు సన్నిధి సభ యొక్క అధికారి మరియు ఒక బోధకుడు, బోధించడంలో అద్భుతమైన వ్యక్తి. లేఖనములు తెలుసు అతనికి, అతడు అని అలా అనుకున్నాడు. ఆచార ప్రకారంగా అవి అతనికి తెలుసును. మీరు మీ పారంపర్య ఆచారం వలన దేవుని వాక్యం నిర్ధకం చేయుచున్నారని యేసు చెప్పలేదా? చూడండి, వారి యొక్క ఆచారాల వలన ఏంటి అది? వాక్యం ఏమని చెప్పినదో అది ఆ విధంగానే ఉంచుటకు బదులు వారి సొంత అనువాదాన్ని దానిపై పెడుతున్నారు. ఇది ఈ విధంగానే అర్థం కాదు, అది వారు చెప్తున్నారు. వెలిగమనిచినట్లయితే మొట్టమొదట సంస్థాపకము ఆరంభించినప్పుడు దయ్యం హవ దగ్గర ఉపయోగించినది అదే స్వరము అని మీరు గమనించారా? నిజంగా అది ఈ విధంగా కాదు. దేవుడు అలాగ చేయడు, తెలుసా? చూసారా, అదే విషయం ఈ రోజు కూడా. ఇప్పుడు గమనిద్దాం, ఈ అధికారి యేసు యొద్దకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. మొదటిగా అతడు నిత్య జీవాన్ని వెతుకుతూ, రక్షణను వెతుకుతూ అతడు వచ్చాడు. అయినప్పటికీ ఒక హుదా గల ఒక మనిషి అయినప్పటికీ, ఇశ్రాయేలుకు ఒక పెద్ద బోధకుడు అయినప్పటికీ ఇతడు, అయితే ఇశ్రాయేలు ఒక బోధకుడు, ఇశ్రాయేలు యొక్క బోధకుడు ఒక మనిషి యొద్దకు వచ్చుట అలాంటి వివరణ పాఠశాలలో ఏది నాన ఉన్నట్లుగా మనకు లేదు. ఒక వృద్ధుడైన పెద్ద మనిషి, వృద్ధుడైన పరిచారకుడు, జ్ఞాని అయిన ఋషి ఒక యవ్వనస్తుని దగ్గరికి వచ్చుట, ధనవంతులైన వారు, ధనవంతుడొకడు తనదాల్చుకుంటానికైన స్థలము లేని యొక్క దరిద్రుని దగ్గరికి వచ్చి ఒక భిక్షగా యుద్ధకు వచ్చుట, వచ్చి రక్షణ గుర్చి నిత్య జీవాన్ని గుర్చి అడుగుట. మొదటిగా వారు ఆ సన్నిధి సభకు చెందిన వారు, ఎంతో ఒప్పుకోలుగల నికోదేము తన సంఘశాఖలోని వారికి లేనటువంటి ఒక దానిని అతడు యేసులో చూశాడు. ఆయనలో ఒకటి వారు చూశారు. ఎందుకంటే అతడు అన్నాడు, రబ్బీ, నీవు మేము ఎరుగుదము అని అన్నాడు. మేము, వారు దాన్ని ఒప్పుకోరు, ఎందుకంటే వారు బయటికి నెట్టివేయబడతారు. అవును, నీవు దేవుని ఎదురు వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము, ఎందుకనగా దేవుడు అతనికి తోడుగా ఉంటేనే తప్ప నీవు ఈ కార్యములు చేయలేవు. ఓహో, ఎంతటి విషయం! సంస్థాపక సంఘం. దేవుని యొక్క ప్రత్యక్షతయే యేసు అని మనకు తెలుసును. దేవుడు ఆయనతో ఉంటేనే గాని ఇవి ఎవరూ చేయలేరు. ఆ మనిషిని గుర్చిన ఒక ప్రత్యేకత వారు ఎదిగి ఉన్నారు. దినం యొక్క వెలుగు ఆయనే, ఆయన దేవుని యొక్క సాక్ష్యము. అలాగే కోరహు మోషేలో అట్టిదాన్ని చూశాడు. ఆ దినమున మోషే వంటి మనుషుడు మరొకటి లేడు. అతడు ఆ దినాన దేవుని యొక్క దైవిక సాక్షి, దేవుని శక్తికి. దానిని మోషేలో, కోరహు, అతని వర్గపు వారు చూశారు. అది మోషేది కాజాలదని వారు గ్రహించారు. మోషే సముద్రాన్ని పైలు చేయలేడు. మోషే భూమి మీదకి తెగుళ్లు పంపలేడు. అది మోషేలో ఉన్న దేవుడు. ఎందుకనగా దేవుడు ఆ దినపు వెలుగులోను సాక్షిలోను ఆయనే ప్రాతినిధ్యం వహించాడు. అది వారు చూడలేకపోయారు. కోరహు ఏదైనా చెడు కొరకై కోరహు ప్రజలందరినీ ఒక గుంపుగా తయారు చేయాలనుకున్నాడు. సంస్థాపక సంఘము అందుకొరకే అలార్దని కొరకే ఉంటున్నది. ప్రతి ఒక్క చెత్త మూఖ అథమ ప్రజలు తీసుకుని వచ్చి క్రైస్తవ్యంగా పిలుస్తుంది. ఈజిప్టు యోధుని గుర్చి హోటెంటాట్ ఎంతవరకు తెలుసునో అంతకంటే అధమంగా దేవుని గుర్చి ఎరుగునటువంటి పాఠశాలకు కుమారుని పంపుట, అతన్ని అక్కడికి పంపించి విద్యను నేర్పించి మనస్తత్వ శాస్త్రం నేర్పించి ఒక పిహెచ్డియో, ఒక డాక్టర్ డిగ్రీ, డాక్టర్ డిగ్రీయో, కళాశాస్త్ర డిగ్రీని ఇప్పించి లేక అలాంటి విచ్చుట. మరి ఎన్నడూ రక్షణ అంటే ఎరుగునటువంటి వారిని ఎన్నడూ రక్షణ అంటే ఎరుగునటువంటి వారిని సువార్త ప్రకటించడానికి పంపడం. అలాంటి వాడు కన్య వల్ల జన్మించిన దానిని పునరుద్ధరమును తిరస్కరిస్తాడు. దైవిక స్వస్థత దేవుని శక్తిని తృణీకరించుట, యేసు మరణించిన అసలు నియమాలనే తృణీకరించుట, ఆత్మ ప్రేరితమైన మార్కు సువార్త 16వ అధ్యాయం తిరస్కరించుట, యేసు తానే చెప్పినవైనా నమ్మిన వారి వలన ఈ సూచికలు జరుగును అనుదాన్ని తిరస్కరించుట, అపోస్తుల కార్యములు 2:38 తిరస్కరించుట, ఆత్మ ప్రేరితమైన లేఖనాలను తిరస్కరించుట, దాని గురించి ఏమీ తెలియనటువంటి మనుష్య పారంపర ఆచారాలు తీసుకుని దానిపై తంబుర వాయించుట, వారికి నీవు సత్యాన్ని చెప్పితివా, సత్యాన్ని చూపించితవా, అందుకు కదలి సగటానికి సిగ్గుపడతారు. ఎందుకంటే వారిది సంస్థాపక సంఘము. కోరహు అటుదాన్నే చేశాడు. వారు మోషేలో దేవుని చూశారు. దేవుని యొక్క ప్రతినిధి అతనిలో ఉండి పనిచేయుట అతడు చూశాడు. నికోదిము క్రీస్తులో దేవుని చూశాడు. దేవుడు ఆయనలో ఉంటేనే తప్ప ఎవడును ఈ కార్యములు చేయలేడు. నికోదిము సంస్థాపక సంఘములో ఉండి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. కోరహు ఒకరిని లోపలికి తెచ్చుటకు ప్రయత్నించి కోరహు బయటికి వెళ్లిపోయాడు. అది వ్యత్యాసం. నికోదిము రక్షణ వెతుకు ప్రయత్నిస్తున్నాడు, అందులో నుండి బయటకు వచ్చుటకు. చిన్న వయసు నుండి అందులో ఉన్నాడు. దాన్ని గుర్చి అతడు అలసిపోయాడు. అతను రక్షణ పట్టడానికి ఆశిస్తున్నాడు. అయితే కోరహు అయితే పెద్దవాడిని అనిపించుకోవడానికి స్థానాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజల యొక్క పరిస్థితి ఆ విధంగా ఉన్నది. ఈనాడు క్రైస్తవ్యానికి వచ్చిన ఇబ్బంది అదే. మనకు అనేకులైన అబద్ధపు పోలికలు ఉన్నవి, పోకడలు ఉన్నవి. మన పెంతికొస్తువారు వ్యక్తీకరిస్తున్నందుకు మన్నించండి, మన పెంతికొస్తువారు దానితో పేలు పట్టి ఉన్నారు. ప్రకృతి పోలిక, దేవుడు ఒక వ్యక్తిని లేపి అతనికి ఒకటి ఇచ్చునుగాక దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆ వ్యక్తిని అనుకరణ చేస్తారు. నీ సొంత వర్గాన్ని నువ్వు చంపుతున్నావని అర్థం కాదా? కృపే పౌలు చెప్పినట్టుగా పందెం రంగంలో ఓపికతో పరిగెత్తుదాము. బంతి పట్టుకున్న మనిషి అతని చేతుల నుండి అది తీయవద్దు, అతని కాపాడటానికి ప్రయత్నించు. అయితే దానికి బదులుగా అతని సంస్థాపక సంఘానికి చెంది ఉండలేదా గనక అది అతని ఎదురుని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. కొందరు మనుషులు ఎంతో వికృతంగా భీకరంగా ఉంటారు. అతనికి చేతి కాదు, ఒక కంబల్లో పూలను ఉంచితే, పువ్వులను ఉంచితే నీ ఎదురు నుండి అది తీసివేయడానికి ప్రయత్నం చేస్తాడు. అవునా? ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నాను, అది నా భావం, క్షమించండి. చిన్న విషయమైన అపొస్తలుల కార్యం లోపెందుకే అతను తొనిగిపోతాడు. అతను తప్పకుండా పడతాడు. మార్కు సువార్త 16 పైన అతను తొనిగినట్లయితే దాన్ని అతను ఎలాగూ చేయగలుగుతాడు? గమనిస్తున్నారా? క్రీస్తును కూర్చుని చిన్న పాఠము. మరి నికయ సభలో తర్కించిన అదే విషయాన్ని ఈ సంవత్సరాంతట్లో వారింకా చుట్టిల్లుతున్నారు. ప్రయత్నం చేయడం, ఓ సంస్థాపక సంఘానికి సంఘమునకు చేయటకు ప్రయత్నించడం, దాన్ని చేయడానికి ప్రయత్నం చేయడం, అందులో చేరటకు. నికోదేము అందులోండి బయటకు వచ్చుటకు ప్రయత్నించాడు. నికోదేము అంగీకరించాడు, బయటకు వచ్చాడు. కోరహు అందులో నశించిపోయాడు. అతను తన సొంత ప్రయత్నాలలో నశించిపోయాడు. అయ్యయ్యో, నికోదేము ఉండేటువంటి సంస్థాప సంఘానికి క్రీస్తు దేవుని వల్ల పంపించబడినవాడని తెలుసు వారికి. అలా చెప్పబడి ఉన్నది ఇక్కడ 3వ అధ్యాయంలో. అది నికోదేము ఒప్పుకున్నాడు, రబ్బీ, నీవు దేవుని యొద్ద నుండి పంపబడిన బోధకుడు అని మేము ఎరుగుదాము, ఎందుకనగా నీవు చేయు ఈ అద్భుతాలను అతనికి దేవుడు తోడుగా ఉంటేనే తప్ప ఎవడు చేయలేడు. అదే గుంపు వారు తమ యొక్క సంస్థాపకమును బట్టి ఆయన బయల్జెబూబు అని పిలిచారు, ఎందుకనగా దయ్యాలను వెళ్లగొట్టు ఆయన యొక్క బలాన్ని బట్టి, ఆయన యొక్క సిద్ధాంతాన్ని బట్టి మన వారిని ఆయన మోసం చేయుచున్నాడు అని వారు అన్నారు. ఈ రోజు కూడా అదే. దేనిని మోసం చేయటం? యేసు చెప్పి ఉన్నాడు, తండ్రికి ఇష్టమైన మాత్రమే నేను చేయదును, దేవుని యొక్క వాక్యములను మాత్రమే నేను గైకుందును, ఎందుకనగా ఆయన వాక్యమై ఉన్నాడు. వాక్యము తప్ప మరొకటి ఆయన చేయలేడు. అయితే వారి యొక్క సంస్థాపకమును బట్టి, వారి యొక్క మార్గమును బట్టి వారు మనుషులను కట్టివేశారు. వారి యొక్క హృదయాలలో అది వారు ఎరిగి ఉన్నారు. అయితే వారి యొక్క సంస్థాపక సంఘము దానిని వారు గైకొంటకు అంగీకరించదు. తరువాత సంస్థాపక సంఘం నుండి విడిపించుకుని ఒక మార్గము తయారు చేయాలి. అందరూ ఆయన వెంటే వెనుటకు, ప్రజలు సంస్థాపక సంఘమును విడిచి దేవుని యొక్క సత్యమును వెంబడించు మార్గము, నేనే సత్యము, నేనే వెలుగును అని ఆయన సత్యమును దానిని వెంబడించుటకు వారిని కాపాడుట ఆయన ప్రజలను మోసము చేయుచున్నాడని వారు అంటున్నారు. దాన్ని గురించి ఆలోచించి, ఒక మనిషిడు తన హృదయంలో ఆయన దేవుడు అని తెలుసు, దేవుడు ఆయనలో ఉన్నాడు, ఏ మనిషిడు ఇవి చేయలేడు, ఈ సంగతులు చెప్పలేడు, దేవుడు ఆయనతో ఉంటే తప్ప. అది ఎరిగి ఉంది, అది చెప్తూ ఉంది, అది ఒప్పుకోలు చేస్తూ ఉంది, తరువాత తిరిగిపోయి ఆయన బయల్జెబూ అని పిలచుట, ప్రజలను మోసం చేయవాడు అని పిలచుట ఆయన సిద్ధాంతము ద్వారానే ఆ ప్రజలు అలా చేశారు. అయ్యో, ఆయన ప్రవక్త అయిన నికోదేముకు తెలుసు. స్థాపక సంఘములో ఉండి నిండుగా దేవుని ప్రేమించినవాడు, నిండుగా దేవుని భయభక్తులు కలిగిన వాడు, పాత నిబంధన ప్రకారంగా దేవుని యొద్ద నుండి పంపబడిన ప్రవక్త యొక్క లక్షణాన్ని కలిగి రుజువు చేయబడినవాడు ఈ మనిషిడే అని ఎరిగినవాడు ఇతడు. ఆ మనిషిడు ఆయనను గౌరవించవలసి ఉన్నది. రాత్రిపూట అతడు వచ్చాడు. ఈనాడు ఉన్నటువంటి మన బోధకుల కంటే అతడెంతో కలిగి ఉన్నవాడు. వీరైతే రారు. ఎలాగైతే నికోదేము చెబుతున్నాడు కాబట్టి మీరు ఇంకా రానట్లయితే అతన్ని నిందించకండి. ఆయన ప్రవక్త అయిన నికోదేము ఎరిగి ఉన్నాడు. కనుకనే అతడు దేవుని ఎందు భయం కలిగి ఉన్నాడు. ఆ దినపు వెలుగైన ఆ మనిషిని తన నుండి విడిపించుకుంటూ అతను ఇష్టపడలేదు. అది ఎంత విరుద్ధంగా ఉందా పర్వాలేదు. అతని యొక్క స్థాపక సంఘం ఎంత విరోధంగా అది చెప్పినా పర్వాలేదు. ఆ మనుషుల్లో దేవుడు వ్యక్తమవుతను అతను చూశాడు. ఆయన ప్రవక్త అని అతనికి తెలుసును. ఆయన ప్రవక్త ఉన్నట్లయితే ప్రభు యొక్క వాక్యం ప్రవక్తనొద్దుకు వచ్చును. ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడో అతడు ఎరిగి ఉన్నాడు. చూశారా? కాబట్టి అతడు యేసు వద్దకు వెళ్లిపోయాడు. రక్షణ ఎలా పొందాలో అతడు తెలుసుకోవటానికి ఆశించాడు. ఈ మనిషిని ప్రవక్త, దేవుని యొక్క వాక్యం ఆయనతో ఉన్నది, రక్షణ మార్గం ఆయనకు తెలుసును. అయితే నికోదేము అతడు తెలుసుకోవలసింది ఏమనగా, నేటి దినమున అనేకులైన వారు ఏది నేర్చుకునవలసి ఉన్నదో, నేటి దినాన సంఘశాఖలు ఏది నేర్చుకునవలసి ఉన్నదో దానిని అతడు నేర్చుకునవలసి ఉండెను. నికోదేము ఏది తెలుసుకునవలసి ఉన్నదనగా, నేటి దినాన ప్రజలు, నేటి దినాన సంఘశాఖలు తెలుసుకోవలసిన దానిని అతడు తెలుసుకోవలసి ఉండెను. ఆయన ప్రవక్త కంటే గొప్పవాడు, కనుగొట్టడానికి ఆయన ఎందుకు అతడు వచ్చాడు? జీవునకు ఏది మార్గమో అది చెప్పమని చెప్పుటకు అతడు వచ్చాడు. యేసు తానే జీవమై ఉన్నాడు, కుమారుడు కలిగి ఉన్నవాడే నిత్యజీవము గలవాడు. కాబట్టి యొక్క బోధం నేర్చుకుంటూ రాకూడదు, వ్యక్తిని అంగీకరించుకు రావాల్సి ఉన్నది. అదే ఈ రాత్రి వెళ్ళి కావలసి ఉన్నది. ముఖ్యమైన మూలరాయి మరలా తిరస్కరించబడినది. ముఖ్యమైన మూలరాయి ఏది? అది వాక్యమే, క్రీస్తు. ఆయన వాక్యమే. అతను ఒకటి నేర్చుకునివలసి ఉండెను. అతడు అనుకున్నాడు అతడు ఒక ప్రవక్త, అతడు కేవలం ప్రవక్త మాత్రమే అని అనుకున్నాడు. కాబట్టి యేసు అతని ప్రశ్నకు జవాబు చెప్పలేదు. మీరు గమనించారా? అతని యొక్క గుడితనానికి ఆయన గద్దించాడు. ప్రవక్త కంటే గొప్పవాడు ఆయన, వాక్యమై ఉన్నాడు, ప్రకాశించుచున్న వాక్య కాంతి ఆయన. దేవుడు మనుషుల్లో ఉన్నాడని రుజువు చేస్తూ ఒక ప్రకాశించుచున్న దేవుని సాధనము ఆయన, ఆయన వాక్యము. మొదటి యోహాను కాదు, యోహాను మొదటి అధ్యాయం చెప్తుంది, ఆది ఇందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆ వాక్యము శరీరధారి మన మధ్య వశించెను. ఇక్కడ ఈ దుర్బలమైన చిన్న ఒక నరుని చట్రము ద్వారా దేవుని వాక్యం ప్రకాశిస్తున్నది. అది స్థాపక సంఘమును గుడ్డివానిగా చేసినది. అయితే ఆయన వ్యక్తులను తీసుకుంటానికి వచ్చి ఉన్నాడు. ప్రవక్త కంటే గొప్పవాడు ఆయన, ముఖ్యమే ఆయన జీవం. రబోతున్న జీవం గురించి ఆయన బోధించుకు రాలేదు. ఆ జీవము ఆయనే ఉన్నాడు, ఆయన జీవమై ఉన్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన జీవమై ఉంటున్నాడు, ఆయన నిత్యజీవమై ఉన్నాడు. అది ఆయనలో మాత్రమే ఉన్నది. నిత్య జీవమిచ్చువాడు ఆయన మాత్రమే. కుమారుని కలిగిన వాడు జీవము గలవాడు. కాబట్టి ఆయన ద్వారా బోధను నీవు పొందడం ద్వారా నీ వాక్యమును పొందవు, కాని నీవు ఆయననే పొందవలసి ఉన్నది. నీవంటావు ప్రజలు కూర్చొని ఆ బైబిల్ను, అన్ని గ్రీకు పదాలను, సంఘశాఖలంటే ఏవి, వాటి పొల్లులు మొదలైన వాటిని నేర్చుకుంటారు. దేవుని గురించి ఏమీ ఉండదు. గమనిస్తున్నారా? కాదు, పట్టి కలిగి ఉన్నవాడు కాదు, ప్రణాళిక కలిగి ఉన్నవాడు కాదు, కుమారుడు కలిగి ఉన్నవాడు, వ్యక్తి అయిన ఆయన్ను కలిగి ఉన్నవాడు, జీవుని కలిగి ఉన్నవాడు ఆయన ఒక్కడే. జీవుని గురించి ఎరిగి ఉన్నవాడు ఆయనని నికోదేముకు తెలుసు. అయితే ఆయనే నిత్యజీవమని అతనికి తెలియదు. అతడు మాట్లాడుతున్న వర్తమానికుడు ఆ మనుషుడు ఆయనే. దినానికి వెలుగు, లోకానికి వెలుగు ఆయనే. వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది, కానీ చీకటి దానికి గ్రహింపకుండాను. ఆయన తన స్వజనుల ఎందుకు పంపబడిను? ఆయన స్వజనులు ఆయన్ను చేర్చుకోలేదు. ఎందుకు? ఎందుకు? ఎందుకనగా వారెంతగానో సంస్థాపకం చేసుకున్నారు. కడిగే కుండలతో, మూకులతో, ఆచారాలతో శరీరధారి అయిన వాక్యమును చూడలేనంతగా అల్లుకుపోయారు. అది పునరావృతమవుతున్నది, అది తిరిగి పునరావృతమవుతున్నది. చరిత్ర తనుకు తాను తరచుగా పునరావృతమవుతున్నది. అవును, జీవును గుర్చి అతను ఎరిగి ఉన్నాడు. అయితే ఆయనే జీవం అని మాత్రము నికోదేముకు తెలియదు. అదే ఈ రోజు ఉన్నది. అనేక మంది యేసును ఒక గొప్ప బోధకుడుగాను, చివరికి ఆయన ఒక ప్రవక్తగాను చేయించున్నారు. అయితే నీవు ఆయనను దేవుడని చెప్పుటకు ప్రయత్నించినట్లయితే, అబ్బా అది మించిపోయిందే అని అంటావు. చూశారా? అయితే ఆయన దేవుడై ఉండేది, ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన ఎల్లప్పుడూ కూడా దేవుడై ఉండును. అంతే అంతే. గమనించు, అతడు ఆయన ఎదురుకు వచ్చినప్పుడు నికోదేముతో ఆయన ఈ విధముగా చెప్పలేదు. నికోదేము గారు, నీ ఎడ నాకు గొప్ప గౌరవులున్నవి, నీవు ఇస్రాయేల్లో బోధకుడు గారివి. నేను నీకు చెప్తాను, నీవు నిత్య జీవాన్ని వెతుకుతున్నావు. బహుశా నీ యొక్క పాండిత్యానికి పూత పూయవలసి ఉంటుందేమో. నీ మాటలు నీవు సరిగా పలుకుట్లేదు. బుద్ధిహీనత లేక నిత్య జీవాన్ని పొందుట కొరకు ఒకవేళ నీవు నీ యొక్క సంఘశాఖలో ఉన్నతమైన పెద్ద పదవిని నీవు వెతకవలసి ఉన్నదేమో. అదే ఈ దినాన అనేక మంది చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద పెద్ద పదవులు, ఫాదర్ దగ్గర నుండి రాష్ట్ర ప్రెసిడెంట్, ఆ తర్వాత ఒక బిషప్, అలాంటిది మరొకటి కావాలని. అటువంటి దేవునికి ఏమీ అవసరం లేదు. అటువంటి వ్యక్తి యొక్క ఆయన ఏమి చేసినది గమనించు. అతను జీవిస్తున్న కాలాన్ని అతని ఎరుగునందుకు ఆయన అతని గద్దించాడు, నీవు ఇశ్రాయేలుకు బోధకుడవైంది, ఈ విషయాలు ఎరగక ఉండి నన్ను చెప్పమని అంటున్నావు. ఆయన అన్నాడు, ఒక మనుషుడు తిరిగి జన్మించవలసి ఉన్నది అని ఆయన అనినప్పుడు అతను అడిగాడు, వృద్ధుడైన నేను నా తల్లి గర్భములో ప్రవేశించుట ఎలాగది? ఆయన చెప్పాడు, నేను ఒక బిషప్పువు, ఒక కార్డినలువు, పెంతికోస్త సంఘములో రాష్ట్ర ప్రెసిడెంట్ లేక ఇంకా మరొకరువు, లేదా స్థాపక సంఘములో గొప్పవాడవు. నీకు లేఖనమది లేదా? ఓ మోషే మాకున్నాడు. మోషేని మీరు ఎరుగుంటే మీరు నన్ను ఎరిగిందురు, ఎందుకనగా నన్ను గుర్చి చెప్పిన వాడు అతడు. గమనిస్తున్నారా? అయితే వారి యొక్క ఆచార ప్రకారముగా కాదు, వారి స్థాపక సంఘ ప్రకారముగా కాదు, అది వేరేది. అయితే మోషే ఆయన గుర్చి చెప్పాడు, మోషే చెప్పిన వ్యక్తి ఆయనే. అయినప్పటికీ వారు ఎరగకపోయారు, ఎందుకని వారు తమకు తాము ఎంతగానో ఆచారాలకు కట్టుబడిపోయారు. వారు అది ఎరగరు. అది చదువుతున్న సహోదరులారా, ఈ టేపుడు తీసుకున్న వాళ్ళారా, దీన్ని నిలుపు చేయవద్దు. ఒక్క నిమిషం, ఈ సంగతి నేరుగా ముఖాముఖిగానే చూద్దాం. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నీవు ఒక కాపురే ఉన్నావు. నేనంతగా ఎదిగిన వారిగా ప్రయత్నించట్లేదు. నేను అటువంటి అభిప్రాయాన్ని కలుగజేసినట్లయితే అప్పుడు టేపు నిలుపు చేసి నా కొరకు ప్రార్థించు. నేను కేవలము సత్యమైన ఒకదాన్ని ఒకదాని యొద్దకు మిమ్మల్ని తెచ్చుడు కొరకు ప్రయత్నం చేస్తున్నాను. అది మీ యొద్ద నుండి తొలగించుకోవద్దు. నరుడు యొక్క పద్ధతిని, మిగతా వాటిని నేను గౌరవిస్తాను. అయితే మీరు ఈ స్థాపక సంఘాలను తయారు చేస్తున్నప్పుడు పరిశీలన చూడండి, సద్దూకాయలతో వారికి ఏమీ పనిలేదు. ఎందుకంటే సద్దూకాయలు దేవదూతలు గాని, ఆత్మను గాని, ప్రోద్ధానం గాని, ఇంకా ఏదైనా గాని వారు నమ్మరు. పరిశీలు అవి రెండు కలిగి ఉన్నారు. వారు ఒకరికొకరు యుద్ధం కలిగి ఉంటున్నారు. ఏకత్వం ఒకదాన్ని నమ్ముతుంది, త్రిత్వం ఒకదాన్ని నమ్ముతున్నది, మెథడిస్ట్ ఒకటి నమ్ముతున్నది, ప్రెస్బిటేరియన్ నెంబర్ ఒకటి. చిన్న గీతలు మీరు గిచ్చుకుంటున్నారు. మీరేమి సంపాదించారు, ఏం పొందుకున్నారు? సహోదరత్వం మందు వేర్పాటును పొందుతున్నారు. ముందుకు వెళ్తున్నప్పుడు బైబిల్ గ్రంథము కొద్దిగా ఆ స్థానాన్ని మనం చూద్దాము. అది ఏంటి అన్నది, దాని గురించి దేవుడు ఏమి చెప్పి ఉన్నది లేదు. ఆయన ఎన్నడు అతనికి భూతపూరిదిగా చెప్పలేదు. నిజమైన దానిని అతడు ఎరుగునందుకు ఆయన అతన్ని గద్దించాడు. నీవు ఇశ్రాయేలుకి బోధకుడవై ఉండి ఈ సంగతులు ఎరుగువా? నేను భూసంబంధమైన సంగతులు చెప్పిన ఎలా? అది అర్థం కాలేదు. ఆలోచించే ఒక బోధకుడు, ప్రామాణికమైన సంఘములకు హోదా గల వ్యక్తి, బిషప్, ఒక మతాధికారి. నేను ప్రకృతి విషయాలు చెప్తుండగా, బిడ్డ నిర్మాణం ఉన్నటువంటి ప్రకృతి విషయాలు చెప్తుండగా నీవు అర్థం చేసుకోలేకపోతే పరలోక సమన ఆత్మ విషయాలు నీవేలా అర్థము చేసుకోగలవు? అయితే పామరుడైన ఒక వృద్ధుడు, చేపల పట్టువాడు, చిట్ట చివరకు తన సొంత పేరునే వ్రాయలేనివాడు అది అర్థం చేసుకున్నాడు. చూశారా, యెరూషలేములోని సంఘానికి ఒక పెద్దగా చేయబడ్డాడు పేతురు. చూశారా, ఓ తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చును, అతడు నా యొద్దకు వస్తాడు. చూశారా, వారు దాన్ని చూశారు, వారు దాన్ని నమ్మారు, దాని ప్రకారంగా వారు ప్రవర్తించారు. ఏది వారిని పట్టుకోలేదని ఎరిగిన వారై ఒక వ్యవసాయదారుకుని వలె, ఒక వ్యవసాయదారుని వలె ఒక తమాషాలు వేయడము సబబు కాదు, కాని ఒక ఉదాహరణ చేయటం కొరకు వారు చెప్పారు. ఒక వ్యవసాయదారుడు ఒక కోడి పెట్టెను పట్టుకుని కప్పెట్టాడు. వారికి చల్లని కోడిగుడ్లు లేవు, బాతుగుడ్డు దాని కింద పెట్టాడు. ఆ చిన్న బాతు పిల్ల పొదిగి బయటకు వచ్చిన తర్వాత కోడి పిల్లలకు ఏనాడు చూడటువంటి వింతగా అది కనిపిస్తుంది. దాని ముఖం పొడవుగా ఉన్నది, అది క్లక్కి అని కోడి వలె కుయిటికి బదులు వా అని అరుస్తుంది. కోడి పిల్లలన్నీ కూడా వామి వద్ద పొడుచుకొని తింటున్నవి. అయితే ఖచ్చితంగా దీని యొక్క ఆహారము అది కాదు. ఒక రోజు పెద్ద కోడి పెట్ట, ఆ పెద్ద కోడి పెట్ట వామి వెనక్కు ఆ వాగు దగ్గరకు వెళ్లి కొన్ని మిడతలు పట్టుకోవడానికి తీసుకుని వెళ్ళింది. ఆ సరస్సులోకి లేక ఆ వాగులోకి గాలి వీచడం జరిగింది. అది నీరు వాసన పట్టినది, అది దాని యొక్క స్వభావము. ఆ పెద్ద కోడి పెట్ట క్లక్ 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 తిరిగినా అని చెప్తుంది. ఇది చెప్తుంది, నీటిలోనికి వెళ్తూ వాక్ 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 అని అరుస్తుంది. ఎందుకని? ఆరంభం నుండే అది బాతు. అది ఎంత పెద్దగా కోడి పెట్ట, ఎంత పెద్దగా క్లక్ అని కిక్కలు పెట్టినా అది ఇంకా బాతి అవుతుంది. జీవానికి నిర్ణయించబడిన మనుషుడు యొక్క మార్గము అలా ఉంటున్నది. అతడు దేవుని వెలుగును చూచిన తర్వాత తిరిగి క్లక్ అని కేకలు పెట్టి దానిలోనికి వెనుకకు పిలిచే ఏలాంటి స్థాపక సంఘాల్లోకి అవి వెళ్ళలేవు. లేదు, ఎందుకని? అది అతని యొక్క స్వభావము. వారి యొక్క పనికి దాని సంక్షేమ సంగతులు అలాంటి చెత్తనంతా తింటూ ఎంతో కాలం నుండి వారితో ఆహార నియమావళిని పఠించవచ్చును. కానీ ఒక స్థలానికి వచ్చినప్పుడు ఒక వ్యత్యాసకరమైన దానిని అతడు కనుగొన్నాడు. కాబట్టి అది అతనికి తెలిసినది. నా గొర్రెలు నా స్వరము వినును, యేసు చెప్పాడు, అన్యుని అవి వెంబడించవు, అవి ఒకవేళ వింతైన ఒకదాన్ని వెంబడించవచ్చును. అయితే వారికి అంతరంగంలో వ్యత్యాసకరమైన ఒకటి ఉన్నది. ఒకసారి సత్యము వారిని వినలేవు, వారిని గమనించు. తండ్రి నాకు అనుగుచ్చిన వారందరూ ఉత్తరు అవును. అతను తెలియక ఉండినందుకు ఆయన వారిని గద్దించాడు. ఇస్రాయేల్లో నీవు బోధకుడవై ఉండి ఈ సంగతులు ఎరుగువా, నీవు తిరిగి జన్మించవలసి ఉన్నది. ప్రకృతి సంబంధమైన మనిషి, ఇక్కడ మీరు ఒకటి గమనించాలనుకుంటున్నా నేను, నీవు తిరిగి జన్మించవలసి ఉన్నది. ఈ ప్రకృతి సంబంధమైన జీవితంలో ప్రకృతి సంబంధ విషయాలలో చలనము కలిగి ఉంటాను కొరకై మనకు ప్రకృతి జన్మ అవసరమై ఉన్నది. ఎక్కడో ఒక చెట్టు నుండి ఒక చోటు నుండి వారు నిన్ను అలాగ చెవుక్కున లక్కుని రాలేదు. హుషారా, ఒక విధంగా నిన్ను అతికించి ఉంచలేదు. వారిది ప్రయత్నించారు, అయితే అది పరిచయలేదు. అది నిజమైన ప్రకృతి రీత్యా జరిగిన జన్మ అయి ఉండవలసి ఉంటున్నది. నీకు చలనము కలిగి ఉంటే కొరకు తద్వారా నీవు 5 జ్ఞానేంద్రియాలు కలిగి నడిచి మాట్లాడి చూచి రుచి చూచి స్పర్శించి వాసన చూచి విని కదలి మొదలగు చేటు కొరకై. ఎందుకనగా ఆ తర్వాత నీవు నరుడువయ్యావు. వీటన్నిటికీ నీవు లోబడతావు. ఎందుకనగా అవి ప్రకృతి జీవమునకు నిన్ను నడిపించును. అటువంటి జన్మ ద్వారా కొన్నిసార్లు లోక జ్ఞానమందు లోక కార్యకలాపాల యందు ఎంతో జ్ఞానమైపోతాము. ప్రెసిడెంట్లు గాను గొప్ప విద్యావంతులము గాను ఉన్నత సేది కలిగిన యాంత్రిక నిపుణులు గాను శాస్త్రవేత్తలు గాను అయిపోతాము. ఆరంభం నుండి కూడా నీవెప్పుడు కూడా ఇది తెలుసుకుని ఉండు, చేతు బిడ్డలు కాదు, వారు దీనులు గొర్రెల కాపరులు. అయితే శ్వేతు కుమారులు భక్తి గలవారు, అయితే కయ్యులు సంతానము ఎల్లప్పుడు కూడా తెలివైన వారు, గొప్పవారు, విజ్ఞాన శాస్త్రజ్ఞులు, వైద్యులు, ఘనమైన మనుషులు. అవునది, వాస్తవం అలాగనే బైబిల్ తెలుపుతున్నది. తెలుసా, దానిని అది ఉపదేశిస్తున్నది. ఎంతో భక్తి గలవారు, అయితే ఆఖరికు నాశనమైపోతారు. పాఠశాలకు వెళ్లడం ద్వారా, వైద్యను అభ్యసించడం ద్వారా మొదలైన వాటి ద్వారా మనమెంతో తెలివి గల వారమైపోతాము. ఎంతో జ్ఞానులము తెలివైన వారమై చెప్పే విషయాల్లో, చేయు విషయాల్లో, మాట్లాడే విషయాల్లో ఆత్మ పురులైన మనుషులు దాటిపోతాము. రాజ్య సంబంధుల పిల్ల కంటే ఈ లోక సంబంధులు యుక్తి పరులై ఉన్నారని యేసు చెప్పలేదా? నిజం. అందుకని వారి బుద్ధి కుశలత ద్వారా మించిన తెలివి కలిగి, మించిన సంభాషణ కలిగి, లేఖనములు పెనవేసి అది చెప్పని వాడిని చెప్పునట్లుగా తయారు చేస్తారు. అది ఖచ్చితంగా అర్థం కాదు అని ఒకడు ఆ విధంగా చెప్పినప్పుడు అతని ఎదురు నుండి వెళ్లిపో, దేవుడు ఆయన వాక్యమును కనిపెడతాడు. తెలుసా, బైబిల్ చెప్తున్నది అది ఏ విధంగా వ్రాయబడినదో ఆ విధంగానే ఉండవలసి ఉన్నది. అవును, చూశారా, మోసం చేయబట్టకు అది ఆ విధంగా పెట్టబడినది, లేదా జ్ఞానులను దాని గుర్చి తబ్బిబులు చేయటకు. అదెంతో సులభము. ఆ కారణం చేతనే దాని గుర్చి వారు తొట్టిల్లిపోయారు. చూశారా, మంచిది, వారు సంపాదించగలిగిన ఈ జ్ఞానమంతా, అయితే ఇది భూసంబంధమైనది, ఆ జన్మ క్రింద నుండి వచ్చినది, ఆ జన్మ ద్వారా వచ్చినది, అది భూమి నుండి వచ్చినది, అది దేవుని ఆత్మకు విరోధమై ఉన్నది. మొదటి జన్మ ఇక్కడ మనలను చరణగలిగిన వారిగా చేస్తున్నది. మనను మత్తులుగా చేయటకు కారణం తోటలో జరిగిన పాప క్రియ వలన స్త్రీ ద్వారా మానవుడు లోకంలోకి వచ్చిన్నాడు. స్త్రీ కలిగిన నరుడు కొద్ది దినములు బ్రతికిన వాడై ఉండును, అయితే క్రీస్తు ద్వారా జన్మించిన మనుష్యుడు నిరంతరం ఉండును. యోబు చెప్పాడు, స్త్రీకి పుట్టిన నరుడు కొద్ది దినములు బ్రతికిన వాడై అనేకమైన ఇబ్బందులు కలిగి ఉండును. క్రీస్తు ద్వారా జన్మించిన వాడై పై నుండి జన్మించవలసి ఉన్నది. ఇప్పుడు మట్టి ద్వారా జన్మించిన మనుష్యుడు జ్ఞానవంతుడై బహు తెలివి కలిగిన వాడవుతాడు. దయ్యం ఎంత యుక్తి కలిగినదో చూడు. భూమి మీద ఉన్న ప్రతి యాజకుని బుద్ధిహీనుడిగా చేసినది అతడు నిజంగానే చేశాడు. అతను బుద్ధిహీనుడిగా చేశాడు, అతను ఇంకా చేస్తున్నాడు. అవును, చేశాడు, నిజం. అతను తెలివి గలవాడు, అయితే ఒక్క దినాన అతనిని జయించిన ఆయనకు విజయుడుగా వచ్చాడు. మనం చేయవలసిన ఒకటే ఒకటి ఏదనగా అతనికి వ్యతిరేకంగా ఉంటే ఆయన ఎప్పుడో వారిని ఓడించి ఉన్నాడు. అవును, అయితే ఇది క్రింద నుండి వచ్చినది. మనుష్యుడు అది ఎందుకు చేయాలి, ఇది ఎందుకు చేయాలి అని తెలుపుతూ రుజువు చేయుచున్న ఈ జ్ఞానము దేవునికి విరుద్ధమైనది, విరుద్ధమైనది, శత్రుత్వమైనది. అలాగని లేఖనం తెలుపుతున్నది. అవును, వారెంత తెలివైన వారైనను దాన్ని వారు తలకృతం చేస్తున్నారు. దేవుడు ఈనాడైనా ఒక స్థాపక సంఘమును ఏర్పాటు చేయమనో లేక ఆయనకు అటువంటిది ఉన్నదో మీలో ఒకరు చూయించమని నేను కోరుతున్నాను. అయితే బైబిల్ గ్రంథములో అది గద్దించబడటం తప్ప అవెంతగా బుద్ధిమంతంగా ఉండుటకు ప్రయత్నించినప్పటికీ అవి వ్యతిరేకమే. జ్ఞానం నిలబడి నీకు వ్యతిరేకంగా వాదించినప్పటికీ, దాని గురించి చెప్పుడు వలన నిన్ను కొంచెము చల్లబరిచినప్పటికీ అది లేఖనకు వ్యతిరేకమే. ఒక నాతో అన్నారు, సహోదర అబ్రహాం, ఒక విషయంలో నేను నిన్ను వ్యతిరేకిస్తున్నాను, అది నీవు యేసు మాత్రమే అను దానికి చెందినవాడు. నేను కాదు, నేను ఏ స్థాపక సంఘమునకు సంబంధించిన వాడిని కాదు. ఒక రాష్ట్ర ప్రెసిడెంట్ పంపించి, సహోదర అబ్రహాం, నీవు జీసస్ ఓన్లీకి, యేసు మాత్రమేకి నీవు సంబంధించిన వాడు అని చెప్పారు. అది విరుద్ధం, అది అబద్ధం అని నేను చెప్పాను. ఇలా అడిగాడు అతడు, నీవు ఎవరినైనా ప్రేమించే స్వతంత్ర ప్రేమ యందు నీవు నమ్మకముచ్చు వాడవని భార్యను విడిచి ఇంకొకరు వెంట అని నాకు వారు చెప్పారు. చూశారా, అది దయ్యపు అబద్ధాలు, నీకు తెలుసు. నేను చెప్పాను, ఖచ్చితంగా లేఖనము కానటువంటి అలాంటి సంగతులకు నేను వ్యతిరేకిని. నేను పరిశుద్ధతను, పవిత్రతను నమ్ముతున్నాను. వారు బ్రతికినంత కాలము పురుషుడు తన భార్యకు బద్ధుడై ఉన్నాడు. మొదటిగా నీవు ప్రార్థించకుండా ఆమెను స్వీకరించకూడదు. యేసు మాత్రమే. వారితో నాకు వ్యతిరేకం లేదు. ఇతర వర్గముల వారు ఎలాగో వారి కూడా నాకు అంతే. అయితే వారు తప్పుడు బాప్తిస్మిస్తున్నారు. వారు పునర్జన్మలోనికి బాప్తిస్మిస్తారు. నీతి మూలముగా కాదు, పరిశుద్ధాత్మ వలన పునర్జన్మిస్తున్నామని నేను నమ్ముతున్నాను. బాప్తిస్మునకు నేను యేసుక్రీస్తు నామమును ఉపయోగిస్తాను. బైబిల్లో మరి ఒక లేఖనము లేదు. బైబిల్ గ్రంథంలో ఎవరు కూడా తండ్రి యొక్క, కుమారు యొక్క, పరిశుద్ధాత్మక నామమున బాప్తిస్మం ఇవ్వలేదు. అవసరముగా ఏ వ్యక్తి అయినా ఏ స్థలంలోనైనా బాప్తిస్మిచ్చినట్లు ఒకరు వచ్చి నాకు చూయించవచ్చును. అలాగైనట్లయితే అది లేఖన సంబంధమైనది కానట్లయితే అది చేయటము మానుకోండి. దాని వల్ల వ్యత్యాసం ఏమీ లేదని నీవు చెప్తావు. పౌలుకు అది జరిగినది. తిరిగి యేసుక్రీస్తులోన బాప్తిస్మం పొందమని వారికి ఆజ్ఞాపించున్నాడు అతడు. వారు పరిశుద్ధాత్మను పొందిన కొరకు పౌలు చెప్పాడు. ఆకాశమును దిగి వచ్చిన దేవదూతైనప్పటికీ గలతీ 1:8 దిగి వచ్చి మరొక సువార్తను ప్రకటిస్తే అతడు బోధించినది కాక మరొకటి బోధిస్తే అతడు శాపగ్రస్తుడవును కాక. చూశారా, అది ఆచారము. నేను ఒక గొప్ప వ్యక్తితో కొంచెం కాలం కింద మాట్లాడుతున్నాను. అతను అన్నాడు, సహోదర అబ్రహాం, నేనది చేయలేను, అది సరైనదని నాకు తెలుసును, అయితే దాని సంగతి నేనేమి చేయగలను అని అన్నాడు. దానికి విధేయుడు కా అని అన్నాను. ప్రజల మధ్య నాకు గౌరవ హోదా ఉన్నది నేను చెప్పాను. అయితే దేవుని దగ్గర నాకు గౌరవ హోదా కావాలి, కనుక ఆయన వాక్యముకు లోబడు. నీ ఎన్నిక నీవే చేసుకోవలసి ఉన్నది. దేవుని సేవిస్తావా, మనుషుడు సేవిస్తావా? అయితే వారు వారి స్థాపక సంఘంలోకి వెళ్లిపోయి వారిలో ఈ ప్రకటనలు తయారు చేసుకుని వాటి వెంట వెడతారు. మొట్టమొదట అది వారు వాడినది రోమన్ కేథలిక్ సంఘములు. అవును, ఒకటి వేరేది ఒకరు చూయించాలని నేను కోరుకుంటున్నాను. నేను చరిత్ర చదివాను, నీకు కూడా తెలుసు, కాబట్టి జ్ఞాపకముచ్చుకో, అది కేథలిక్ బాప్తిస్మము. ఆ విధముగా బాప్తిస్మం పొందిన వారందరూ కేథలిక్ సహవాసంలోనికి బాప్తిస్మం పొంది ఉన్నారు. రాత్రి ముగికి ముందే ప్రభు అంగీకరిస్తే నేను దాన్ని రుజువు చేస్తాను. అవును, అందుచేతనే మీరు తిరిగి రావాల్సి ఉన్నది. యేసు మాత్రమే కాదు, యేసు మాత్రమే సంఘములో అనేక మంది మంచివారు ఉన్నారు. అసెంబ్లీస్ ఆఫ్ గాడ్, చర్చ్ ఆఫ్ గాడ్ లోను, మెథడిస్ట్ లోను, బాప్టిస్ట్ లోను, కెథలిక్ లోను చాలా చాలా మంచివారు ఉన్నారు. అయితే వారెవరిలో సంఘము లేదు, ఏ ఒక్కదానిలో లేదు. సంఘములకు సంబంధించిన వారిలో వాళ్లలో వ్యక్తులున్నారు వారిలో. అయితే వారు కలిగిన సంఘశాఖ వారి సంఘముగా చేయలేదు. ఆ విధముగా ఉంటకు ప్రయత్నించు మనుషుల వలె వారు ఉన్నారు, అది తప్పు. కొద్ది నిమిషాల్లో మీకు ఏయబోతున్నాను. మనం లేఖన దగ్గర వెళ్లబోతున్నాము. అవును, భూమి మీద నీవు క్షణము కలిగినటకు నీవు ప్రకృతి రీత్యా జన్మించవలసి ఉన్నది. నేను చెప్పినట్లు ఆ యొక్క జన్మ మనలను జ్ఞానవంతులుగా చేస్తున్నది. అవును, మనం తెలియగలిగిన వారము జ్ఞానవంతులం అవుతాము. మన బుద్ధి కుశలతలు అవి మనకు దయచేస్తవి. అయితే జ్ఞాపకముచ్చుకో, ఆ జన్మ ఆరంభంలోనే అది వ్యత్యాసకరమైనది, అది భూసంబంధమైనది, దేవుని వాక్యానికి వ్యతిరేక్తమైనది, దేవునికి ఆయన ప్రణాళికకు బుద్ధిహీనమైనది, దేవుని కార్యక్రమంలో లేనిది అది. అది అలాగే కాకపోతే యేసు కంటే ఎక్కువగా నికోదేము ఎక్కువగా ఎరిగి ఉండేవాడు. అవును, ఇశ్రాయేలుకు నీవు బోధకుడు కదా. చూస్తున్నారా, చూశారా, మీ సంఘశాఖలు మీ సంఘశాఖలకు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో, మీ యొక్క పండితులు ఒకరినొకరు కలుసుకుని గీచుకున్న ప్రణాళికలు ఎక్కడికి వెళ్తున్నావో చూడండి. ఇది మీకు చెప్పనివ్వండి, ప్రతిసారి దేవుడు ఒక వెలుగును భూమి మీదకి పంపుతున్నప్పుడు, లేఖనం మీదకి ఒక దాన్ని పంపుతున్నప్పుడు, దానికి దూరంగా వారు పారిపోతారు, పారిపోయారు. మరియు ఆ మనుషులు గతించిపోయిన తర్వాత దానిలో నుండి ఒక స్థాపక సంఘాన్ని తయారు చేశారు. అది స్థాపకమైన వెంటనే ఇక్కడ ఉన్న ఏ చరిత్రకారుడైనా లేక టేపు వింటున్న వారైనా నేను అడుగుతున్నాను, అది స్థాపకమైన వెంటనే నేను వారు అడుగుతున్నాను వచ్చి చూపించమని. అది స్థాపకమైన వెంటనే ఆ మనుషుడు ఒక సంఘమును స్థాపించిన ఏ సమయంలోనైనా అక్కడనే అది చనిపోయినది, తిరిగి అది లేవలేదు. అది దేవునికి విరుద్ధమైనది, అది లేఖనములకు విరుద్ధమైనది. అందుకని నేను దాని వ్యతిరేకిని. ఏది దేవునికి వ్యతిరేకమైనదో దానికి నేను వ్యతిరేకిని. దేవుడు నాలో ఉన్నట్లయితే అలాంటప్పుడు దేవునికి వ్యతిరేకమైన దానికి నేను వ్యతిరేకిని. ఆయన శత్రువే నా శత్రువు, ఆయన సంఘమే నా సంఘము, ఆయన జీవమే నా జీవము. ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు, ఆయన కృపను బట్టి నేను ఆయన వల్లే ఉంటాను కొరకై ఆయన నా వంటి వాడయ్యాడు. మేము స్థలాలు మార్చుకున్నాము ఆయన వల్లే, అలాగూ దేవుని కుమారుడుగా నేను కొరకై ఆయన నా వంటి పాపి అయి నాకై చనిపోయి నా స్థానాన్ని తీసుకున్నాడు. చూసారా, మీ యొక్క సంఘశాఖలు అక్కడే ఎక్కడికి చేరుకున్నవో అప్పుడే ఎక్కడికి చేరుకున్నవో మనము ఆరంభించలేదు. లోక జ్ఞానమందు బుద్ధిమంతులమయ్యాం, దేవుని కార్యక్రమందు చచ్చిపోయి ఉన్నాము. ఒక క్షణము ఇక్కడ నిలుపు చేసి వెనుక దృశ్యాన్ని చూద్దాము. ఆదాము దేవుని కార్యక్రమకు విరుద్ధమై ఉండెను, ఎందుకంటే అతడు వాక్యములకు అవిధేయుడైపోయాడు. తనకు ఒక ముసుగును మతమును మతమును ముసుగును తయారు చేసుకుంటూ ప్రయత్నించాడు, అది విఫలమైపోయినది. మనుషుడు ప్రయత్నించినది ఎప్పుడు విఫలమైపోతుంది. నిమ్రోదు తప్పు చేశాడు, కోరహు నశించిపోయాడు. వారేం చేయడం ప్రయత్నం చేశారు, ఒక స్థాపక సంఘం నిర్మాణం చేయుటకు. అటు తర్వాత కడవరికి వారికి వారే సంస్థాపకము చేసుకున్నప్పుడు వారు చనిపోయిన వారిగా యేసు కనుగొన్నాడు. ఆయన చెప్పాడు, మీరు కన్ను నుండి చూడరు, చెవు నుండి వినరు. అవునా చెప్పాడు, మీరు గుడ్డివారిని నడిపించు గుడ్డివారు, గుడ్డివారిని గుడ్డివాడు నడిపించినలా వారిద్దరు గుడ్డలో పడరా. ఆయన అడిగాడు, ఇశ్రాయేలుకు నీవు బతుకుడు, క్రొత్త జన్మ అనగా ఏదో నీకు తెలియదా? నీవు వారి ఆచారాలకు దూరంగా ఉన్నట్లయితే, వాక్యంపై ఆధారపడినట్లయితే, మనుషునికి నూతన జన్మచ్చుటకై నేను వచ్చి ఉన్నటువంటి ఆ విషయము నీ వెరిగిండు వెరిగిండేవాడవు. నీవు మోషేని ఎరిగినట్లయితే నా యొక్క దినమును నీవు ఎరిగిందువు, నన్ను ఎరిగిందువు. మోషే నన్ను గురించి చెప్పి ఉన్నాడు, నేను వచ్చేదనని అతడు చెప్పి ఉన్నాడు. ఇదిగో ఇక్కడే నేనున్నాను, మోషేయు ప్రవక్తలను నేను చేసేదనని చెప్పినవి నేను చేసినలా నన్ను నమ్ముడి, చేయనీడలా నన్ను నమ్మకుడి. నేను దేవుని కార్యములు చేయనట్లయితే అప్పుడు నన్ను నమ్మవద్దు. అయితే నేను ఒక మనుషుడిగా మీరు నమ్మనట్లయితే, నేను ఒక మనుషుడై ఉండి నేను కార్యములు చేయుచున్నాను కనుక మీరు నమ్మకపోతే నేను చేయు కార్యములను నమ్ముడి, అవి నన్ను గురించి సాక్ష్యమిస్తున్నవి. అవునా? అయితే ఆ దినాన ఉన్నట్లుగా ఈ రోజు ఉండి ఆయన భూమి మీద ఉన్నట్లయితే, అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ వారికి ఒకటి, ఏకత్వం వారికి ఒకటి, ప్రతి ఒక్కొక్కరికి ఒక్క యేసు ఉండేవాడు. తప్పక వారి యొక్క సంఘశాఖ బంతిని ముట్టుకునేవారు. చూసారా, అది వెళ్లకున్నట్లయితే అతడు వారు ఉండేవారు కాదు. సహోదరత్వాన్ని విభేదించుట. లిటిల్ డేవిడ్ అనే పేరు గల ఒక కుర్రవాడు నాకు జ్ఞాపకం ఉంటున్నాడు. అతడు ఇప్పుడు పెళ్లి చేసుకుని ఉన్నాడు, పెద్దవాడయ్యాడు. ఒక కుటుంబము అతనికి ఉన్నదని నేను ఊహిస్తున్నాను. అతడు మొదటిగా ఆరంభించిన నాకు జ్ఞాపకం ఉన్నది, నేను సెయింట్ లూయిస్ కి వెళ్లాను. ఆ చిన్న కుర్రవాళ్ల బోధ నేను విన్నాను. అక్కడ అతను నిలబడి ఇలా చెప్పాడు, యేసు ఒక చిన్న పిల్లవాణిగా పశువుల తొట్టులో జన్మించాడు. అమ్మా మిగతాదంతా ఏంటి? అయితే ఆ చిన్న పిల్లవాడు కాదు, అతడు అతని కోటును తీసి ప్రక్కన పడవేసి ఒక పుస్తకము తీసుకుని బోధించాడు. అయితే అతను ఎవరు? అతను ఎవరు? అతను యేసు మాత్రమే అను దానికి సంబంధం కలిగిన వాడు. అతని తండ్రి మిస్టర్ వాకర్ యేసు మాత్రమే దానికి సంబంధించిన వాడు. అసెంబ్లీస్ వారు అది సహించలేదు. ఒక లిటిల్ డేవిడ్ ను వారు పొందుకోవలసి ఉన్నది, ఎందుకని వారిలో మిగతా వారు లిటిల్ డేవిడ్ ను సంపాదించవలసి ఉన్నది. ఒకసారి లిటిల్ డేవిడ్ ఫ్లోరిడాలో కుటాలు పెడుతున్నప్పుడు నేను వచ్చి సహాయం చేయమని అతను అడిగాడు. సహోదరు మోర్ మరియు నేను పత్రికలను ముందున్న రెండు పేజీలు చదివాం. డేవిడ్ గుర్చు తప్ప ఇంకా ఏమీ లేదక్కడ. ప్రతి సంఘములో లిటిల్ డేవిడ్ మాత్రమే ఉన్నాడు. ఎందరి విషయం, దేవుని సంబంధమైన పెద్దల గుంపు ఆ చిన్న కుర్రవానికి ఉన్న వరములను గుర్తించినట్లయితే అతను వేల మంది ఆత్మలను దేవుని రాజ్యంలోకి తీసుకుని వచ్చినవాడు. మనుషుల్లో అతనికి ఉన్న ఆచారాన్ని మరచి ఈ విధంగా చేసేవాడు. అతని బ్రతుకునకు దేవుడు యొక్క వరమును అనుగ్రహించున్నాడు, అది వినియోగించుకున్నాడు. దైవికమైన స్వస్థత మొట్టమొదటగా ప్రవేశపెట్టినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వారి చేతుల్లో ఒక విధమైన భావన కలిగి ఉన్నారు. వ్యాధిని వారు వాసన చుట్టడానికి కనుక అయ్యయ్యో, ఎందుకని వారు అది చేయవలసి ఉన్నది. వారి యొక్క స్థాపక సంఘం వెనుక ఆ పరుగులో ఉన్నది. చూసారా, దేవుని కార్యక్రమాలకు ముందు నీ స్థాపక సంఘములు ఉండవలసి ఉండేను. నీవు ఆలోచించేయి, అది అలా కాదేమో. అయితే మరుమైన ఒక శరీరముగా దేవునికి ఆయన సంఘం ఉండి ఉంటున్నది. నీవందులో చేరవు, నీవు జన్మిస్తావు. లోక జ్ఞానమందు జ్ఞానులు దేవుని యొక్క కార్యక్రమంలో చనిపోయారు. అలాగైతే నాకు చెప్పు, అలాగైతే నాతో చెప్పు. అప్పుడు దేవుని వాక్యము ద్వారాను, దేవుని యొక్క వాగ్దానము ద్వారాను వారు తప్పు అని నీవు చెప్పి వారికి రుజువు చేయగలవు. అయినా వారు అది చూడరు. నేను ఇక్కడ కూర్చొని వాక్యములు తీసుకుని సంఘర్షణ తప్పు అని నీకు చూపిస్తాను. ఈ దినాన్ని నీవు కలిగి ఉన్న మూఢభక్తి తప్పు అని నీకు చూపిస్తాను. అవునా, ఈ సంఘం యొక్క మూఢభక్తి తప్పు అని నీకు చూపిస్తాను. అది తప్పు అని చూపు. ఈ విధంగా ఉన్నటకు మేము బోధించబడ్డాం అని వారు చెప్తారు. చూడండి, నా యొక్క అభిప్రాయానికి అది దెబ్బ అవుతుంది. నేను ఏది గురించి మాట్లాడుతున్నాను మీకు తెలుసా? క్యానన్ ఫోడర్, తుపాకీ మందు. అవును, అది నిజం. వారు అది చూడలేరు. యేసు ఆ విధంగా చెప్పాడు, మీరు చూడలేరు అని. నా ఎదుకు వచ్చే నిత్య జీవుని మీరు కలిగి ఉంటేనే కానీ, అక్కడ నికోదేము ఉన్నాడు. అతను ఒక గౌరవ ఘనతలు గల వ్యక్తి. తన సంఘములో అతడు ఒక బిషప్, ఖ్యాతిగాంచినవాడు, అందరి మనలను అందుకున్నవాడు. యేసు ఎదుకు వచ్చాడు. జీవుని గురించి ఏమి ఎరగనివాడు అతడు. యేసు అందు నిమిత్తమే అతన్ని గతించినప్పుడు దాని గురించి అతనేమి ఎరుగునివాడు. అయితే వచ్చట్లో అతనెంతో సాత్వికుడు. మిగతా వారైతే రాలేక ఉన్నారు. వారైతే వారి వారి యాజకుల దగ్గరికి వెళ్లి ఫలానా ఫలానా బిషపుల యొద్ద వారు నిలబడిపోయారు. చూశారా, దేవుని వాక్యం వినడానికి బదులు వారి పెద్దల ఆచారాలను స్వీకరించి వారితోనే ఉండిపోయారు. వారు దాన్ని వినరు. అన్ని వారికి చెప్పగలవు. మీరు ఇది ఊహించగలుగుతున్నారా? మిమ్మల్ని ఒకటి నేను అడగాలనుకుంటున్నాను. ఇది దేవదూషణ భావం కాదు. ఇప్పుడు టేపును వింటున్న సహోదరులు, ఇది దేవదూషణి కాదు నా భావము. నేను ఇక్కడికి వెళ్లిపోయి చెట్టు మీద ఉన్న ముడి భూమి చుట్టూ నీవు తిరుగుతున్నావు, ఎలాగుంది? నీవు జీవాన్ని కలిగి ఉన్నావా? నేను ఈ చెట్టు మీద ఒక ముడిని అని అది నన్ను అడిగితే అతనిలో జీవములదని అతడు రుజువు చేయగలగాలి. అయితే అది తప్పుడుది. అతడు చుట్టూ తిరగవాలంటే అతడు చుట్టూ తిరుగునటువంటి ఒకే ఒక మార్గము చూచి, రుచి చూచి, స్మృతించి, వాసన చూచి, విని అతడు మాట్లాడాలంటే, అతడు నాతో చెప్పి అది అడగాలంటే ఒకే ఒక మార్గం ఒకటి ఉన్నది. నేను ఏ విధముగా జన్మించానో అతడు ఆ విధముగానే జన్మించవలసి ఉన్నది. ఆమేన్. మరియు వేరే మార్గమున దానిని అతను అర్థం తీసుకోలేడు. అయితే నేను ఏ విధంగా జన్మించానో అలాగే జన్మించినట్లయితే అతడు నేను ఎరిగిన సంగతులను అతను ఎరుగుతాడు. ఆమేన్. అవునండి, మనం ఎలా కదులుతుంది, సంచలనము కలిగి ఉన్నది. చెట్టు మీద ఉన్న ఆ ముడికి నీవు చెప్పలేవు. అది గ్రహించిన కొరకు మనలాంటి జీవము దానికి లేక అది పొందవలసి ఉంటున్నది. అలాగే ఆత్మ సంబద్ధంగా కూడా, ఆత్మ సంబద్ధమైనది ఆ విధంగానే ఉండదు. లేదా నీవు అర్థము చేసుకోలేవు. దాని గురించి నీవు కొల ప్రమాణము చేయనవసరం లేదు. మొదట ఆయన ఎందుకు రా? ఎందుకనగా ఒకటి కొత్తగా జన్మించిన గాని అతను దేవుని రాజ్యం చూడలేడు. అది అర్థం చేసుకున్నట అని ఆయన చెప్పాడు. అది తెలుసుకుంటానే కనుకై నీవు తిరిగి జన్మించవలసి ఉన్నది. నేను తిరిగి జన్మించాను అని నీవు చెప్తావు. వాక్యము తృణీకరిస్తున్నావే. నీవు అలా ఎలా చేయగలవు? నీ స్వంత బ్రతికే దాన్ని గుర్చి రుజువును నీకిచ్చును. నీవు కలిసిపోయిన నీ స్వంత గుంపే ఏ జాతి పక్షి ఆ జాతికి యొద్దకు చేరును. అవును, ఆ విషయంలో దుఃఖ కొద్ది నిమిషాల్లో మనం చేరుకుందాము. ఆత్మ ద్వారా వచ్చుట, ఆత్మ మూలముగా పుట్టనే ప్రజలకు ఆత్మ విషయాలను నీవేలాగ చెప్పగలవు? ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహించుకోవటానికి నీవు ఆత్మ మూలముగా జన్మించవలసి ఉన్నది. యేసు చెప్పి ఉన్నాడు, గాలి తనకి ఇష్టమైన చోటుకు విసరను, అది ఎక్కడి నుండి వచ్చును, ఎక్కడికి పోవును నీవది చెప్పలేవు. అలాగే ఆత్మ మూలముగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఉంటారు. వారు చెప్పలేరు. ఆత్మలోగా పుట్టిన వాడు ఏది తలంచడు. అతనికై దేవుడే తలంచుటకు ఆశపడతాడు. నేను ఇక్కడే వేదిక దగ్గర ఉండి ఆలోచన చేసి వెనుక ఉండే ఆ మనుషులతో, అతని పేరు జాన్ డోయి, ఫలానా స్థలం నుండి వచ్చి ఉన్నాడు, అతను ఇది చేశాడు అని నేను చెప్తానని మీరు అనుకుంటున్నారా? వెనకాల ఉన్న ఇంకో స్త్రీని అతను 20 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకుని ఉన్నాడు. ఆమె ద్వారా అతనికి బిడ్డలు కలిగి ఉన్నారు. అతడు ఇది అదే చేయవలసి ఉన్నది. అది ఊహించని తలంపని నీవు అనుకుంటున్నావా? నీ ఊహించిన తలంపని నువ్వు తలస్తున్నావా? నేను చేశాను అనుకుంటున్నావా? ఇక్కడ భూమిపై ఉన్న ఈ జన్మ వల్ల కలిగిన ఎటువంటి జ్ఞానం వలన వచ్చినది అది కాదు. అది దానికి ఆవుల వైపున ఉన్నది. అది పైనుండి రావలసి ఉన్నది. నేను పైనుండి ఆత్మల పుట్టినప్పుడు ఆ క్రియలను ఎవరైతే చేస్తున్నారో ఆయన ఎందు ఆ జీవము ఉండి ఉంటున్నది. నేను చేసే క్రియలు మీరు చేయదురు అని చెప్పబడినది. నీ జన్మ మార్చబడవలసి ఉన్నది. నీవు మోసపరచబడ్డావు. నువ్వు భాషలతో మాట్లాడి ఉండి ఉండవచ్చును. నీవు పైకి కిందికి ఎగిరి ఉండవచ్చును. నీవు కేకలు పెట్టి ఉండి ఉండవచ్చును. నీవు అది ఇది అది చేసి ఉండవచ్చును. నీవు నమ్మకమైన సంఘ సభ్యుడై ఉండవచ్చును. అలాగే నికోదీమా లాంటి వాడే అయితే అతనికి జన్మ లోటైపోయినది. నీవు వాక్యము తృణీకరించినప్పుడు ఒక చోట అది పెట్టుటకు ప్రయత్నం చేసినప్పుడు దాని కూడా చేయటకు ప్రయత్నం చేసినప్పుడు దానిని ఆ విధంగా చిందరబంద చేశావు. అప్పుడు యేసు చెప్పాడు, నమ్మిన వారి వల్ల ఈ సూచికలు జరుగును. సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సువార్త పడించినంత కాలము ఈ సూచికలు వెంబడించును. సంఘములో నుండి ఆయన ఎక్కడవి తీసివేశాడు నాకు చెప్పు. ఇంత కాలమని ఆయన ఎక్కడ చెప్పి ఉన్నాడు నాకు లేఖనము చూయించు. సర్వ లోకానికి వెళ్లి సర్వ సృష్టికి అని ఆయన చెప్పి ఉన్నాడు. ఆయన జీవితము నీవు జీవించిన కొరకై ఆయన కలిగిన జీవం వంటి జీవమును నీవు కలిగి ఉండవలసినది. ఆయన జీవమును నీవు చూచినప్పుడు అప్పుడు ఆయన వాక్యమును నువ్వు వెరుగుతావు. అది నిజం. ఆయన వచ్చినప్పుడు వ్యక్తిగత సర్వనామము ఒక ఊహు కాదు, ఒక తలంపు కాదు, ఒక ఉద్రేకము కాదు. పరిశుద్ధాత్మ ఆయన వచ్చినప్పుడు ఆయన నా వాటిలోనివి తీసుకుని నేను మీకు చెప్పినవి వాటిని మీకు బయలుపరచును. రాబోతున్న విషయాలు మీకు చూయించును. అదే జన్మ. అది వాక్యముకు ప్రత్యక్షత. ఒక మనిషి పరిశుద్ధాత్మ కలిగినని చెప్పి దేవుని వాక్యం తృణీకరిస్తే దానిని ఇంకొక చోట పెట్టినట్లయితే పరిశుద్ధాత్మ వాక్యముని ఏ విధంగా తృణీకరిస్తుంది? వాక్యములో స్థాపక సంఘమునట నాకు చూయించు. అక్కడే నీవు దొరికిపోయావు. హుషారా, సరే ఒక వ్యాపారస్తుని గురించి నీవు ఆలోచించగలవా? ఇక్కడ ఎంతవరకు మన సంఘం వెనుకబడిపోయినదో చూడు. ఒక వ్యాపారస్తుడు ఒక వ్యాపారమును ఆరంభించి అది నిజంగా చాలా లాభకరమైన వ్యాపారమే. వెంటనే అతనికి సహాయం కావలసి ఉన్నది. అతడు చచ్చిన శవాల యుద్ధకు వెళ్లిపోయి మీరు నా పనిలోకి వస్తారా అని అతను చెప్తాడా? అతనికి ఎటువంటి లాభం ఉండదు. అందుచేతనే ఈనాడు కూడా స్థాపక సంఘం తిరిగి లేవలేదు. చూశారా, చచ్చిన అవిశ్వాస సభికులు వారందరూ నిమ్రోదు వలే, కోరహు వలే కాల కాలాల్లో జరిగినట్లు వేరే కూడా ఉంటారు. ఏనాడు కూడా ఆయన ఒక స్థాపక సంఘాన్ని ఆయన వాడుకోలేదు. అది ఆయన చేయలేడు. అది ఏనాడో దేవుని చిత్తానికి బయటికి వెళ్లిపోయినది. దాని దట్టిపోయినది. అది అందుబాటులో లేదు. అది పరిశోధనలో లేదు. కదలలేని స్థితి అందుండి తల కాలు చేయి పక్షవాతము చేతనున్న ఒక మనిషి వద్దకు వెళ్లి అలా పక్షవాతంతో ఉన్న మనిషి వద్దకు వెళ్లి నీవు పందెపు రంగంలో పరిగెత్తవలసి ఉన్నది. అన్ని ప్రక్కన పెట్టి ఓపికతో ఈ పందెంలో పరిగెత్తు అని నీవు అతనితో ఎలా చెప్పగలవు? అతను పక్షవాతంతో ఉండగా, కదలలేని స్థితిలో ఉండగా అతడు ఎలాగో అది చేయగలుగుతాడు? మొట్టమొదటిగా నీవు అతని పక్షవాతాన్ని తీసివేయవలసి ఉన్నది. తర్వాత అతడు పరిగెత్తగలుగుతాడు. అదే స్థాపక సంఘానికి అవసరమైనది. దైవిక స్వస్థత కావలసి ఉన్నది. నా ఉచ్చారణ కష్టతరంగా ఒప్పించుకోదు కదా, కష్టతరంగా ఉండదు కదా. చూడండి, నేను విమర్శించట్లేదు. చీల లోతుగా బతకపోతే అది లాగుట సులభం అవుతుంది కదా. అందుచేతనే పరిశుద్ధాత్మ ఒక సంఘ శాఖను వాడుకున్నది. జ్ఞాపకపుచ్చుకోనండి, మార్టిన్ లూథర్ పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడని నేను నమ్ముతాను, నిస్సహిందంగా నమ్ముతాను. బహుశా దానిలో కొంత భాగాన్ని కాదు, నేటి వలే, కారణం అది ఇవ్వబడలేదు. ఇక్కడ మందిరంలో ఉన్నవారు నల్ల బల్ల మీద అది మనం పట్టణం చేశాము. అయితే అతడు దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. నమ్మువాడు నిత్య జీవును కలిగి ఉన్నాడు. ఈ ఉదయం వరకు నా వలే నమ్మిన వ్యక్తి మరొకరుండరని నేనెన్నడూ అనుకోలేదు. నేను వెళ్తున్నప్పుడు చార్లెస్ ఫుల్లర్ అతని గురించి నేను విన్నాను. అతడు కూడా నమ్మాడు క్రొత్త జన్మ అనేది పరిశుద్ధాత్మ బాప్తిస్మం కాదు అని. క్రొత్త జన్మ అనగా జన్మ వెతుట అని అర్థం, పరిశుద్ధాత్మ అనగా బాప్తిస్మము. గమనించారా? మంచిది. ఈ మనిషిడు చలనము కలిగి ఉంటాని కొరకై తిరిగి జన్మించవలసి ఉన్నదని మనం చూస్తున్నాము. సరే, శరీరాన్ని బట్టి జన్మించడం వలన నీవు లోక జ్ఞానాన్ని కలిగి ఉంటావు. లోకపు జ్ఞానము తన శరీరపు ఉపదేశకునికి లోబడుతున్నది. అవును, అదే ఖచ్చితమైన దర్శనం. ఒక క్రొత్త జన్మ లేని ఒక వ్యక్తికి అతనికి దేవుని వాక్యం చెప్పినట్లయితే అతను తన బిషప్కు, వారి ప్రెసిడెంట్కు లేక వారి సంఘశాఖకు లోబడతాడు, జీవ వాక్యానికి బదులుగా. ఎందుకని? అది తప్ప మరొకటి కాదు. అది నాకు తెలుసు. ఎందుకో తెలుసా? ఒక దినాన నేను ప్రెసిడెంట్ అవుతాను అని. ఎందుకు? నికోదేము ఒక బోధకుడు. అది ప్రెసిడెంట్ కంటే మెచ్చినది, అది కాపురి కంటే మెచ్చినది, అది మించిపోయినది. అతడు ఇస్రాయేలుకు బోధకుడు. అవును, అతనికి ఒక ఉన్నత అతడు ఒక ఉన్నతమైన వ్యక్తి. అతడు ఈ వర్గానికి చెందినవాడు. దేవుని గురించి ఏమీ తెలియదు. చూశారా, అతనికి తెలిసిందంతా కొంత చరిత్ర మాత్రమే. ఏ రోజు ఆయన ఒకే రీతిగా లేనట్లయితే ఒక చరిత్ర దేవుని వల్ల లాభమేంటి? ఏ రోజు ఆయన అదే దేవునిగా లేనట్లయితే మోషే యొక్క దేవుని వల్ల లాభమేంటి? సిలువ ఎద్దున వ్యక్తి లాంటి వాణిని ఈనాడు ఆయన రక్షించకపోతే అలాంటి దేవుని వల్ల లాభమేంటి? నేను ఎప్పుడు చెప్తున్నట్లుగా ఒక కేనరీ పక్షికి బలమైన రెక్కలు, అందమైన ఈకలు వచ్చినట్లు మంచి విత్తనాల విటమిన్లు ఇచ్చి ఒక పంజరంలో దాన్ని పెట్టడం వల్ల లాభమేంటి? నేనిది పొందలేను. శక్తి సంపర్త గల దేవుని గురించి అతనికి చెప్పి అలాంటి విషయాలంటే ఎరుగునటువంటి ఒక సంఘశాఖలో అతనిని అతికించుటకు ప్రయత్నించుట. చూశారా, అదంతా అయిపోయినది. ఆ కారణము చేతనే అది అపజయమైంది. అతడు చచ్చిపోయాడు. నీవు దాన్ని వాడుకోలేవు. దేవుడు దానికి వాడుకోడు. అలా ఆలోచించి ఏ కలములు కూడా ఒక సంఘశాఖను పరిశుద్ధాత్మ వాడుకున్నట్లు ఎక్కడా లేఖనములో గాని చరిత్రలో గాని కనరాదు. ఎవరైనా తీర్పు వింటున్నవారు కానీ లేదా ఇక్కడ ఉన్నవారు కానీ వచ్చి నాతో చెప్పవచ్చును, ఎక్కడైనా పరిశుద్ధాత్మ ఒక సంఘశాఖను తీసుకుని లోకాన్ని కదిలింపజేసినట్లుగా ఉన్నట్లయితే వచ్చి చూపగలరు. అది ఎక్కడి నుంచి వచ్చినదో చరిత్ర పుస్తకం నాకు మీరు చెప్పండి. చూడండి, అది లేఖనంలో లేదు. కనుక అది ఎక్కడి నుంచి వచ్చినదో మీరు నాకు చూపించాలి. అలాంటి దాన్ని ఎన్నడూ దేవుడు వాడుకోలేదు. ఆయన ఎల్లప్పుడూ కూడా వ్యక్తులను వాడుకున్నాడు. మంచిది. ఆత్మ మూలముగా జన్మించుడనగా శరీర మూలముగా జన్మించడం ద్వారా లోక జ్ఞానాన్ని కలిగి ఉంటావు. ఆ జ్ఞానము శరీర బోధకునికి లోబడుతుంది. ఆత్మ మూలముగా జన్మించడం వలన బైబుల్ యొక్క బోధకు, పరిశుద్ధాత్మకు లోబడి నమ్మకూర్చుతావు. ఆత్మ మూలముగా జన్మించిన వాడు ఆచారాలు ఏమన్నప్పటికీ, ఏమని చెప్పినప్పటికీ దేవుని యొక్క వాక్యానికి లోబడతాడు. అది అంతేక, నీవు తిరిగి జన్మించావు. అందుకని నీవు చూస్తున్నావు ఒక సంఘశాఖకు చెందిడుట. నీ నిరీక్షలన్నీ అక్కడ పెట్టుట. సంఘశాఖలో ఉండేవారు తిరిగి జన్మించలేదని నేను చెప్పడం లేదు. కొద్ది నిమిషాల్లో ప్రభు చిత్తమైతే నేను ఎక్కడికి వెళ్తాను? తప్పక వారై ఉంటారు. అయితే వారు వ్యక్తులు. స్థాపక సంఘములో జన్మించడం కాదు, వ్యక్తులు తిరిగి జన్మిస్తారు. అయితే స్థాపక సంఘము దేవుని యుద్ధం నుండి అతని విడదీస్తున్నది. అది మాత్రమే అది చేస్తున్నది, అతని వేరు చేస్తుంది. సరే, ఏ శరీరి అయినా లేక ఏ మనిషినప్పటికీ సంఘశాఖ శరీర విషయాల గురించే బోధిస్తున్నది. అది దేవుని చిత్తమునకు విరోధమైనది. తిరిగి జన్మించడం అనగా పైనుండి జన్మించుట. తిరిగి అనగా దాని అర్థం పైనుండి అని అర్థం. అది మీకు తెలుసు అనుకుంటాను. అవునా? తిరిగి జన్మించడనగా పైనుండి జన్మించుట అనే అర్థం. మీరు కావాలనుకుంటే మీరు నిఘంటువులో చూడండి, చదవండి. చూచుట, పైనుండి వచ్చు ఆత్మ, పైనుండి వచ్చు జన్మ అని అర్థం. ఎందుకనగా మీరు ఇక్కడ జన్మించారు. మరి తిరిగి జన్మించడనగా నీవు పైనుండి ఇక్కడకు జన్మించవలసి ఉన్నది. తిరిగి జన్మించవాలంటే ఆ రాజ్యము ఇక్కడ రాజ్యము కంటే ఎంతో పెద్దది. ఈ రాజ్యము కంటే ఎంతో పెద్దది అనగా దానికి ఈ రాజ్యం బుద్ధిహీనమైనంతగా, ఇది దానికి బుద్ధిహీనమైనంతగా ఉంటుంది. నేను దీన్ని తరచుగా చెప్తుంటాను. నేను నా భార్య ఈ మధ్య చిల్లర సరుకులు తెచ్చుకుంటూ కనుక వెళ్లాము. కొద్ది నెలల క్రితమే నడుము వరకు ఉండే చొక్కా వేసుకున్న ఒక స్త్రీని మేము చూశాము. ఎంతో కాలం తర్వాత మేము చూసినటువంటి వింతైన విషయం అది. ఏ ఉదయం నేను దీన్ని దేవదర్శనగా మాట్లాడలేదు. ఒక పేరుకైన స్థాపక సంఘాన్ని గురించి నేను విన్నాను. నేను నా యొక్క కుమార్తె ఒక మందిర ప్రతిష్టకు వెళ్తూ రేడియో వింటున్నాము. వారు పాడిన పాట ఇంకొకరి కూర్చిన ఫలానా ఫలానా విధంగా ఆ ప్రత్యేక పాటలు స్త్రీ గాలి బిగ్గబట్టి తన ముఖ కవికలు మార్చి పాడిన పాట వలె నాకున్నది. అది పాట అని అనుకుంటూ అది కేయచ్చుమని అరుచునప్పుడు నీ హృదయంలో గుండా వచ్చే పెంతికొస్తు మంచి పాటలను నేను ఇష్టపడతాను. బొగ్గు బొక్కెల నుండి నీవు పల్లవిని తీసుకుని రాలేవు, అయినప్పటికీ నీ పాడుతున్నావు ప్రభువుకు ఆనంద ధ్వని చేటుకొరకై. అది ఆత్మ సంబంధమైనదని నేను తలస్తున్నాను. నేను దాన్ని ఇష్టపడతాను. అది నీ ముఖములో కళ మారు వరకు నీ ఊపిరిని అది పట్టుకుంటుంది. చనిపోయి మళ్ళా తిరిగి రావడం నీవేలా పాడుతున్నావు కూడా నీకు తెలియదు. ఇతరులు ఎరుగుతారని నీవేలా ఎదురు చూడగలవు? అది అదే యేసు చెప్పాడు, మన మెరిగినవే మనం మాట్లాడుతాం. అవునా? అవునా. మనం చేయవలసింది ఏదనిగా మన హృదయంలో ఎరిగిన దానినే మనం పడుదాం. ఏ భావన కలిగున్నామో అదే. నా కుమార్తె సంగీతాన్ని గురించి చదువుతుంది. ఆమె అన్నది, సహోదరుడా, ఆమె అన్నది, అది నిజంగా ఒక మహాకావ్యము. నేను చెప్పాను, అవును. అయితే ఆ గాయక బృందాలలో వారి ఊపిరిలో సిగరెట్లు ఉంటాయని నీవు తలంచట్లేదా? ఆ గాయక బృందాలలో గత రాత్రి శనివారం రాత్రి కనుక సోషల్ డ్రింక్, సహవాస పానీయాలు, స్నేహిత మధుపానము సేవించలేదని నీవు అనుకుంటున్నావు? వారిలో ఎంతమంది పుట్టిగా వెంట్రుకలు కత్తిరించుకునే వారు ఉన్నారు? ఎంతమంది రంగులు పూసుకున్నారు? సంఘం యొక్క సంఘ కాపరి కొద్ది రోజుల క్రితమే దేవుడు రంగులు కనిపెట్టినప్పుడు ఆయన లోకాన్ని అందంగా సృజించాడు అని చెప్పినప్పుడు ఎంతమంది రంగులు పూసుకున్నారు? బైబిల్లో ఒకే ఒక స్త్రీ రంగులు పూసుకున్న ఒక స్త్రీ ఉన్నదని మనకు తెలుసు. దేవుడు ఆమెను కుక్కలకు అహోరంగా వేశాడు. రంగాన్ని గుర్చి, సంఘాన్ని గుర్చి, అన్యులు గుర్చి ఎవరైనా ఎరిగి ఉంటే రంగులు పూసుకుంటా అన్యుల లక్ష్యమని, అన్యుల యొక్క లక్షణమని వారికి తెలుసు. అదెప్పుడు అంతే. అయినప్పటికీ స్త్రీలు దాన్నే చేస్తున్నారు. పురుషులు పొగద్రాగడం, మద్యపానం సేవించడము, ఇష్టము చెట్టు జీవించడము, అక్కడ నిలబడి అలాంటి స్వరాలతో పాడటం. ఇక్కడే కొద్ది నిమిషాల్లో మనం అక్కడికి వెళ్దాం. మంచిది. సంస్థాపక సంఘములు ఆలోచనలో చెరుతారు. తీర్పు దినన్న వారు నిరుత్సాహపడతారనే నా భావం. ఆత్మలుగా జన్మించడం అనగా నమ్మి నీవు ఆత్మానుసారంగా ప్రవర్తించడం. నీవు అర్థం చేసుకుని యేసే క్రీస్తు అనియు, ఇదే ఆయన వాక్యము అనియు నీ హృదయంలో విశ్వసించుట. జీవగ్రంథముల నుండి నీ పేరును తీసివేయబడుకున్నట్లుగా దీనికి ఏ మాటలు కలపకూడదు. దీనిలో నుండి ఏ మాటలను తీసివేయకూడదు. అది కఠినమైనదే. దానికి నీవు ఒకటి చేర్చినట్లయితే నీ యొక్క ఆచారానికి, లేక దానిలో నుండి ఒకటి తీసివేసినట్లయితే, క్రీస్తే ఇది చెప్పి ఉన్నాడు జాగ్రత్త, నీ యొక్క పేరు జీవగంధం నుండి తురుపుబెట్టబడుతుంది. స్థాపక సంఘమును, సంఘ శాఖను బైబిల్లో చూడు. దాని నుండి నువ్వు దూరంగా పరిపోతావు. సరే, ఏ శరీరం అయినప్పటికీ సంఘ శాఖ యొక్క బోధ బైబిల్ గ్రంథానికి విరోధమైనది. అవును, తిరిగి జన్మించడం అనగా పై నుండి వచ్చిన ఒక కొత్త జన్మ. అలాంటప్పుడు పై సంబంధమైన వాటి విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటాము. ఎంత బాగున్నది అనగా నీ ద్వారా ఆయన వాక్యమును క్రియారూపకము చేయుటే. ఆయన కొమ్మ ఎగు ద్రాక్షావల్లికి. ఓ హేతువు చేతనే యేసు చెప్పాడు, నా తండ్రి క్రియలు నాయందు లేని నన్ను నమ్మకుడి. ఓ, అది నిశ్చయమే. పరలోకమునకు ఎక్కిపోయిన వారెవరూ లేరు, పరలోకమును దిగి వచ్చిన ఆయన తప్ప అని ఆయన చెప్పాడు. ఇక్కడ నికోదేమును గమనించు వారు ఇలా అనుకున్నారు తెలుసా, ఆయన ఒక మనుష్యుడు, ఆయన దేవుడు కాలేడు అని అనుకున్నారు. ఆయన అక్కడ చెప్పాడు, పరలోకము నుండి దిగి వచ్చిన ఆయన తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడూ లేడు. ఇప్పుడు పరలోకమందున్న మనుష్య కుమారుడు తప్ప. అది వారికి ఎంతో ఇబ్బంది అనిపించినది. మనుష్య కుమారుడు పరలోకముడు ఎలా దిగిరాగలడు? పరలోకము నుండి దిగి వచ్చి ఆయనే పరలోకమునకు ఎక్కిపోవుట, ఆయనే ఇక్కడ ఇంటిపై నిలబడి నికోదేవుతో మాట్లాడుట. ఇప్పుడు పరలోకములో ఎలా ఉండగలుగుతాడు? ఆయన దేవుడని అతడు చూయించబడవలసి ఉన్నది అతనికి. ఆయన సర్వాంతర్యామి, ప్రతి చోట ఉన్నాడు. గమనించారా? అయితే తన యొక్క పారంపర్య ఆచారాన్ని బట్టి అది అతనికి తెలియలేదు. అతడు ఆత్మ సంబంధ మనస్సు గలవాడు కాదు. ప్రకృతి సంబంధమైన మనస్సు దానిని పట్టుకోలేదు. మనిషి కుమారుడు ఎవరని ప్రజలు అనుకుంటున్నారు అని ఆయన అడిగాడు. కొందరు చెప్పారు, ఆయన దావీదు కుమారుడు అని. ఆయన అడిగాడు, అలాగైతే ఆత్మయందు దావీదు ఆయన ప్రభు అని ఎందుకు పిలిచాడు? నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వంలో కూర్చుండమని ప్రభు నా ప్రభుతో చెప్పాను. ఆయనే దావీదు వేరు మరియు చిగురు ఎలా కగలడు? ఆయన దావీదు కంటే ముందున్నవాడు. ఆయనే దావీదు తర్వాత ఉండెను. అవునా? ఆయనే దావీదు వేరు మరియు చిగురు అని బైబిల్ తెలుపుతున్నది. దావీదు యొక్క వేరు, చిగురు రెండు ఆయనే. అలాగైతే అతని కుమారుడు ఆయన ఎలా అగుతాడు? అలాగైతే అతని యొక్క ప్రభు ఆయన ఎలా కగలుగుతాడు? బైబిల్ చెప్తుంది, ఆ దినము నుండి ఎవడును ఆయన్ను ఒక ప్రశ్నయు అడుగ తెగింపలేదు. అలాంటిది మంచి పని అని అనుకుంటున్నాను. అవునండి, మంచిది. పై నుండి తిరిగి జన్మించుటాం. అప్పుడు మనం చలనము కలిగి ఉంటాం, పై కార్యకలాపాలందు చలనము కలిగి ఉంటాం. ఎందుకనగా ఆయన జీవం మన యందు ఉంటున్నది, అనగా అది ఆయన ప్రత్యక్షపరచబడిన వాక్యము. నీలో ఉన్న ఆత్మ నీలో శరీరమైన వాక్యమై ఉంటున్నది. ఆత్మ వాక్యమును మనస్సులోకి తెస్తున్నది, వాక్య ప్రత్యక్షతతో చలనము కలిగి ఉంటున్నది. ఏ సంఘశాఖల్లో గాని ఆత్మ చలనము కలిగి ఉండదు. స్థాపక సంఘమును చేటు కొరకై అది ఆసక్తితో చూపదు. ఎందుకనగా ఆత్మయే స్థాపక సంఘానికి విరోధం. స్థాపక సంఘములు లోక విషయాలకై ఎదురు చూచును, లోక మనస్సు కలిగి ఉండును. వారు పెద్ద ఆలయాలు మెరుగు పూతలు కలిగి ఉందరు. పెద్ద పెద్ద పూతలతో నున్న స్థాపక సంఘాలు, మెరుగులతో ఉన్న బోధకులు మొదలైనవి వారికి ఉంటారు. నగరములో ఉన్నత శ్రేణి వర్గం వారిది. అయితే ప్రతి ఒక్క వాక్యము సత్యమని రుజువు చేసి ప్రత్యక్షపరచబట్టుకు ఎక్కడ ఆత్మ ఆవేశము కలిగినదో అటువంటి రాత్మ హృదయాలను ఆత్మ వెదుకుతున్నది. స్థాపక సంఘము దాన్ని తిరస్కరిస్తూ వాక్యమునకు బదులుగా మూఢ భక్తిని స్వీకరిస్తున్నప్పుడు దానిలో అది ఆత్మ ఎలాగో పరిచయను చేయలేదు, కనుక అది చచ్చిపోయినది. ఆయన కొరకు పనిచేయటకు దేవుడు అలాంటి స్థలాలకు అలాంటి యార్యుద్ధకు వెళ్లడు. ఎందుకంటే వారు ఏనాడో చచ్చిపోయారు. వారు వాక్యముతో అవిశ్వాసులు, వాక్యములు అక్కడ ఉండలేరు. గమనిస్తున్నారా? మనము పైనుండి వచ్చిన కార్యముల యందు కార్యశక్తి కలిగి ఉన్నాము. ఆత్మ వాక్యమును గురించి ఆలోచిస్తుంది. అవునది, నిజం. ఎందుకనగా ఆత్మ వాక్యములకు జీవునిస్తున్నది. చూసారా? అక్షరము చంపను, ఆత్మ జీవింపు చేయను. నేను వస్తూ అక్కడ అడవుల్లో మహా అందంగా ఉన్న చెట్లను, పెద్ద కొండలను, పసుపు పచ్చ గోధుమ వనముతో ఉండి చుక్కలు పెట్టినట్టుగా ఉన్న వాటిని చూచుకుంటూ వస్తున్నాను. నే అన్నాను, అదేంటో తెలుసా? మనం ఇప్పుడే మరణించాము. దేవుడు ఆ కొండల పైన పుష్పగుచ్చాలు పెట్టి ఉన్నాడు. అది మరణ పుష్పాలు. ప్రాణం మట్టిలోకి తిరిగి వెళ్లిపోతుంది. దేవుడు పూలు మొదలైన వాటి విత్తనాలను తిరిగి పతిపెట్టాడు. ఆయన అలాగా తన పూల గుత్తులను వికసింపచేసి ఉన్నాడు. ఆయన ఇక్కడ భూపైకి చూస్తూ ఉన్నాడు, ఎందుకంటే అది సమాధి పుష్పాలు. అయితే తిరిగి సూర్యుడు ఉదయింపగానే ఆ విత్తనము తిరిగి జీవాన్ని పొందుకుంటుంది. ఆమేన్. వాక్యమును ప్రత్యక్ష చేయటకు ఆత్మ అశక్తితో ఉంటున్నది. మరి నీవు వాక్యమునికి బదులు పారంపర్య ఆచారాన్ని అంగీకరిస్తే మేమది అంత నమ్ముతున్నాం. అయితే సహోదర అబ్రహాం, ఇది నేను నమ్మలేననుకుంటున్నాను. అక్కడే నీవు ఆగిపోతుంది. చాప్లిన్ నాతో ఒకసారి ఇలా చెప్పాడు. కెప్టెన్ చెప్పాడు కాదు, ఒక మేజర్ చెప్పాడు అనుకుంటున్నాను అలా అన్నాడు. చాప్లిన్, అక్కడికి వెళ్ళు. అక్కడ ఒక అధికారి చనిపోతున్నాడు. అతడు యాంత్రిక తుపాకీతో కాల్చబడ్డాడు. అతడు ఎక్కడికి వెళ్లాడు? ఆ అధికారి బాధతో పోరాడుతున్నాడు. వారు అతన్ని రెడ్క్రాస్ గుడారంలోకి తీసుకుని వచ్చారు. కెప్టెన్ అని అతను పిలిచాడు. ఆ జలజల రక్తధారలతో గుండా అతడు పైవైపు చూచి అవునండి అని అతను పలికాడు. అతను అడిగాడు, నీవేనా చాప్లెనవు? అవును. అతను అన్నాడు, నీవు చనిపోతున్న నాయకుడివి, అది నాకు తెలుసు అని అన్నా చెప్పాడు. అతడు, నీవు క్రైస్తవువా అని అడిగాడు. నేను అలాగే ఉండేవాడును అని అన్నాడు. కెప్టెన్, ఎక్కడ నీవు ఆయన విడిచిపెట్టావు అని అడిగాడు. నీవు ఆయన ఎక్కడ వదిలిపెట్టావో అక్కడే ఆయన నీవు కనుగొంటావు అని అన్నాడు ఇతడు. నిజమే, నేను ఊహించలేకపోతున్నాను అని ఆ కెప్టెన్ అన్నాడు. ఆ మతగురువు ఆ చాప్లెన్ చెప్పాడు, నీవు కొద్దిగా ఎరుగుతావు, నీవింకా పొందుకోలేదు, అది పొందుకోలేదు. అయితే 2 నిమిషాల్లో నీవు పోరాడుతున్న మార్గము నీవు ఎరుగగలుగుతావు. నోరు తెరిచాడు. నోటి నిండా చెవులో నుండి రక్తం బయటకు వస్తున్నది. అతని చుట్టూ తుపాకీ గుండున్నవి. నీ ఊపిరితిత్తులు నిండిపోతున్నవి. నీవు త్వరపట్ట మంచిది అన్నాడు. ఆ కెప్టెన్ పడి కొట్టుకుంటూగానే అతను ఆశ్చర్యపోతున్నాడు. ఒక నవ్వు అతని ముఖంలో కనిపించింది. ఇప్పుడు నాకు తెలుసు అని అన్నాడు. ఆయన నీవెక్కడ వదిలిపెట్టావు అక్కడే ఆరంభం. అతను చెప్పాడు, ఇప్పుడు నేను నిద్రపోవటానికి నన్ను పనులు పెట్టండి. అక్కడే ఆయన్ను అతడు వదిలిపెట్టినది, అక్కడే ఆయన్ను కనుగొనేది. నీ యొక్క స్థాపక సంఘము వాక్యానికి వ్యతిరేకంగా ఒకటి చెప్పినట్లయితే అక్కడే నీవు ఆయన వదిలిపెట్టు, తిరిగి వెంటనే రా. ఎందుకనగా ఆయన ఆ వాక్యమును నిజము చేసి రుజువు చెట్టులో ఆయన కార్యదీక్షత కలిగి ఉంటాడు. అది యేసు ఉండే స్థితి. ఎల్లప్పుడూ కూడా తండ్రి యొక్క చిత్తాన్ని చేయను. చూశారా? మంచిది. కాబట్టి చూడండి, నికోదేము యొక్క స్థాపక సంఘం యొక్క జ్ఞానము దేవుని యొద్ద ఏం పనిచేయలేదు. అతను హోదగలిగిన వాడైనప్పటికీ మనం అది విధంగా పిలుద్దాం, తన స్థాపక సంఘములో ఇశ్రాయేలుకు బోధకుడైనప్పటికీ అతడు క్రీస్తు యొద్ద నిలబడినప్పుడు అతడు పాండిత్య జ్ఞానాలకు తన యొక్క పాండిత్య జ్ఞానాలకు ఉపయోగాలు లేవు. అతనికి గద్దెంపులు తప్ప. నేనిలా ఊహిస్తున్నాను, పరిశుద్ధత నీన నికోదేము, పరిశుద్ధత నీన నికోదేము, అయ్యా నీకే ప్రణంబులు అని ప్రజలు చెప్పుకుంటున్నారు అని నేను ఊహిస్తున్నాను. అయితే అతడు ఏసునొద్ద దేవుని నిలబడినప్పుడు అతని అవ్యేకత్వానికి ఆయన గద్దించాడు. కనుక అది ఎక్కడికి వెళ్తుందో చూడండి, అది మరవబడినది. రండి, దేవుని యొక్కకు వెళ్ళదుము. అవునా? సరే, ఆ విధంగానే కోరహు యొక్క గొప్ప జ్ఞానము శూన్యమైపోయినది. ఇక ఆదాము యొక్క జ్ఞానము శూన్యమైపోయినది. వారు ఒక్కొక్కరు దేవుడు బయలుపరిచిన వర్తమానము తృణీకరించారు. ఇప్పుడు మనం జాగ్రత్తగా విందాము. ఒక్క నిమిషంలో మనము కొన్ని శిఖరాగ్ర నీళ్లను చేరుకోబోతున్నాము. వారిలో ఒక్కొక్కరు ఇబ్బందుల్లో పడటానికి కారణాలేవంటే నికోదేము, కోరహు, నిమ్రోదు మొదలైన వారు ఆ దినాన రుజువు చేయబడిన వాక్యము కలిగిన వర్తమానికుని వారు గుర్తించలేదు. అది ఎవరికైనా తెలుసు. దాని మీద మనం ఎంతసేపైనా ఉండగలము. అయితే దేవుడు ముందుగా తెలియచేసి ఒకటి జరగనే ఉన్నదని తెలియచేశాడు. మనుష్యుడు స్థాపకాలు చేస్తాడు, అలాంటి మనుషులనే సంపాదిస్తాడు. రాబోతున్న మెస్సయ్యను గుర్చి వారు నమ్మారు. ఆ యూదులు నిజమే, అయితే ఆయన చెప్పబడినట్లుగానే యేసు వచ్చినప్పుడు ఆయనది కాదు కాదు వాక్యమును వారు అర్థం చేసుకోలేకపోయారు. యేసు వాక్యానికి వ్యతిరేకంగా రాలేదు. ఆయన వచ్చాడా? రాలేదు. అయితే స్థాపక సంఘం యొక్క వాక్య అనువాదమునకు వ్యతిరేకముగా ఆయన వచ్చాడు. మోషే వాక్యమునకు వ్యతిరేకముగా రాలేదు, అతడు వాక్య ప్రకారంగా ఖచ్చితంగా వచ్చాడు. అయితే కోరహు అది చూడలేకపోయాడు. ఇక ముందంతా కూడా ఆ విధంగానే ఉంటున్నది. చూడు, దినం యొక్క ఈ వర్తమానము మేము సత్యాన్ని కలిగి ఉన్నాము, మాకు అది ఇది కలదు అని ఏదో చెప్పుకుంటే కాదు, అది ఆయన వాక్యమునందు ముందుగా చెప్పబడినది. ఆ తర్వాత వాక్యం వచ్చిన తర్వాత వాక్యము ద్వారానే సక్రమముగా అది రుజువు చేయబడవలసి ఉన్నది. వాక్యం ద్వారానే యేసు దేవుని వల్ల క్రమంగా రుజువు చేయబడ్డాడు. ఆయన చెప్పాడు, మీరు మోషేను ఎరిగినట్లయితే మీరు నా దినమును ఎరిగిందురు. ప్రవక్తలు ఆయన గురించి చెప్పియున్నారా? అవును, ఆయన ఎవరైనది అందరు ప్రవక్తలు చెప్పియున్నారు. ఆయనను అందును గురించి వారు అంధులైపోయారు, వారు అది గ్రహించలేకపోయారు. గమనిస్తున్నారా? నేను దీన్ని టేపు కొరకును మరియు మీ కొరకు కూడా చెప్తున్నాను. చూడండి, వర్తమానికుడు ఆ దినపు వర్తమానముతో ఉన్నాడు. నీవు వెళ్తే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చెప్తాడు, మాకది ఉన్నది, సబ్బాతును పాటించు. నీవు దాన్ని నాకు లేఖనంలో చూయించు. మిస్ ఎడి బేకే అది ఆమె అనుకున్నదని చెప్పినది, అది నాకు చూయించు. గమనిస్తున్నారా? యెహోవా సాక్షులు నాకున్నదని చెప్తున్నారు. చూయించు. మెథడిస్టులు అది వారికి ఉన్నదని చెప్తున్నారు, నాకది చూయించు. బాప్టిస్టు అది వారు కలిగి ఉన్నారని చెప్తున్నారు, అది నాకు చూయించు. ఏ స్థాపక సంఘమైనా నాకు చూయించు. దేవుని యొక్క చిత్తానికి వెలుపల అందరూ ఉన్నారని నేను మీకు నిరూపణ చేస్తున్నాను. వారిలో ప్రతి ఒక్కరూ వ్యతిరేకమే. దేవుని వాక్యానికి బదులు మనుషుల యొక్క పారంపర ఆచారాలను బోధించుట బైబిల్ గ్రంథంలో రాసినది రాసినట్టుగా ఉన్న వాటిని ఏ ఒక్కటైనా అంగీకరించునేమో నాకు తెలియదు. అవునది నిజం. అయితే ఒకరు వచ్చి దినపు వర్తమానము నేను కలిగి ఉన్నాను అని చెప్పినప్పుడు రాబోతున్న వాటిని ముందుగా చెప్పిన వాటిని అతడు మొదట జాగ్రత్తగా చూడవలెను. అక్కడ బాప్తిస్మిచ్చి యోహాను నడుస్తున్నప్పుడు నీవు క్రీస్తువా అని వారు అడిగారు. నేను కాదు అని అతడు చెప్పాడు. నీవు ఏలియావా అని అడిగినప్పుడు నేను కాదు అని అతడు చెప్పాడు. మరి నీవెవరు అని అడిగారు. అతడు తాను గుర్తించబడవలను ఆ ఘడియ వర్తమానమును అతడు కలిగి ఉన్నాడు. ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు అరణ్యములో కేకలి ఒకటి శబ్దము అని అతడు చెప్పాడు. నా జన్మ నా జీవితము దాంతో సరిపోకపోతే నన్ను స్వీకరించవద్దు. యేసు వచ్చినప్పుడు అదే జరిగినది. వర్తమానము వర్తమానికుడితో దేవుని ద్వారా ముందుగా చెప్పబడిన వర్తమానానికి సరిపోవలసి ఉన్నది. ఆ తర్వాత దేవుడు ఈ వర్తమానికుడు ద్వారా మాట్లాడి అది సత్యమని రుజువు చేస్తాడు. మీకు వినబడుతుందా? మీరు గ్రహిస్తున్నారా? గ్రహించారా? మొదటిగా ముందు చెప్పనట్లుగా అది యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు అనునదై ఉండవలసి ఉన్నది. తరువాత ఆ సమయమందు ఏమి జరుగుతుందో దేవుడు చెప్పినాడు. ఖచ్చితంగా ఆ విధంగానే వర్తమానికుడు వర్తమానమవుతూ ఉండవలసి ఉన్నది. ఆ విధంగానే మోషే ఉన్నాడు, ఆ కర్ణము చేతనే అతడు దేవుని ఎదురు సగిలపడి, దేవా నీవు నన్ను పంపితివి అని అన్నాడు. ఆయన చెప్పాడు, ఆ గుంపునకు మీరు వేరుపరచుకోండి. నా భావం ఏదో గ్రహిస్తున్నారా? అది ఎల్లప్పుడూ కూడా మానవ మనసును తలకిందు చేసేది, వారిని దేవుని చిత్తానికి వేరు చేయనది. జ్ఞప్తించుకోండి, ఆ వాక్యము ద్వారా ముందుగా చెప్పబడి ఉండాలి. ఆయన వాక్యం వలన సరిగా రుజువు చేయబడవలను. యేసు చెప్పాడు, దేవుని క్రియలు నేను చేయనిడలా అప్పుడు మీరు నన్ను నమ్మవద్దు. చూశారా, నాలో పాపము ఉన్నదని మీలో ఎవరు నిరూపించగలరు? నేను అవిశ్వాసులని మీలో ఎవరు చూపించగలరు? నికోదేము చెప్పాడు, రబ్బీ, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడవని మేము ఎరుగుదము. దేవుడు అతనికి తోడయుంటిని కాని ఆ సంగతులు ఎవరు చేయలేరు. చూశారా, కనుక ఆయన ఒక విశ్వాసిని రుజువవుతుంది. మనము సంఘ చరిత్ర ఎరిగిన మనము మీ ఆలోచన టోపీలు ధరించండి. అది ఆలస్యమేమీ కాలేదు. చూశారా, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నేను త్వరగా కొనసాగించడానికి ప్రయత్నించాలో అంత త్వరగా ప్రయత్నిస్తాను. టేపును జాగ్రత్తగా వినండి. ఎవరైనా సంఘ చరిత్ర చదివినారున్నట్లయితే, క్రైస్తవ్యం మొట్టమొదటి స్థాపకమైనదేదో అది ఎరిగి ఉంటారు. అది రోమన్ కేథలిక్ సంఘము. దానికి ముందు ఏ సమయమైనా ఉన్నట్లయితే చరిత్ర తెచ్చి నాకు చూపించమని ఎవరైనా నేను అడుగుతున్నాను. పాల్ బైడ్ నాకు ప్రాణ స్నేహితుడు. నేను ప్రాణ స్నేహితుడు అతనికి. అనేక మంది చరిత్రకారులు ఉన్నారు. నేను చదివిన నా యొద్ద ఉన్నవి, ద పోస్ట్ నిస్సీనా కౌన్సిల్, ద నిస్సీనా కౌన్సిల్, ద నిస్సీనా పితరులు, నేను ఎరిగిన సంఘం యొక్క పవిత్ర వ్రాతలు అన్ని నేను చదివాను. 33 సంవత్సరాలు నేను వాటిని చదివాను, వాటిని పరిశీలన చేశాను. ఎటువంటి సంస్థాపక సంఘం అనేది లేనేలేదు. సంస్థాపక సంఘాలకు తల్లి కేథలిక్ సంఘము. అది సత్యమని మనకు తెలుసు. కేథలిక్ సంఘము వచ్చే వరకు ఏ సంఘము నిర్మాణాత్మకం కాలేదు, ఏ సంఘశాఖ ఉత్పన్నము కాలేదు. కేథలిక్ అనగా సార్వత్రికము అని దాని భావము. రాష్ట్ర సంఘ మతమును వారు తయారు చేశారు. రోము పరిపాలన ఉన్నంత వరకు చేశారు. ఆ సమయమందు లోకములో ఎక్కువ భాగం వారే కలిగి ఉన్నారు. అది దేశం యొక్క సంఘము. దానికి ఎవరైతే లోబడరో వారికి మరణ శిక్ష విధింపబడింది. అక్కడ నికయ సభలో అక్కడ వాటి కొరకై నిలబడిన నిజమైన దేవుని ప్రవక్తలు 15 రోజులు రక్తపు యుద్ధము చేశారు. కత్తలిక సంఘము ఎందుకది మొదటిగా ఆరంభమైనది? ఎందుకు మనమది ఎరగవలసి ఉన్నది? నేను ఇక్కడ అది బోధించాను. అకుల రోము సంఘం యొక్క సంఘ కాపరి. పరిశుద్ధాత్మ పెంతెకొస్త దినాన దిగి వచ్చినప్పుడు ఆకాశమున్న ప్రతి జాతిలో ఉన్న యూదులపై అది క్రమరించబడినది. అయితే కొన్ని దినాల తర్వాత రోమీయుడు నీతిమంతుడైన కొర్నేలి ఇంటికి వెళ్లమని మేడపైన పేతురుకు దర్శనం జరిగినది. కొంతకాలం తర్వాత హోదగల వారు అది స్వీకరించడానికి ప్రారంభించారు. అకుల ప్రిస్కిల్లా రోముకు వెళ్లిపోయారు. వారు సంస్థాపకము చేశారు. లేదు, వారు సంస్థాపకము చేయలేదు. అయితే మొదట రోమన్ సంఘాన్ని వారు క్రమంలో ఉంచారు. వారిని చేసినప్పుడు వారి సహోదరులు వారితో కలిశారు. క్లౌడియా అతనికి పరిపాలనలో యూదులందరినీ రోము నుండి బహిష్కరించాడు. అదే సమయంలో పేతురు రోములో ఉన్నాడని రోమన్ కేథలిక్ సంఘం చెప్పినది. పేతురు రోములో ఉన్నాడని చెప్పే ఏ చరిత్రకారుడైనా పేతురు రోములో ఎక్కడ ఉండెనో ఒక్క లేఖనము చూయించు నాకు. దేవుని వాక్య ప్రకారంగా అతను లేడు, దాని నేను నమ్ముతున్నాను. వారు కలిగి ఉన్న లేక వారు పెట్టుకుని ఉన్న విగ్రహాలను ఆరాధించుటకు పెట్టుకున్న విగ్రహారాధన చెత్త దగ్గర ఒక యూదుడైన పేతురు ఎలాగుండగలడు? ఇక్కడ తన సొంత బోధకు వ్యతిరేకముగా అతను ఎలా ముందుకు సాగగలడు? అదంత బుద్ధిహీనత. ప్రొటెస్టెంట్ వారు మరేమి తక్కువ కాలేదు దానికంటే. ఆగు, ప్రభుచిత్తమైతే ఒకదాని వెంట ఒకటిగా కొద్దిసేపటికి అక్కడ చేరుకుందాము. గమనించండి, ఇప్పుడు గమనించు, మనమది గమనిస్తున్నాము. పేతురు రోములో ఉన్నాడు అని సంఘం చెప్తున్న అదే సమయంలో చరిత్ర అది చెప్తుంది, ఇది చెప్తుంది, బైబిల్ గ్రంథం కూడా చెప్తుంది, క్లౌడియా యూదులందరూ రోములో నుండి వెళ్లి పొమ్మని ఆజ్ఞయించున్నాడని. పౌలు ఎఫెసు గుండా వెళుతూ అక్కడ పై దిశలున్న తీర ప్రాంతంలోకి వచ్చి ఆ శిష్యులు కలుసుకున్నాడు. అక్కడే అతడు అకుల ప్రిస్కిలను దర్శించాడు. వారు అక్కడి నుండి వెళ్లిపోయిన తర్వాత ఈ సంఘంలో ఉన్న రోమా సహోదరులు వారి సొంత భావాలను వారి విగ్రహారాధనలను కలుపు చేశారు. ఆ తర్వాత కాన్స్టాంటైన్, అతని యొక్క తల్లి నిజమైన క్రైస్తవురాలు, తన బిడ్డ కూడా అలాగే అవుతాడని ఆమె నిరీక్షించినది. అయితే అతడు రాజనీతిజ్ఞుడయ్యాడు. రోములో ఎక్కువ భాగము ఎక్కువ మందిని అతడు చూశాడు, లేక పేదవారు ముందుగానే క్రీస్తు వల్ల రక్షణను అంగీకరించారు. తరువాత వారు ఎక్కువ మంది వచ్చిన ప్రారంభించారు. ఎందుకంటే వారు వీనస్ ను తీసివేసి, అనగా శుక్రుడు సౌందర్య దేవత వీనస్ ను తీసివేసి మరియను పెట్టారు. మరియు జూపిటర్ బృహస్పతి రోములో పెద్ద దేవుడు, జూపిటర్ ను తీసివేసి పేతును పెట్టారు. అలాగే శిష్యులను పెట్టారు. అది ఖ్యాతిగాంచిన మతమైపోయినది. అది వారి శరులు ఆ క్రైస్తవులు చనిపోవలసి ఉండెను. కేథలిక్ సంఘం చెప్తుంది, మేము ఆరంభకులము. అది నిజంగా ఖచ్చితంగా సత్యమే. కేథలిక్ సంఘము పెంతికోస్తు దినమున ఉద్భవమైనది. అయితే ఇక్కడే ఆమె బయటకు వచ్చినది. ఆమె స్థాపక సమగముగా చేసి వాక్యమును అహేతుకమైన వాటిని చొప్పించినది. అతి నవీనమైన మూఢ నమ్మకం 10 సంవత్సరాల పైబడి మీకు ఈ నవనాగరికమైన మూఢ సిద్ధాంతం జ్ఞప్తి ఉంటుంది. మరియా తిరిగి వచ్చుట సుమారు 10 సంవత్సరాల క్రితం. ఇంకొక మూఢ సిద్ధాంతం సంఘానికి కలిపారు. లేఖనములకు బదులు అది ఒక మూఢ సిద్ధాంతం. ఇప్పుడే నీవు అర్థం చేసుకున్నట్లు వారు నీకు ఇస్తారు. లేఖనము చెప్పినది వారు లెక్క చేయరు. సంఘం చెప్పినది వారికి కావాలి. వారి పూజారి నాతో అన్నాడు, దేవుడు ఆయన సంఘములో ఉన్నాడు. నేను చెప్పాను, దేవుడు ఆయన వాక్యములో ఉన్నాడు అని. అతను అన్నాడు, బైబిల్ అనేది ఆరంభ కేథలిక్ సంఘం యొక్క చరిత్ర అని అన్నాడు. అలాగైతే నేను ఆరంభ కేథలికును అని నేను చెప్పాను. నేను చెప్పాను, అది నన్ను కేథలిక్ కంటే ఎక్కువగా పూజారమైన నీకంటే ఎక్కువగా చేస్తున్నది. గమనిస్తున్నారా? అది ఇదైతే అలాంటప్పుడు నేను అది నేను చెప్పాను, చూడు అపోస్తులు ఏది బోధించారో నేను ఖచ్చితంగా అదే నమ్ముతాను. మనిషిడు దానిలోకి ఏది చొప్పించాడో దానిని నీవు నమ్ముతావు. ఖచ్చితంగా అది వెళ్లిపోయిన రీతిగానే ఉంటుంది. అవును, అది నిజం. అది ఖచ్చితంగా ఆ విధంగా ఉంటున్నది. ఇప్పుడు గమనించు, వారు మూడు సిద్ధాంతాలను చొప్పించారు. పౌలు అక్కడికి వచ్చినప్పుడు చరిత్ర ప్రకారంగా ఆ మొదటి సంఘాన్ని అతని చివరికి దర్శించలేదు కూడా. ఎందుకంటే అతని విగ్రహాలను సహించలేడు. వారు స్థాపించిన రెండవ సంఘాన్ని, రోములోని రెండవ సంఘాన్ని అతను దర్శించాడు. నికయ సభ వచ్చినప్పుడు అతని రాజ్యమును ఐక్యపరచు భావాన్ని అతను చూశాడు. అలాంటి విషయమే అక్కడ అహాబు ఎజబెలును వివాహం చేసుకున్నప్పుడు అహాబు చేసింది. అదే తన ప్రజలను ఐక్యత చేయడం ద్వారా అందులోండి ఒక బలమైన రాజ్యం వచ్చునను యోగము అతను చూచినప్పుడు తన మతాన్ని వారు స్వీకరిస్తారని తలంచాడు. అందుచేత వారిని చర్చ్ స్టేట్ రిలిజియన్ గా దేశము సంఘము మతముగా చేశారు. ఈ నికయ సభను అక్కడ వారు చేసినప్పుడు ఈ ప్రశ్నలు తీసుకొచ్చారు. దేవుడు ఒక్కడా లేక ముగ్గురా? యేసుక్రీస్తునామ బాప్తిసం ఇవ్వాలా లేక తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ద్వారానా? ఈ ప్రశ్నలన్నీ కూడా వచ్చేసినవి. అవన్నీ బయలుపడినవి. ఇది జరిగినప్పుడు గొర్రె చర్మాన్ని చుట్టుకొని ఆకుల ఆహారం భుజిస్తున్న కొందరు వృద్ధులైన ప్రవక్తలు కొందరు అక్కడికి వచ్చారు. అవును, అయితే పెద్ద పెద్ద హోదగలవారు సంఘములో ముందుగానే వారి కార్యకలాపాలు నెరవేర్చుకుని లౌక జ్ఞానముతో వారిని నొక్కపెట్టారు. అయితే యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు అన్నది వీరికున్నది. సుమారు 1000 సంవత్సరాలు ఆమె అన్యుల చీకటిలోనికి వెళ్లిపోయినది. అయితే ఆమె తిరిగి పగిలినది వికసించడం కోసం. అవునా? నీవు దాన్ని చంపలేవు. ఎన్ని సంవత్సరాల నుండి తినివేసిన ఈ సంగతులను నేను తిరిగి ఇచ్చేదను. ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఆ సంఘశాఖలు మూఢ నమ్మకమును కలుపు చేసినవి. ఇది చేయడం కొరకై, మూఢ నమ్మకాలనే కలుపుడు కొరకై, ఏ సంఘమైనను దేవుని యొక్క వాక్యము నుండి దూరమైపోయిన ఏ సంఘశాఖైనను పవిత్ర లేఖలకు బదులు మూఢ నమ్మకాన్ని కలుపుట వలన నీ ఆచారాన్ని చేయటవుతున్నది, లేదా నీ సంఘ సిద్ధాంతాన్ని చేయటవుతున్నది. అది వాక్యానికి విరుద్ధమైనది. వారు చేసిన పని నీవు చేస్తూ కేథలిక్ సంఘాన్ని వేలా ఖండించగలవు? మీరు గ్రహిస్తున్నారా? మంచిదే. ఆలోచించే, లేఖనము విఫలము కాదు. మూడు సిద్ధాంతం ఒక అబద్ధం. దేవు సంఘశాఖను అంగీకరించినప్పుడు నీవు ముందుగానే మూడు సిద్ధాంతాన్ని కలిగి ఉన్నావు. ఎందుకనగా అది ఒకటి కలిపినై ఉంటున్నది. అది లేఖనము లేదు. అది లేఖనము కాదు. స్థాపక సంఘం అనేది లేనే లేదు. మీరు సర్వలోకానికి వెళ్లి స్థాపక సంఘము చేయండి అని నేను ఆజ్ఞిచ్చుచున్నాను యేసు ఎప్పుడూ చెప్పలేదు. లేదండి, అటువంటిది లేనే లేదు. ఇది చేయటం అనగా పవిత్ర లేఖనాలను తృణీకరించడం అవుతున్నది. ఇది జరిగినప్పుడు సంఘము జన్మ ద్వారా వచ్చుటకు బదులు సంఘము మూఢ సిద్ధాంతము ద్వారా మూఢ భక్తి ద్వారా వచ్చినదే అవుతున్నది. సంఘము కాదు, నన్ను క్షమించండి, అద్దె ఇల్లు. సంఘములో నీవు జన్మిస్తావు. అయితే నీవు అద్దెలలో చేరావు. అది బాప్టిస్ట్ సంఘము, మెథడిస్ట్ సంఘము, పెంతికోస్ సంఘము కాదు. అది బాప్టిస్టు అద్దెయిల్లు, పెంతికోస్టు అద్దెయిల్లు, మెథడిస్టు అద్దెయిల్లు. నీవు వారిలో కలుస్తావు. నీవు సంఘములో కలవలేవు. అటువంటిది ఏమీ లేదు. నీవు అందులోనికి జన్మించాలి. నికోదేముకు తెలియబడినది కాబట్టి నీవు ఎక్కడున్నావో చుచ్చుకో. అయ్యో, అందుచేతనే నేను దానికి వ్యతిరేకిని. అందులో ఉన్న ప్రజలకు వ్యతిరేకిని కాదు, ఆ పద్ధతికి నేను వ్యతిరేకిని. వారిలో ఒకరు పెద్ద లేక మరొకరు, ఆ సంఘాలలో ఒకరు ఆ సిద్ధాంతానికి వ్యతిరేకంగా బైబిల్లో ఉన్న ఒక దాన్ని బొంద చేశాడు. వారి సంఘములో ఉన్న అధికార పత్రములకు వ్యతిరేకంగా వెంటనే అతడు వెలివేయబడ్డాడు. అవునండి, వారిలో కొందరైతే ఎంతో గబ్బుగా ఉంటారు. ఇంకొక సంఘానికి ఉద్యోగం ఇవ్వలేనంతగా వారిలోని వారు వారి సొంత మనుషులైతే తప్ప. ఒకసారి ఒక పాతకాలపు చిన్న బోధకుడు ఈ దేశంలోని ఒక వీధులు నిలబడి పశ్చాత్తాపం పొందమని అరుస్తూ కేకలు పెడుతున్నాడు. వచ్చి క్రీస్తును స్వీకరించండి, పరిశుద్ధాత పొందుకోండి అని చెప్తున్నాడు మొదలైనవి. ఒక పెంతికొస్తు స్థాపక సంఘములో ఒకరు లేచి ఒకరికి ఒక డాలర్ చేతులు పెట్టి వెళ్ళు పశ్చాత్తాపం పొందుటకు అలాగే చేశాడు వెళ్ళమని. ఎందుకనగా తన సంఘానికి వ్యతిరేకతముగా అతను వ్యభిచారం జరిగించాడు. కేతరికుల గురించి మాట్లాడు. అవును, నేను దాని గురించి మాట్లాడుతున్నాను మీకు తెలుసు. నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు తెలుసు. లేక ఈ సంఘం చేసింది ఎలాగైనా సరే మంచిది చేయి. లేఖనములు తృణీకరించుట నీవు మూడు సిద్ధాంతాన్ని కలిపినా లేక ఒక స్థాపక సంఘములో నీవు కలిసినా అది మారుతుంది. అనుకున్న విధముగా మొదటి మూడు సిద్ధాంతాన్ని నీవు అంగీకరించావు. ఎందువలనగా అది లేఖన సంబంధమైనది కాదు. కాబట్టి అది ఒకటి కలుపుటే అవుతున్నది. ఒక మూడు సిద్ధాంతం అనగా ఒకటి కలుపుటే అవుతున్నది, స్థానాన్ని స్వీకరించడం అవుతున్నది, జన్మ యొక్క స్థానాన్ని అది స్వీకరించడం అవుతున్నది. నీవు సంఘశాఖను అంగీకరిస్తే నీవు మూడు సిద్ధాంతాన్ని కలిపినావు. సరే, ఇది జరిగితే సంఘము జన్మునకు బదులుగా జన్మించుటకు బదులుగా మూడు సిద్ధాంతం వల్ల ఏర్పడిన అద్దెలుగా మారుతుంది. చూశారా, దానికదే మూడు సిద్ధాంతం అవుతున్నది. లేఖనమున వచ్చినది కాదు. మీరు సర్వలోకానికి వెళ్లి సంఘశాఖను తయారు చేయండి, ప్రజలను ఐక్యపరిచి సమస్థాపకము చేయండి అని యేసు ఎన్నడూ చెప్పలేదు. వెళ్లి శిష్యులుగా చేయండి అని ఆయన చెప్పాడు. మీరు నమ్ముతున్నారా? ఆమేన్. కాబట్టి మీరు అందరూ బయటే ఉన్నారు. వినండి, ఇక్కడ గమనించండి. ఇంకొక దాని కొరకు మనం ఇక్కడ ఇది ముగిద్దాం. ఈ సమయం ముందు నేరుగా ఒక దానిలోకి పయనిద్దాం. ఎంత మందికి గ్రీకు నిఘంటు ఉన్నది? ఎంఫాటిక్ డైగ్లాట్, పాత ప్రతి గ్రీకు. సరే, చదవండి. నీవు కోరిన ఏ పడుతురైన పిలువు పుస్తక భాండాగారంలోకి వెళ్లిపోయి గ్రీకు నిఘంటు తీసుకో. ప్రకటన 17వ అధ్యాయం చదవండి. మీరు ఇక్కడ చదువుతున్నప్పుడు ఇక్కడ కింగ్ జేమ్స్ వర్షన్ ఇలా చెప్తుంది, అప్పుడు అతడు ఆత్మవశుడైన నన్ను కొనిపోగా దేవదూష నామములతో నిండుకుని ఎర్రని మృగం మీద కూర్చునిన ఒక స్త్రీని చూచితని. అది కింగ్ జేమ్స్ చెప్పినది. అయితే ఆరంభ అనువాదం ఇలా చెప్తుంది, అనగా మూల భాషలో, ఆత్మలో నన్ను కొనిపోగా దేవ దూషణతో నిండుకునిన నామములు గలదైన ఒక స్త్రీని నేను చూచితని. దేవదూషణ నామములు, దేవ దూషణలతో నిండుకునిన నామములు అనుదానికి ఎంతో వ్యత్యాసం ఉన్నది. గమనించండి, ఇప్పుడు మనమందరము గ్రహించి తెలుసుకునగలము ఇది. రోమ సంఘము ఏడు కొండలపైన కూర్చుండి లోక శక్తులను స్వాధీనపరచుచున్నది. ఆమె వేశ్యగాను వేశ్యలకు తల్లిగాను పిలువబడుతుంది. గమనించండి, వేశ్య అంటే ఏంటి? అది పురుషుడు కగలుగుతాడా? అది స్త్రీ ఉండవలసి ఉన్నది. కాబట్టి ఆమె స్త్రీ అయితే ఆమె సంఘమై ఉండవలసి ఉన్నది. ఆమె వేశ్యలకు తల్లి, ఆమె వలె ఉండు వారికి. చూడండి, గమనించండి, ఆమెలో దాని ఇంకా తడుపుదాం. ఆమెలో దేవ దూషణతో కూడిన పేరులున్నవి. ఏంటది? ఇక్కడ ఉన్న దైవ సేవకులు, టేపు వింటున్న వారు, నిశ్శబ్దంగా ఉండండి. దేవ దూషణతో కూడిన నామములు ఏంటి? మెథడిస్ట్, బాప్టిస్ట్, ప్రెస్బిటేరియన్, లూథరన్, పెంటికోస్ట్ మొదలైనవి దేవ దూషణ నామములు. ఎందుకనగా అవి స్థాపక సంఘములు. అవి ఎలాగున్నవో ఆ విధంగా దేవుని వ్యభిచారము జరిగించుటవుతున్నది. ఆ వర్గాల్లో ప్రజలు లాగా చెప్తుంటారు, అతను మెథడిస్ట్ ఇది చేస్తాడు, అతను పెంటికోస్ట్ ఇది చేస్తాడు, అతను ప్రెస్బిటేరియన్ అది చేస్తాడు. క్యాలెండర్లో ఉన్న అన్ని వారు చేస్తారు, అది మీకు తెలుసు. ఇంతది క్రీస్తు వలె ఉండవలసిన పేరులు, మరియు క్రైస్తవుగా క్రైస్తవునిగా పిలువబడవలను. మరి ఇది దేవదూషణకరమైన నామాలు, అవి సంఘాలు కాదు, అవి తప్పుడుగా పిలువబడుతున్న సంఘాలు, అవి అద్దె ఇల్లు. నేను ఎందుకు వ్యతిరేకను మీరు చూస్తున్నారా? ప్రజలకి కాదు, స్థాపక సంఘం యొక్క పద్ధతికి. చూడండి, అద్దెల యొక్క దేవ దూషణకరమైన పేర్లు, తప్పుడుగా పిలువబడే సంఘాలు, మెథడిస్ట్ సంఘము, బాప్టిస్ట్ సంఘము, ప్రెస్బిటేరియన్ సంఘము, పెంతికోస్ట్ సంఘము, లూథరన్ సంఘము, యునైటెడ్ బ్రదరన్ సంఘము, అలాంటివి ఏమీ లేవు. అవి లేఖనములో లేనివి. ఒకే ఒక సంఘమున్నది, అందులో నీవు చేరలేవు. నీవు అందులో జన్మించాలి, నీవు ముందుగా అందులో నిర్ణయించబడాలి. యేసుక్రీస్తు యొక్క మరువమైన శరీరము, మరువమైన శరీరము లేక ఇక్కడ భూపైన యేసుక్రీస్తు వాక్యముతో ప్రత్యక్షమవుట. దేవుని యొక్క కుమారులు, కుమార్తెలు వాటిలో వేటికి సంబంధించిన వారు కాదు. వారిలో ఉండి బయటికి రండి, ఆయన చెప్పుచున్నాడు. అవునా? త్వరగా ఇప్పుడు గమనించండి. మీరు అలసట చేకూర్చాలని కాదు, కాని కొద్ది నిమిషాలు నాకు ఇచ్చినట్లయితే నేనెంత త్వరగా వెళ్లవలను అంత త్వరగా వెళ్తాను. మీరది పోగొట్టుకునుక తప్పక మీరది పొందుకుంటారని నేను నిజంగా నమ్ముతున్నాను. సరేనా? జ్ఞాపించుకోండి, తల్లి అయిన రోము దేవదూషణకరమైన నామములు నిండా నిండి ఉండటం మనం చూస్తున్నాము. అది వేష్యలకు తల్లి. వారు వేష్యులైనట్లయితే వేష్యనగా ఏంటి, వ్యభిచారణగా ఏంటి, వేష్యనగా ఏదో అదే విషయం. తన యొక్క వివాహపు ప్రమాణాలకు అపనమ్మకంగా జీవించిన స్త్రీ ఆమె. క్రీస్తు యొక్క సంఘమని చెప్పుకుంటున్నా ఏ సంఘమైనప్పటికీ దేవుని వాక్యాన్ని తృణీకరించుతే ఆమె తన యొక్క వివాహ ప్రమాణాలకు అపనమ్మకంగా జీవిస్తున్నది. మూఢ సిద్ధాంతమును కల్పడం ద్వారా ఆమె వ్యభిచారము చేయుచున్నది. క్రీస్తును, ఆయన ప్రోత్సాహ బలమును, ఆయన పరిశుద్ధాత్మను అంగీకరించడానికి బదులు తన జ్ఞానము చేత లోకముతో వ్యభిచారం చేస్తున్నది. ఆమె వేశ్యలకు తల్లి. వారు అదే కార్యాలు చేస్తున్నారు. కుండ మూకుడును అయ్యో బంకగా ఉందే అని అంటే చూశారా? 6:1, 6:1. కొందరైతే అలాంటి కోవికి చెందిన వారై కేతలెక్కును ఎగతాలు చేస్తూ పరుగులు తీస్తారు. అబద్ధపు నీటి బాప్తిస్తానికి ఆమె తల్లి. అబద్ధ పరిశుద్ధాత్మ రుజువుకు ఆమె తల్లి. మీరు ఆమెను వెంబడిస్తున్నారు. ఇప్పుడు మనం చూద్దాము అది నిజమేనా. సహోదర అబ్రహాం, ఓ క్షణం నిశ్శబ్దంగా ఉండండి. చూడండి, ఆమె దేవదూషణకరమైన నామములకు తల్లి. ప్రజలను కలుపులుగా చేరిన, ప్రజలు కలుపులుగా చేరిన అద్దె ఇళ్లకు ఆమె తల్లి. ఏ విధంగా జీవిస్తూ ఓ మానవుడు తీసుకుని వస్తుంది, పొట్టి బట్టలు ధరిస్తుంది. స్త్రీలు రంగులు పూసుకుని, వెంట్రుకలు కత్తిరించుకుని, పాటల కచేరీలో ఉండుట, సిగరెట్లు త్రాగటం, సహవాస ఆరాధనలో పాలు పొందుతారు. లోకంలో ఉన్న మురికంతలతో ఉండి అవిశ్వాసికి అడ్డుబండగా అది ఉంటున్నది. తిమోతికి దాని గురించి మాట్లాడలేదా? అశుద్ధాత్మ దాని గురించి మాట్లాడలేదా? గమనించండి. చూడండి, ఆమె అనగా రోము వారిలో ప్రతి ఒక్కరికి తల్లి. గమనించు, ఆమె ఏ విధంగా చేసినదో ఖచ్చితంగా నీవు అలాగనే చేశావు. వాక్యములకు బదులు మూడు సిద్ధాంతాన్ని చొప్పించినది. ఎందుకంటే కొందరు ఏకీవించి కూర్చొని ప్రెస్బిటరీలు, బిషప్లు కూడుకుని అది ఇలాగ ఉండాలని చేస్తారు. ఖచ్చితంగా రోములో జరిగింది అదే. కాపురైనవో నా సహోదరుడా, నీవు ప్రయత్నించు, నిండైన దేవుని వాక్యం అంగీకరించు. నీవెక్కడికి వెళుచున్నావో చూడు, ద్వారము యొద్దనే. కొద్ది నిమిషాల్లో దేవుడు చెప్పాడు లేదో చూద్దాం. సరే, చూడండి, ఆమె ప్రతి ఒక్కరికి తల్లి. ఎందుకనగా ఆమె లేఖనములో లేని వ్రాతలను మొట్టమొదట తొలగించినది, మూడు సిద్ధాంతాన్ని కలిపినది. ఎందుకంటే వాక్యం యొక్క ప్రత్యక్షతయున్న అభిషేకించబడిన ప్రవక్తలను ఆమె తృణీకరించినది. వారి జ్ఞానం కొరకు పండితులైన వారు, రోమ చక్రవర్తులు మొదలైన వారంతా క్రైస్తవ్యాన్ని అంగీకరించిన వారు వారి స్వంత మార్గాన అంగీకరించారు. అది నిజం. వారు తమ స్వంత మార్గాన వారు అంగీకరించారు. రయమాను తన స్వంత దేశంలో ఉన్న నీళ్లతో తన కుష్ఠరోగానికి నివారణ కావాలనుకున్నాడు. యోర్ధా నదిలోని మురికి నీళ్లు అతనికి అవసరం లేదు. అయితే అతని కుష్ఠరోగాన్ని పోగొట్టుకోవాలన్నట్లయితే ప్రవక్త అతనికి ఎలాగూ చెప్పినాడో అలాగ ఆ మురికి నీళ్లలోకి అతను వెళ్లవలసి ఉన్నది. దేవుడు పక్షపాతి కాడు. గమనించండి, ఆమెయే మొట్టమొదటి సంఘర్షక. ఆమె కుమార్తెల వైపు చూడండి, అదే విషయాలు చేశారు. మూడు సిద్ధాంతాలు కల్పితములు వాక్యనిక బదులుగా చేశారు. నాకు చెప్పవద్దు, అది లేనిది ఏదైనా ఉన్నదో చూయించు. సత్యాన్ని అంగీకరించిన ఒక కాపరి నాకు చూయించు. అందులోండి వారు నిన్ను తనివేయకున్నట్లు దానిలో నీవు ప్రజ్ఞా ప్రవీణ కలిగి ఉండకపోతే ఆ విధంగా చేస్తారు వారు. తెలుసా, నీ యొక్క ప్రజ్ఞ కోసం వారు నిన్ను పట్టుకోవలసి ఉన్నది. అదంత మంచిదే.
Look at Revelations 18 just for a few minutes. The next verse over. The next chapter.
ప్రకటన 18 చూడు, కొద్ది నిమిషాలు. ప్రకటన 17 తర్వాత అధ్యాయం. ఈ కుమారి బబులోను యొక్క మర్మమును చూయించినది. ప్రకటన 17 అధ్యాయం. ఏడు కొండలపైన కూర్చున్న స్త్రీ ఆమె అని, వాటికన్ నగరమని ప్రకటన 17 అధ్యాయం తెలియజేస్తున్నది. అది లోకమందున్న రాజులందరినీ చివరకు అధ్యక్షులందరినీ కూడా పరిపాలించుచున్నది. అది ఖచ్చితంగా నిజం. ప్రపంచ ధనాన్ని తన చేత పట్టుకుని ఆమె అక్కడే కూర్చుని ఉన్నది. ఆమెతో యుద్ధము చేయగలవారెవరు? అవును, మనందరికీ అది తెలుసు. అయితే ఆమెతో సంబంధము కలిగి ఉన్న ఒక దానితో నీవెందుకు సంబంధము కలిగి ఉంటావు? 18 అధ్యాయం. ఇప్పుడు గమనించు, ఆమె యొక్క మర్మము తెలియబడిన తర్వాత ఆ తర్వాత అధ్యాయం. దేవుని ఆలయంలో కూర్చుని ఉన్నది జలా బ్రైట్మ్యాన్. ఈ రాత్రి మీరుంటారా జలా? అవర్ సండే విజిటర్, కేథలిక్ వారి పత్రిక. అది ఇప్పుడు గదిలో ఉన్నది. కేథలిక్ పత్రిక ఒక దైవసేవకుడికి జవాబు చెప్తుంది. వాటికన్ లో లేక పోపు సింహాసనం పైన రోమన్ సంఖ్యలో ఇలా వ్రాయబడి ఉన్నది, వెకారివిస్ ఫిలిడియా అని. దాని అర్థం కేథలిక్ అధికార పీఠములో అది అపోకలిప్స్ లోని మృగం యొక్క ముద్ర అది. ఎందుకని అతడు అన్నాడు, తప్పకుండా అది అదే. అది ఖచ్చితంగా 666 పలుకుతుంది. అది తప్పనిసరి. రోమ యొక్క అధికార పీఠము అది అంగీకరిస్తుంది, అది అదే. అయితే ఇక్కడ వారి యొక్క జవాబు తెలివిగలది, నిన్నైన జ్ఞానం గలదని వారి జవాబు చెప్తారు. తెలుసా, అయితే ఒక భాషలో ఉన్న నీ యొక్క పేరు అదే విషయాన్ని ఉచ్చరించవచ్చు. ఈ మనుషుడు చెప్తాడు, ఒక భాషలో నాది అదే అవుతున్నది అని చెప్పాడు. అతడు దాన్ని ఉచ్చరణ చేస్తాడు. చూశారా, నేను ఖచ్చితంగా 666 కూడా అని చెప్తాడు. అక్కడ 100 ఉన్నారు. ప్రతి ఒక్కసారి ఏదైనా లేచినట్లయితే ఒకరు 666 పొందుకుంటారు అని చెప్తాడు. అడిగాను, రెవరెండ్ గారు, ఒక భాషలో నీ యొక్క పేరు అంత్యక్రీస్తును ఉచ్చరణ చేస్తున్నది, నీకు తెలుసా అన్నాడు. ఎందుకు అటువంటిది మీరు చూస్తారు? జ్ఞానాన్ని చూడండి. అయితే పరిశుద్ధాత్మకు ఎక్కువగా తెలుసు. గమనించు, అది కావచ్చు నా యొక్క పేరు 666 ఉచ్చరణ చేయవచ్చును, అయితే మిగతా గుణలక్షణాలు నేను అంగీకరించను. నేను ఒక కొండ మీద కూర్చున్నాను, నేను ఈ విషయాలను చెప్పను, నేను పరిపాలనా అధిపతిని కాదు. గమనిస్తున్నారా? అవునా, దాని గురించి అతడు మాట్లాడుతున్నది. కాబట్టి నీ యొక్క లోక జ్ఞానము దేనికి పనికిరాదు. అయ్యా, పరిశుద్ధాత్మ సన్నిధిలో అది నిజం, మిగతావి నాకు సంబంధమైనవి కావు. అయితే అతనికి వర్తిస్తున్నది దేవుని ఆలయంలో కూర్చుని తానే దేవుడిగా కనపరుచుకుంటూ ఏడు కొండలపైన కూర్చుండను. నేను ఏడు కొండల మీద కూర్చుండను. అది 666 ఉచ్చరణ చేయబడినట్లయితే మిగతావి నాకు అవసరం లేదు. అయితే అతనికి కావాలి. చూశారా, అక్కడ నీ ఉన్నావు. గమనిస్తున్నారా? కనుక పరిశుద్ధాత్మ ఏ వైపున ఉన్నాడు, ఏమి చెప్పుదమా అని చింతింపకుడు. ఎందుకనగా మాట్లాడేది మీరు కాదు, అది తండ్రి ఉన్నాడు. కాబట్టి నీ యొక్క జ్ఞానము పైన వచ్చిన నీ క్రొత్త జన్మ భూ సంబంధ విషయాలకు ఎలా పోలిక కగలవు, అందులో ఉన్న ఈ బలమైన మంత్రగాళ్లకు ఎలా పోలికలు కగలము చేయగలవు? ఎందుకని ప్రతి ఒక్క మూల మొల్లు వారికి తెలుసు. మోషే దేవుని ఆజ్ఞలు వెంబడిస్తూ అతని కర్రని కింద పడవేయగా అది సర్పముగా మారినది. ఇక్కడ మాంత్రికులు వచ్చి అదే కర్రను చేశారు. మోషే ఎలా నిలవగలిగాడు? మోషే అతని దేవుని వాక్యమును వెంబడించుచున్నాడని ఎరిగిన వాడై అతను నిమ్మలంగా నిలబడ్డాడు. అతని యొక్క సర్పం మిగతా వాటన్నింటినీ మెరిగి వేసినది. చూశారా, కనుక నీవు నిలబడినట్లయితే వాగ్దానము మిక్కి వారిని నడిపించినప్పుడు అతను ఏమి చేయగలిగాడు? అక్కడ ఎర్ర సముద్రం ముచ్చివేయనై ఉన్నది. అయితే దేవుని మార్గం వారి ముందు వెళ్లిపోయినది. అమేన్. ఓరికునుడి, దేవుని మహిమను చూడండి. వేది నిర్వహణలో ఉండి ఒక్కరి వెంబడిస్తూ ఒక్క నిలబడు, అది తెరవబాటి గమనించు. అమేన్. నేను 53 వయస్కుడును, 33 నుండి నేను ఆయన సేవిస్తున్నాను. నేను ఆయనకు 100,00,000 సేవ చేయ ఆశపడుతున్నాను. ఆయన వాక్యమును ఆయన నిలబెట్టుకుంటాం. ఓటమి లేని ఆయన నేను చూశాను. అవునది నిజం. చూడండి, వెంటనే ఆమె యొక్క పాపము ఆమె రహస్యములు కనుగొనబడినవి. ఎంతో కాలము క్రితం చూశాము, అది మనకు తెలుసు. తర్వాత జయము ప్రేరణ 10:18 చూద్దాం. ఒక్క నిమిషంలో నేను దాన్ని తీస్తాను, అది మంచిది. కొద్ది నిమిషాల్లో, కొద్ది నిమిషాలు తప్ప ఎక్కువ ఏమి పట్టవు. మీకు చాలా తెలియని విషయాలు, అది అలాగున్న నేను ఆశపడుతున్నాను. ఇక్కడ మనము 17:5 చూద్దాం. దాని నొసట దాని పేరు ఇలాగూ వ్రాయబడి ఉండెను, మర్మము వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. గమనించండి, మరియు ఆ స్త్రీ సంఘము పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షి రక్తము చేతను మత్తెలియుట చూచితిని. నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా, చూడండి, ఆమెను చూస్తున్నప్పుడు ఆమె ఎంతో అందమైన వస్తువుగా ఉన్నది. ఆమె వేశ్యలకు తల్లి, వేశ్య మతము, సంఘ శాఖలు, ఖచ్చితంగా ఆమె చేసింది అది. చూశారా, ఎందుకంటే ఆమె చేసినట్లుగానే వారు మూఢ సిద్ధాంతాలను చొప్పించారు. ఇప్పుడు ప్రకటన 17:5 చూడు, 18:18 ముగుస్తుంది. ఇప్పుడు గమనించు, అటు తరువాత ఆమె యొక్క మర్మము బయలుపరచబడిన తర్వాత, అటు తరువాత మహాధికారము గల వేరొక దూత పరలోకమును దిగివచ్చిన సూచితని. తరువాత అధ్యాయంలో ఇక్కడ వేరొక వర్తమానికుడు దిగివచ్చుచున్నాడు, ఆమె మర్మము బయలుపరచబడిపోయినది. ఇప్పుడు ఇది ఆమె యొక్క మర్మము, ఆమె పిల్లల యొక్క మర్మము బయల్పడుట లేక వెలుగులోనికి వచ్చుట. చూడండి, ఆమెను వ్యభిచారిణిగా చేసింది ఎవరు? ఇప్పుడు మనం నిజంగా అర్థం చేసుకున్నాం, ఎందుకంటే ఆమె దేవుని వాక్యమునకు విరుద్ధముగా వ్యభిచారం చేసినది. అదే ఆమెను స్థాపక సంఘముగా చేసి ఉన్నది. ఆమె బైబిల్ సంఘముగా నిలవబడలేకపోయినది, అది అంగీకరించడం లేదు. ఏ స్థాపక సంఘమైనా బైబిల్లో వ్రాయబడినట్లుగా దానిలో ఏ వాక్యము తీసివేసినా అది బైబిల్ సంఘము కాదు. వాటిలో ఏ ఒక్కటి ఆ విధంగా లేవు. నాకు తెలిసినంత వరకు ఒక్కటి కూడా లేదు. కాబట్టి గమనించు, ఆమె అనుకున్నవి ఆమె స్థాపకము చేసిన వెంటనే లేఖనము ద్వారాను రుజువుల ద్వారా రెండుతో అక్కడే ఆమె చచ్చిపోయినది. ఆమె మూల సిద్ధాంతాన్ని అంగీకరించినది. చూడు, అదే జరిగిన విషయం. ఈ 18:18 మర్మము తెలియబడిన తర్వాత దేవుడు ఒక బలిష్ఠుడైన దూతను పంపియున్నాడు, లేక ఒక వర్తమానికుని. ఇక్కడ గమనించు, అటు తర్వాత మహాధికారము గల వేరొక దూత పరలోకమును దిగిమతి చూచితని. అతని మహిమ చేత భూమి ప్రకాశించను. అతని గొప్ప స్వరముతో ఆర్భటించి తనను మహాబబులోను గందరగోళం, మహాబబులోను కులిపోయేను, కొలిపోయింది. అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును, అసహ్యమైన అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును. ఆయను ఎలైనగా సమస్తమైన జనములు బహోద్రేకముతో కూడిన దాని వ్యభిచారం మధ్యమును త్రాగి పడిపోయి భురాజులు దానితో వ్యభిచరించిరి. భలోకమందుల వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. చూడండి, ఆమె యొక్క మర్మము తెలియబడిన వెంటనే, అనగా ఆమె ఎవరైనది, ఆమె ఏమై ఉండినది, ఆమె కుమార్తె ఎవరైనది, ఆ మర్మము తెలియబడిన తర్వాత, ఆ తరువాత దేవుడు ఒక దూతను, ఒక వర్తమానికును పంపించాడు. ఎందుకొరకు? బయటికి రండి అని పిలవటానికి. ఘడి యొక్క వర్తమానము, నా ప్రజలారా, మీరు దాని తెగులలో పాలేవారు కాకున్నట్లు దానిని విడిచి రండి. ఆయన ఆమెను శపించబోతున్నాడు, ఆమెను విడిచి బయటికి రండి. దేవుడు బలిష్ఠుడైన దూతను లేక వర్తమానికుడు పంపియున్నాడు. అతని యొక్క వెలుగు మూలన ఉండేది కాదు, భూమి అంతం వరకు కూడా వెళ్లిపోయినది. ఆమెను విడిచి బయటికి రండి. ఏంటి, ఆమె, ఆమె సహోదరులు కూడా వారిని విడిచి రండి. భూమిని వెలిగించుట కొరకై ఆమెలో నుండి ఆయన ప్రజలను బయటికి పిలుచుట. అది సత్యమేని మీకు తెలుసు. దేవుని ప్రజలను బబులోను నుండి బయటికి పిలుచుటకు పరలోకము నుండి ఒక వర్తమానికుడు పంపబడ్డాడు. అతని యొక్క వెలుగు భూమిని ప్రకాశింపచేయును. గొప్ప పరిశుద్ధాత్మ. The Bible said she is a cage. గమనించు, బైబిల్ చెప్తుంది ఆమె ప్రతి అపవిత్రతకు, అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికిపట్టు. గుహ పక్షులు కాదు, 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 రాబందులకు అపవిత్రమైన అసహ్యమైన పక్షులు. దానినే ఆమె చుట్టూ బంధించినది. ఆమె బోను నుండి బోను నిండా వారే ఉన్నారు. బోను అంతా నిండి ఉన్నారు. దీనితో లేఖనముకు వ్యతిరేకమైన దేవ దూషణకరమైన నమములతో రెండవ తిమోతి 3లో పరిశుద్ధాత్మ ఇలాగ మాట్లాడుతున్నాడు, కడవరి దినాలలో మోసపరచు ఆత్మలందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్లైపోతారు. అది ఇంకా ఇలా చెప్పబడినది, పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు, కడవరి దినాలలో వారు అహంకారులు, గర్వంతులు, దేశకులు. దేవునికి స్తుతి, నీవు మాకు సంబంధించిన వాడు కాదు, లేదు మా పుస్తకంలో నీ పేరు లేదు, నువ్వు నశించిపోతావు. హేయము అసహ్యము, నేను గాయపరచట్లేదు అనుకుంటున్నాను, నేను మంచి చేస్తున్నాను అనుకుంటున్నాను. అసహ్యమైన అపుత్రమైన పక్షిని ఆమె బంధించి వేసినది. జ్ఞాపకముంచుకో, దేవుడు ఒక పక్షినాథ్, దేవుడు ఆయనకు ఆయనే పక్షినాథని పిలుచుకున్నాడు. యాకోబును ఆయన పక్షిరాజుగా పిలిచాడు, మనము పక్షిరాజు పిల్లలం. ఆమేన్. ఆయన ప్రవక్తలను పక్షిరాజులుగా పిలిచాడు. బయలుపరచడకు ఈ దూత దిగివచ్చాడు. బయటకు పిలచడానికి, బయలుపరచడానికి ఈ దూత దిగివచ్చాడు. పక్షిరాజుల గూటి రేపినట్లు అను నా చిన్న వర్తమాన వలే ఆ చిన్న పక్షిరాజు పిల్ల క్లక్కమంటున్న ఆ పెద్ద కోడి పెట్టెను ధాన్యపు కొట్టు యొద్దకు వెంటాడుతూ ఉన్నది. అయితే అది తినే చెత్తంతా సాంఘిక సంక్షేమ పనులు, స్త్రీల ముఖానికి రంగులు పోయడం, పొట్టి బట్టలు ధరించడం, వెంట్రుకలు కత్తిరించుకుంటాం, ఈ చెత్తంతా అది తినలేదు, అది చేయలేదు. ఆ పెద్ద కోడి పెట్ట క్లక్ మనే కూత తప్ప మరొకటి దానికి తెలియదు. అయితే ఒకనొక రోజు తల్లి పక్షిరాజు దాన్ని చూచినది, ఎద్దుగా అరుస్తూ, కుమారుడా, నీవు వారికి సంబంధించిన వాడు కాదు, దాని నుండి బయటికి రా అని పిలుచున్నది. అమ్మా, నేనేమి చేయాలి? రెక్కలు ధరించి బయలుదేరు అని చెప్పినది. దాని మొదటి ఎగురు అతను ఒక స్తంభంపైకి వచ్చాడు, నేరుగా ఒక స్థాపక సంఘం మధ్యకు. కుమారుడా, ఇంకా ఎక్కువ పైకి రావలసి ఉన్నది, నేను పట్టుకోలేను. భూమి మీద నుండి నీ కాళ్ళు పైకెత్తవలసి ఉన్నది, ఎగిరి నిన్న పట్టుకోబోతున్నది. అతడు ఎగరగలడని అతడు తెలుసుకున్నాడు. అతని పిలుచుడికే ఆమె వచ్చినది. ఆమె అవును. అయితే ఈ తల్లైన బబులోను ఒక పెద్ద గుంపు కోళ్లు నునుపైన కోళ్లను రంగులు పూసుకుని వెంట్రుకలు కత్తిరించుకుని తమకు తాముగా క్రైస్తవులుగా పిలుచుకున్న వారిని ఈ తల్లి బబులోను పట్టుకున్నది. ఆమె బోను నిండా వారే ఉన్నారు. బోధకులైన మీరు, వేదిక యొద్ద నిలబడి బోధకులైన మీరు, స్త్రీలు ఆ విధంగా ఇండుటకు మీ సంఘ శాఖలను అభివృద్ధి చేసుకుంటానికి మీరు అనుమతించినట్లయితే అది మీకు సిగ్గుచేటు. మీ చేతుల నుండి దేవుడు లెక్కడుగుతాడు, దాని నుండి బయటికి రా. నా గొర్రెలు నా స్వరము వినును. అసహ్యమైన అహంకారయుక్తమైన గర్విష్ఠులైన దేవుని కంటే సుఖాలు ఎక్కువను ప్రేమించు. క్రీస్తు వలె ఇండుటకు బదులు లోకం వలె ఉండు వారి బోను గుహ అది. చాలా చాలా హంగు రంగులు వేసుకున్న స్త్రీని నీవు చూచినట్లయితే ఆమె లోపల ఒట్టి ఖాళీ లొట్ట అని తెలియబడుతుంది. ఆమె లోపల ఒట్టి అబద్ధమే, అది నిజం. నిన్నటి దినాన పచ్చ వెంట్రుకలతోనున్న ఒక స్త్రీని నేను చూశాను. కళ్ళ క్రిందంతటి కూడా పచ్చగా ఉన్నది, అది పుసుకుని ఉన్నది. నీకు ఎటువంటి తల వెంట్రుకలు లేనట్లయితే నీవు కొన్ని వెంట్రుకలు పెట్టుకోవాలని ఆశపడితే అది మంచిదే. అయితే మానవునిగా కనిపించేవి ధరించుకో. నీకు ఎటువంటి చేతిగోళ్లు లేనట్లయితే కొన్ని చేతిగోళ్లు తెచ్చుకోవాలని ఆశపడితే చిక్కుడుకాయ తొక్కులు పెట్టుకోవద్దు, నిజమైన చేతిగోళ్లు పెట్టుకో. నీకేమైనా లేనట్లయితే అది మంచిదే. నీకు ఎలాంటి పళ్ళు లేనట్లయితే నీవు కొన్ని తెచ్చుకోనట్లయితే తెచ్చుకో. అయితే దేవుడు నీకు దయచేసిన పళ్ళను లాగివేయవద్దు, అవి కొంచెం వంకర పళ్ళుగా ఉన్నవని కొన్ని తెచ్చుకుంటాడు కంటే ఆ పళ్ళే మంచివి. నీ వెంట్రుకలకు రంగులు వేసుకోవద్దు, లేక ఇంకోటి చేయవద్దు. ఒక చోట బురదలో నుంచి తీసినట్లుగా కనిపించుకోవద్దు, అలాగే చేయవద్దు. నీకు రంగు లేకపోతే నీవు రంగునట్లుగా కనిపించాలనుకుంటే అలా చేయవద్దు. నేను ఊహిస్తున్నాను. అయితే ఇజబెల్ వలె నీవు తయారు చేసుకోవద్దు, ఒక రంగు పూసిన ధాన్యపు కొట్టు వలె. అవి స్త్రీకి, వెంట్రుకలు స్త్రీకి మహిమయని బైబిల్ చెప్తుంది. స్త్రీలు తమ వెంట్రుకలు కత్తిరించుకుంటకు అనుమతించుచున్నారు. పెంతెకోస్తు సహోదరులైన మీరు ఆమె వెంట్రుకలు లేకుండా ప్రార్థన చేయుట అది ఆమెకు మర్యాద కాదు. అయినప్పటికీ ఆమె వేదిక వద్దకు వచ్చి సువార్త పఠించడానికి, పాటలు పాడు వారితో పాటలు పాడటానికి, ఆదివార బడి జరిగించడానికి అనుమతిస్తున్నారు. ఇది మీకు సిగ్గుచేటు. మీకు మీరు సిగ్గుపడవలసిన విషయం ఇది. సంస్థాపక సంఘానికి నేనెందుకు వ్యతిరేకిని? అలాంటిది ఒకదానికి నేను తిండి పెట్టగలనని మీరు అనుకుంటున్నారా? నీవు చేస్తున్న కారణమేదో నాకు తెలుసు సహోదరుడా, నీకు బాగా తెలుసు. అయితే నీవు దానికి వ్యతిరేకముగా ఉపదేశించినట్లయితే నీ యొక్క ముఖ్య స్థానంలో నుండి నిన్ను వెలివేస్తారు. వారు మిమ్మల్ని వెలివేస్తారు. మీరు దాన్ని చేసినందుకు మీ ధైర్యానికి దేవుడు దీవిస్తాడు. అవును, దేవుడు మిమ్మల్ని గౌరవించును. ఈ దూత చెప్పిందేంటి? ఆమె నుండి బయటికి రా. అవునండి, ఈ దూత భూమిపైకి వచ్చినప్పుడు వెలుగును తెచ్చుటకు వచ్చున్నాడు. అతను లోకమందంతటా ఆ వెలుగును అతడు ప్రకాశింపచేశాడు. అతడు బలిష్ఠుడైన దూత. బబులోను నుండి బయటికి రా అని ఉత్తమం ప్రకటించడానికి అతను వచ్చాడు. దాని అపవిత్రమైన దాన్ని ముట్టకుడి. బోను నిండా నిండి ఉన్నారు. ప్రతి విధమైన అసహ్యమైన పక్షికి అది బోను, అది ఉనికి పట్టు. అవును, ఆ బోను నిండుగా ఆమె వారిని ఉంచి ఉన్నది. ప్రపంచ సంఘముల అద్దె ఇల్లు సమాఖ్య వారినందరినీ ఆమె బోనులో బంధించి ఉన్నది. వారందరూ కలిసి వస్తున్నారు. ఇప్పుడు ఆమె ఒక బోనుగా మారినది, అసహ్యమైన పక్షులకు బోనుగా మారినది. అవును, వారిలో ఒక్కొక్కరితో మాట్లాడటం ప్రయత్నం చేయి. అబ్బాయి, లోక జ్ఞానమందు బహు మేధావులు వారు. అయితే కుందేలుకు మంచు చెప్పుల గురించి ఎంత తెలుసో అంతకంటే ఎక్కువగా వారికి దేవుని గురించి తెలియదు. అవును, అంతే అది, అంతే. చూడండి, వారు ఎరిగిందంతా కొద్దిగా జ్ఞానం మాత్రమే. అది ఇది అక్కడ పెట్టడం మాత్రమే. అయితే ఆయనకు తెలుసున్నట్టుకు, ఆయనను తెలుసుకుంటూ వచ్చినప్పటికీ, అవును, ఆమె మూడు సిద్ధాంతాలతో ఆమె బోనులో పట్టుబడినది. ప్రొటెస్టెంట్ సంఘాలు అలాగే ఆరంభించినవి. ఆమె కుమార్తెలైపోయారు. కారణం, దేవుని యొక్క వాక్యమును తృణీకరించడం ద్వారా అదే ఆమె చేసినది. ఆమె వాక్యాన్ని తృణీకరించినది. వాక్యానికి బదులు నీవొకటి తీసుకుని నీవొకటి అంగీకరిస్తే నీవే దాన్ని తృణీకరిస్తున్నావు. నీవు వాటిలో చేరినట్లయితే నీవు వాక్యమును కూడా తృణీకరించుచున్నావు. నీవు ఆ విధంగా ఉండటానికి దేవుడు అంగీకరించడు. లేఖనానికి అక్కడ స్థానం లేదు. గమనించు, ఇది వెలుగు యొక్క దూత. జ్ఞాపించుకో, ఆఖరి దూత ఇది. లవదికీయ సంఘకాలం యొక్క దూత. ఇది లవదికీయ వర్తమానికుడు. ఇదే ఆఖరిది. ఎందుకనగా వెను వెంటనే ఆ తర్వాత అధ్యాయము 19వ అధ్యాయం పెళ్లి కుమార్తె వచ్చుట. ఇది లేఖన ముందు పెళ్లి కుమార్తె క్రీస్తును కలుసుకుంటూ వచ్చుటకు ముందు వెలుగును తీసుకుని వచ్చుటకు వచ్చిన ఆఖరి దూత ఇది. ఇది లవదికీయ సంఘకాలము. లవదికీయ సంఘకాల వర్తమానికుడు ఎవరై ఉండెను? బబులోను నుండి వారిని బయటకు పిలుచుచున్నాడు. చూడు, సంఘాలు తమ మూడు సిద్ధాంతాలతో వాక్యాన్ని తృణీకరించుచు, మూడు సిద్ధాంతాలను అంగీకరించుచు ఆమె బోనులో ఉండిపోయినవి. మూడు సిద్ధాంతం కోసం క్రీస్తును బయటపెట్టి ఆయనకు వాక్యమును విసర్జించిన లవదికి సంఘానికి ఇది వెలుగు యొక్క దూత. ఆయన వాకిటి నిలబడి లోపలికి రావటానికి తట్టుతున్నాడు. చూడండి, సంఘకాలము క్రీస్తును విసర్జించినది. క్రీస్తు అనగా వాక్యమే. దానినే తృణీకరించారు. ఆయన బయట ఉన్నాడు. క్రీస్తును బయట ఉంచిన ఒకే ఒక సంఘకాలం. లోపల వచ్చుటకు తట్టుతున్నాడు. దేవుని యొద్ద నుండి పంపబడిన వర్తమానికుడైనా ఈ దూత వర్తమానము, బబులోను నుండి బయటికి రా, స్థాపక సంఘాల నుంచి బయటికి రా అని భూమి మీద ప్రతిధ్వనిస్తుంది. ఈ రోజు పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మక ప్రత్యక్ష ఏదనిగా వాక్య వైపునికి ప్రజలను మళ్లించుటకు ప్రయత్నించుట. ఎందుకనగా పరిశుద్ధాత్మ మాత్రమే వాక్యమును రుజువు చేయగలదు. అది మూడు సిద్ధాంతాలను రుజువు చేయలేదు. అందులో జీవము లేదు. ఆయనే జీవము. గమనించు, లౌకిక సంఘకాలము ఆయన విసర్జించినది, తృణీకరించినది. వారు ఆయన బయట ఉంచారు. గమనించండి, ప్రకటన 19వ అధ్యాయంలో క్రీస్తు రాకడికి ముందు ఉన్న ఈ దూత ఆఖరి వర్తమానికుడు. వర్తమానికుడి స్వరము మనం గమనిస్తే, అతని యొక్క స్వరాన్ని అతని భూమిపై ఎచ్చినప్పుడు పరలోకముందు ఒక స్వరం ప్రతిధ్వనిస్తుంది. మీరు చదవాలని ఆశిస్తే 4వ వచనం 19వ అధ్యాయం. సరే, భూమి మీద ఉన్న ఈ వర్తమానికుడు దేవునితో ఎంతో ఇష్టత లేక దేవునితో ఆనుకున్నట్లుగా చూన్నాడు. ఎంతవరకనగా అతడు భూమి మీద పలికినప్పుడు పరలోక మందు దేవుడు ప్రతిబింపచేస్తున్నాడు, ప్రతిధ్వనింపచేస్తున్నాడు. 4వ వచనం యొక్క తర్జుమేంటి? దాని అర్థమేంటి? దేవుని యొక్క స్వరము ఆయన ముందుగా ఏర్పరచుకున్న వారితో మాట్లాడుతూ దానిని విడిచి బయటికి రండి అని చెప్తున్నాడు. ఖచ్చితంగా ఆ స్వరము ఏమైనదో అది అదే. అక్కడంతా ఆయనకు ప్రజలున్నారు. బబులోను అంతట్లో కూడా ఆమె పాపములో మీరు పాలేవారు కాకుండా దాన్ని విడిచి రండి. అవునండి, ఆ మూడు సిద్ధాంతాలు మూడు ఆచారాల నుండి వాక్య వైపునకు ఆత్మ జీవమైన వాక్యం వైపుకు రండి. ఆమేన్. గమనించారా, 10వ అధ్యాయం ఆ తర్వాత తదుపరి అటు తరువాత ఈ సంగతులు జరిగిన తర్వాత, ఇక్కడ 10వ అధ్యాయంలో ఈ సంగతులు జరిగిన తర్వాత అన్నది మీరు గమనించారా? దాన్ని గమనించండి. ఆ తర్వాత ఏంటి? దానిని విడిచిరండి అను వర్తమానం తరువాత. ఈ సంగతులు జరిగిన తర్వాత గమనించండి, పెండ్లి కుమార్తె యొక్క పరిశుద్ధులు పెండ్లి కుమారునితో కలిసి గొర్రె పిల్ల పెండ్లి విందుకు వెళ్ళుచు కేకలు వేయుచున్నారు. సహోదరా, అలాగైతే ఇంక ఎంత సమీపంగా మనం ఉన్నామో చూడు. ఆఖరి పిలిపింటి బబులో నుండి బయటికి రండి. నా సహోదరులారా, ఆ కారణము చేతనే నేను దానికి వ్యతిరేకిని. అది లేఖములో లేనిది, అది అప్రమాణికమైనది, అది తప్పిదిస్తమైనది రుజువు చేయబడుతున్నది. దేవుడు అందులో లేడు, ఆయన ఏనాడు ఉండి ఉండలేడు, ఎన్నడూ ఉండడు. ఈ స్థాపక సంఘాల్లో ఎక్కడైతే సంఘం తయారు చేయబడినదో అక్కడ ప్రజలు లేరని నేను చెప్పడం లేదు. అయితే ఆ పద్ధతిలోని ఉన్నత కాలము అందులో నువ్వు భాగస్థురాలవే. నేను అమెరికా సంయుక్త రాష్ట్రంలో ఉండినట్లయితే నేను ఒక అమెరికా వాడను. నేను అమెరికా సంయుక్త రాష్ట్ర సభ్యునిగా పౌరునిగా నేనుంత కాలము నేను దాని యొక్క భాగమవుతాను. నేను జర్మనీ వెళ్లి ఇక్కడ నా సభ్యత్వాన్ని లేక నా పౌరసత్వాన్ని ధృవీకరించి జర్మనీ పౌరసత్వాన్ని అంగీకరిస్తే నేను ఇక అమెరికా వాడను కాదు, నేను ఒక జర్మనీ వాడను. నేను జపాన్కి వెళ్ళినట్లయితే లేక రష్యా లేక వేరే చోట్లకు వెళ్ళినట్లయితే నేను అక్కడ పౌరుడు అవుతాను. నీవు ఒక పద్ధతులతో నీవు చెడిపోయి ఆ పద్ధతికి నీవు పౌరుడుగా మారినట్లయితే నీవేమై ఉన్నావో అది చూయిస్తున్నావు. ఈ యొక్క కడవరి దినాలలో దేవుడు ప్రజలను దానిలో నుండి పిలుస్తున్నాడు. బైబిల్ చెప్తుంది, దానిలో మీరు పాలివారు కాకుండా దానిని విడిచి రండి, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. అపవిత్రమైన దాన్ని ముట్టకుడి, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉందరు, నేను మీకు దేవుడినై ఉందను. గమనిస్తున్నారా? ఒక్క నమ్ము చేత నేను సంఘానికి అద్దె ఇంటికి వ్యతిరేకంగా మాట్లాడి ఉన్నాను. నేను దాన్ని సంఘంగా పిలవలేను. ఒకే ఒక సంఘం ఉన్నది, అది క్రీస్తు శరీరమైన సంఘము. అయితే ఈ అద్దె ఇల్లు సంఘముగా పిలువబడు, ఈ అద్దె ఇల్లు అవన్నీ అన్ని స్థాపక సంఘములు, దేవ దూషణకరమైన నామములని నా బైబిల్ తెలియజేస్తున్నది. అవి దేనికి దేవదూషణ చేయుచున్నవి? దేవదూషణగా వ్యతిరేకమైనది లేక వ్యతిరేకముగా మాట్లాడుట అని అర్థం. తిరిగి జన్మించు అని బైబిల్ చెప్తున్నప్పుడు వచ్చి చేరు అని వారు చెప్తున్నారు. గమనిస్తున్నారా? ఆత్మిక బాప్తిస్మనగా గద్దెన మందు మనకున్నటువంటి పిరమిడ్ లోని అవన్నీ కలిగిన క్రీస్తుల వ్యక్తిని స్వీకరించడానికి బదులుగా ఆత్మ బాప్తిస్మానికి తప్పుడుగా రొట్టె ముక్కను కేథలిక్ వారు తీసుకున్నటం దాన్ని అంగీకరించడం, ప్రొటెస్టెంట్ సంఘంలో తప్పుడుగా కరస్పర్శ చేయటం అంగీకరించడం, పెంతికోస్త సంఘంలో తప్పుడుగా ఉద్రేకాన్ని అంగీకరించడం అవుతున్నది. నీ విశ్వాసానికి సద్గుణము మొదలగినవి కలుపు. ఇవన్నీ 1వ పేతురు లేదా 2వ పేతురులో 1వ అధ్యాయం. అవన్నీ నీ విశ్వాసమునకు అమర్చుకో. మంచితనము పవిత్రత పరిశుద్ధత మొదలగినవన్నీ, అప్పుడు నీవు పరిశుద్ధాత్మ వల్ల ముద్రించబడతావు. ప్రజలకు అవి లేకపోయినా ఉన్నట్టుగా చెప్పుకుంటారు, ఎందుకంటే వారు తప్పుడుగా బోధించబడుతున్నారు కాబట్టి. మెథడిస్టులు వారు ఏదో ఉన్నట్లుగా వింత భావన కలిగి ఉంటారు, కొద్దిగా వణుకుతారు, ఆత్మలో నచ్చించేస్తారు. పెంతికోస్తు వారు భాషలతో మాట్లాడతారు, ఏదో ఉద్రేకంగా చేస్తారు. వాటిని నేను తప్పక నమ్ముతాను. అయితే ఇవి లేకుండా అవి ఉంటే ఉపయోగం లేదు. గత దినాల నేను చెప్పినట్లుగా నల్ల పక్షి నెమలి ఈకలు పెట్టుకోవటానికై ప్రయత్నించినట్లు లేక ఒక గ్రద్ద పావురు ఈకలు ఉపయోగించుటకు ప్రయత్నం చేసినట్లుగా ఉంటున్నది. అది అవి ఇక్కడ పెరగలేవు. అతడు వాటిని అక్కడ అదుముకున్నాడు. అవి నాటబడినవి, అవి సంఘశాఖలు. అయితే దేవుడు ఏదైనా పెట్టినట్లయితే అది ప్రకృతి సిద్ధమైనది. నీకు నీవే చెప్తున్నావు, గత రాత్రి నేను సంఘంలో చేరాను, నేను ఇక ఎన్నడూ వెళ్ళలేను, నేను ఇక ఎన్నడూ త్రాగలేను, నేను ఇది చేయలేను, నేను సంఘంలో చేరాను. గమనించు, నీ గద్దలు పీనికకు నెమలీకలు పెట్టుటకు నీవు ప్రయత్నిస్తున్నావు. అవును, చూడు, నీవు తిరిగి జన్మించవలసి ఉన్నది. నీవు క్రీస్తును స్వీకరించవలసి ఉన్నది. నీవు క్రీస్తును స్వీకరించినప్పుడు ఆయన వాక్యమును స్వీకరించకుండా క్రీస్తును స్వీకరించలేవు, ఎందుకనగా ఆయన వాక్యమై ఉన్నాడు. నువ్వు పైకి భక్తి కలిగిన వాళ్ళ ఉండి దానిని తృణీకరిస్తున్నావు. అలాంటప్పుడు నేను ఆశ్చర్యపడుతున్నాను. చూస్తున్నారా, నీవు అనుకుంటే అన్ని స్థాపక సంఘాలకు చెంది ఉండగలవు. పైకి భక్తి కలిగిన వాళ్ళ నీవు కనబడతావు, అయినా అది నీవు కలిగి ఉండవు. స్నేహితులారా, అక్కడే మీరు ఉన్నారు, అక్కడే సమస్తం ఉన్నది. దేవుడు నిన్ను దీవించుడుగాక, దేవుడు నీకు సహాయం ఇచ్చుడుగాక. విచ్చేస భావంతో నేను చెప్పట్లేదు, నేను నాకే వివరణ ఇచ్చుచున్నాను. ఇవి సైనిక ఒప్పంద దినాలై ఉండి ఉండగా సేవకుడు మీతో సమాధాన ఒడంబికతో నేను సంతకం చేయట్లేదు, లేనేలేదు. మీరే వచ్చి నాతో కలిసి సంతకం చేయాలనుకుంటున్నాను. నాతో కాదు, ఇదే దేవునితోనూ ఆయన వాక్యముతోనూ అవునది నిజం. అవునది నిజం. బైబిల్ ఏమి చెప్పుతుందో అదే చెప్పు, అది ఏ విధంగా చెప్పినదో ఆ విధంగానే చెప్పు. ఎందుకనక బైబిల్ చెప్తున్నది, ఎవరైనా కలిపినా తీసివేసినా ఒకటి తాపక సంఘము లేఖన సంబంధమైనది కాదు. నీవు ఆ మొదటి సిద్ధాంతాన్ని తీసినప్పుడు తీసుకున్నప్పుడు నీవు బహుశా వెనుకకు వెళ్లిపోయి ఉంటావేమో. ఎందుకనగా అక్కడ నీవు గీతను దాటిపోయావు. నీవు క్రొత్త జన్మ ఎందుకు తిరిగి వచ్చినప్పుడు అప్పుడు నీవు లేఖనంలోనికి వెళ్తావు. నీవు ఒక సంఘశాఖలోనికి వెళ్ళు. నాకు తెలుసు, ఇది మేము నమ్మం. మా బిషప్ గారు మా సంఘము ఓ చాలా కాలం నుండి ఉన్నది దానికి సంబంధించిందని మా సంఘములో చెప్పారు అని వారంటారు. వారు ఏం బోధ చేయకపోయినా పర్వాలేదు, అది బైబిల్ బోధ చేసినట్లయితే నీలో ఉన్న పరిశుద్ధాత్మ అది వాక్యము చేత నిన్ను పోషిస్తుంది. అతనింత బుద్ధిమంతుడైనా అనవసరం. అతనింతగా దాన్ని విశదీకరించినా అనవసరం. నీకు విశదీకరిస్తాడు. ఒక నాస్తికుడు బైబిల్ తీసుకుని దేవుడు లేడని నీకు విశదీకరిస్తాడు. ఆ కర్ణము చేత దూరాన ఆ పవిత్ర ఇసుక తెన్నెల పైన దేవుడు మోషేను ఒంటరిగా నిలబడినటువంటి అనుభవం పొందే వరకు మనుషులు తిరిగి జన్మించి దేవునికి ముఖాముఖిగా నిలబడి తెలుసుకున్న అనుభవం పొందే వరకు సువార్త ప్రకటించుటకు ఏ మనుషునికి అధికారం లేదు. ఎలాంటి నాస్తికుడు గాని, ఎటువంటి మనస్తత్వ శాస్త్రవేత్త గాని, లోకమందున్న ఎటువంటి మేధావి కాని, ఎటువంటి వివరణ కాని దానిని యొద్ద నుండి తీసివేయలేదు. అది సంభవించినప్పుడు నీవు అక్కడే ఉన్నావు. అవునండి, ఏమి జరిగిందో నీకు తెలుసును. అటువంటి అనుభవం నేను పొందాను. నా మీద ఒక ఆత్మ ఉన్నది అని నువ్వు చెప్తావు. అది వాక్యమును తిరస్కరించినట్లయితే నీవు పొంది ఉన్నది చెడ్డ ఆత్మ. దీని వల్లనే దీంతో నేను వెళ్ళలేను. అక్కడ చెడ్డ ఆత్మ ఉన్నది. నీ గుర్తింపు యొక్క గుర్తు అక్కడ ఉన్నది. కయ్యూను, నీవు గుర్తు వేయబడ్డావు. అవునండి, హవ్వ ఒక చిన్న వాక్యమును అనుమానించినది. దేవుడు చెప్పిన మొత్తమును కాదు, కేవలం ఒక చిన్న వాక్యమును మాత్రమే. అదే ప్రతి విధమైన గుండె జబ్బుకు, ప్రతి విధమైన గుండెపోటుకు, మరణానికి, పాపానికి, యుద్ధానికి, ప్రతి సమాధికి, కేకులు పెట్టి వైద్యశాల వాహనానికి, రోగులకై కట్టు ఆసుపత్రికి అదే కారణమైనది. దేవుని యొక్క చిన్న వాక్యమును కొద్దిగా ఆమె అనుమానించినందుకు ఇదంతా సంభవించినది. ఆమె బయట ఆమెను బయట ఉంచితే ఇది జరిగినది కాదు. దాని యొక్క ఒక్క వాక్యం నీవు అనుమానించి నీవు లోపలికి ఎలాగ వెళ్తావు? అదే చెప్పినదని నాకు తెలుసు. దాని భావం అంతే. చూడు, దేవుడి లోకాన్ని ఒక దాని ద్వారా తీర్పు తీర్చవలసి ఉన్నది. నీకు చట్టం లేకుండా నీకు తీర్పు ఉండదు, తీర్పు జరగబడదు. ఒకటి ఉండవలసి ఉన్నది, నీవు తీర్పు తీర్చబడటానికి కొరకై ఒక దానిని నీవు ఛేదించబడి లేక నీవు ఒక దానికి తప్పు చేయవలసి ఉంటుంది. నీవు తీర్పు తీర్చబడాలంటే అవునా? తరువాత జరిమానా లేకుండా సరైన తీర్పు ఉండలేదు. ఎర్రటి దీపాన్ని దాటినందుకు చూసావా? $5 జరిమానా, తరువాత లేదు, అతని ఊరికే వెళ్లవచ్చు అని చెప్పే ఒక పట్టణం, ఒక చట్టం నీ పట్టణంలో నీకు ఉండదు. చూసారా, నీవు అలా చేయలేవు. కాబట్టి ఒక్కసారిగా రెండు చట్టాలు నిలవవు. ఒకే చట్టం, ఒకే దేవుడు, ఒకే గ్రంథం, ఒకే క్రీస్తు. అది అంతే. ఒక్క విశ్వాసం, ఒక్క నిరీక్షణ, అంతే. అది బైబిల్ గ్రంథం, క్రీస్తు. గమనించు, దీనికి ఒకటి కలిపినట్లయితే అది మనుషుల ద్వారా కలపబడుతున్నది. అది ఇంకొకటి కాలేదు. కథలిక వారు చెప్తున్నట్లుగా ఒక సంఘం ద్వారా దేవుడు లోకానికి తీర్పు తీర్చనై ఉన్నట్లయితే అలాగైతే ఏ కేథలిక్ ద్వారా ఆయన తీర్పు తీరుస్తాడు? అలాంటివి ఎన్నో ఉన్నవి. ఒకటి రోమన్ అని, ఒకటి గ్రీక్ అని, ఇంకా చాలా చాలా రకాలు ఉన్నవి. ఏ కేథలిక్ సంఘం ద్వారా ఆయన తీర్పు తీర్చబోతున్నాడు? లేదా ఒకవేళ ఆయన లూథరన్ సంఘం ద్వారా ఆయన తీర్పు తీరుస్తాడా? లేక ఒకవేళ ఆయన ప్రెస్బిటేరియన్ సంఘం ద్వారా తీర్పు తీర్చబోతున్నాడా? అవునా, ఆయన ఏమి చేయబోతున్నాడు? సంఘము ద్వారా ఆయన దానికి తీర్పు తీర్చడు, ఆయన వాక్యము ద్వారానే దానికి తీర్పు తీరుస్తాడు. క్రితం రాత్రి సహోదరికి వచ్చిన దర్శనం వలె ఒక వర్గం ప్రజలు ఆయన ఆ విధంగా ఉంచడు. పరిశుద్ధాత్మ పోయబడి నేరుగా అది ఆ పెట్టెలో గుండా వెళ్లినది. నిజం, ఏది దాన్ని నిలుపు చేయలేదు. అది వ్యక్తిగతమైనది. సంఘం అన్నది శుద్ధి చేస్తుంది, అయితే దానిది పట్టుకోలేదు. ఏ స్థాపక సంఘము దాన్ని పట్టుకోలేదు, సంస్థాపక సంఘము అది చేయలేదు. ప్రతి ఒక్కటి నీకు అక్కడ దొరుకుతున్నది, అయితే నీవు అది చేయలేవు, సంస్థాపక సంఘము అది చేయలేదు. అయితే వ్యక్తి, పరిశుద్ధాత్మను కలిగి ఉన్న వ్యక్తి, గమనించు, అలాంటప్పుడు దేవుడు ఆయన యొక్క వాక్యం ద్వారా లోకానికి తీర్పు తీర్చబోతున్నట్లయితే ఆయన తప్పకుండా దానిని కనిపెడుతూ దాని స్థానం మీద ఉంచుతాడు. లేక అది అంతా ముక్కలు చెక్కలైతే తీర్పు ఎలాగ తీసుకుని రాగలుగుతాడు? చూడండి, అది ఒకటి అయి ఉండవలసి ఉన్నది. ఎవరైనా సంఘము ద్వారా అని ఆయన ఈనాడు చెప్పి ఉండలేదు. ఎవరైనా ఇందులో నుండి ఒక వాక్యమును తీసివేసినట్లయితే అతనినే అతని భాగమును జీవ గ్రంథముల నుండి తీసివేయబడును. ఒకైతే అది దేవుడు, ఆయన వాక్యము మరియు తీర్పు. నేను పరీక్షించి లేక తీర్పు తీర్చి వాక్యమును అంగీకరించితే, క్రీస్తు నా కొరకై చనిపోయాడని గ్రహించితే, నాలోకి వచ్చి నన్ను నడిపించుటకు ఆయన జీవాన్ని నేను అడుగుతాను. ఆయన యొక్క వాక్యం జీవమైనట్లయితే, ఆయనే వాక్యమును వ్రాసిన వారైతే, ఆయన జీవము నాలో నుండి నేను పరిశుద్ధాత్మను కలిగి ఉన్నానని చెప్పుకుంటూ వాక్యానికి బదులుగా మూల సిద్ధాంతాన్ని నేను ఎలాగూ కలపగలుగుతాను? అది పనిచేయదు. సంఘశాఖకు ఆయన వ్యతిరేకమైతే దాన్ని ఎలాగూ నేను కలుపుతాను? అది చరిత్ర ద్వారా చూపించబడి రుజువు చేయబడి సంఘశాఖగా దానిని చేసిన ప్రతిసారి, సంఘశాఖగా చేసిన ప్రతిసారి ఆత్మ సంబంధంగా అది చనిపోయినదని ఆయన తెలియజేసినప్పుడు నేను ఎలాగ కలుపు చేయగలుగుతాను దానిని? ఓ, వారి సభ్యులు ఎక్కువైపోతారు. నిజమే, అవునది వాస్తవం, వారి సభ్యులు సంఖ్య పెరుగుతుంది. అయితే ఆత్మ సంబంధంగా వారిక్కడి నుండి ఎక్కడకు వెళ్లలేరు. సంఘము స్థాపకమైపోయిన తర్వాత అలా జరిగినదేమో నాకు చూపించు, చరిత్రలో నాకు చెప్పు. అక్కడే అది చనిపోయినది, పరిశుద్ధాత్మ దానిని విడిచిపెట్టినది. ఇక ఎటువంటి అద్భుతాలు కాని సూచికలు గాని లేనే లేవు. నేదిగా ఆమె చిందన బందరై అందులోకి వెళ్లిపోయినది. నిష్కర్షంగా అలాంటిదే మన పెంతికోసు సంఘాలకు సంభవించినది. వారి తల్లి ఏం చేస్తుందో అదే వారు చేశారు. ఆరంభంలో సంఘ శాఖల ద్వారా ధృవీకరించబడిన వారిగా వారు వచ్చారు, బయటకు వచ్చారు. టేపులు వింటున్న మీలో కొందరు 40-50 సంవత్సరాల క్రితం ఎరిగిన పెద్దవారైన మీరు ఒక స్థాపక సంఘముని కూర్చి వారు నీతో మాట్లాడినట్లయితే అది దేవ దూషణ అని చెప్పేవాడవే. అయితే ఈ రోజు నీవు దేవ దూషణ అనుకున్న దానికి నీవు చెందిపోయావు. వెంట్రుకలు కత్తిరించుకుని మీ ముఖాలకు రంగులు పూసుకున్న స్త్రీలైన మీరు, మీ అమ్మ దానికి వ్యతిరేకం. ఆ మంచిదైన పాత పెంతికోస్తు భక్తురాలు ఆమె. మరి నీకేం జరిగింది? పౌలు చెప్పాడు, మీరు బాగుగా పరిగెత్తి మిమ్మల్ని ఆటంకపరిచిన వాడు ఎవరు? చూశారా, అక్కడ వెనుకటి రోజులోనైతే ఆ మురికికి దూరంగా ఉంటుంది. ఇప్పుడైతే మిగతా వారి వలె ఉండాలనుకుంటున్నారు మీరు. ఖచ్చితంగా సమయంలో ఏమని చెప్పాడు అంతే. ఇశ్రాయేల్ కు రాజు ఉన్నాడు, ఆయన దేవుడు. వారు అడిగారు, సమయలు నీ వృద్ధులైపోతున్నావు, మాకు ఒక రాజును దయచేయి. మిగతా లోకస్తుల వలె మేము ఉండాలనుకుంటున్నాం, ఇతర రాజ్యాల వలె మేము ఉండాలనుకుంటున్నాం. మమ్మల్ని యుద్ధానికి నడిపించడానికి రాజు కావాలి. మా యుద్ధాలలో పోట్లాడటానికి మాకు రాజు కావాలి. అది సమయంలో కు ఐశ్వర్యత కలిగించినది. అతను అడిగాడు, నేను ఎప్పుడైనా మీ యుద్ధ ఏమైనా తీసుకున్నానా? మీ దగ్గర ఎప్పుడైనా డబ్బు తీసుకున్నానా? ఏదైనా ఎద్దునైనా మరి ఏదైనా నేను అడిగానా? ఏదైనా మిమ్మల్ని అడిగానా? వారు అన్నారు, లేదు, నీవు మమ్మల్ని ఎన్నడూ ఏది అడగలేదు. ప్రభు యొక్క నామాన్ని బట్టి మీతో చెప్పినది ఏదైనా జరగలేదా? అది నిజమేనా? ఆయన చెప్పాడు, అలాగైతే ఆ రాజును మీరు కొరుకోవద్దు, ఎందుకనగా మిమ్మల్ని చిందర బందరగా చేస్తాడు. బ్రహ్మ చాబనికలను నేను ఒకటి అడగబోతున్నాను. ఇప్పుడు మీరు పెద్ద మందిరముగా కాబోతున్నారు. నేను కొంతకాలం దూరంగా ఉండవచ్చును, నేను ఎక్కడికైనా వెళ్లవచ్చు. ప్రభు నన్ను ఎక్కడికూ పిలుస్తాడో చెప్పడం కష్టం. బహుశా రంగం మీద నుండి తీసివేయబడవచ్చునేమో, తిరిగి పొలములోకి రావచ్చునేమో, బహుశా ఆయన నన్ను అరణ్యంలోకి పిలవచ్చునేమో. యేసు వచ్చే వరకు ఆయన నన్ను ఎక్కడకు పిలుస్తాడో నాకు తెలియదు. ఒకటి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, మిమ్మల్ని నేను ఏదైనా ఎప్పుడైనా అడిగానా? మిమ్మల్ని ఎప్పుడైనా డబ్బు అడిగానా? ప్రభు నమన వేల కొలదిగా నేను మీతో చెప్పినవి వాటిలో ఏదైనా జరగలేదా? అలాగైతే ఒక సంస్థాపక సంఘంలో ఎన్నడూ చెరకండి. అది దేవుని వాక్యానికి విరోధమైనది, వ్యతిరేకమైనది. అందులో మీరు ఉన్నట్లయితే దాన్ని విడిచి బయటికి రండి. మీరు ప్రత్యేకముగా ఉండి ప్రభు వాక్యాన్ని స్వీకరించండి. తల వంచుకుందాము. ప్రవక్తలేక గొప్ప దేవా, అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, ఎంతో కాలం నుండి నా సహోదరులకు ఇవ్వాలని నా గుండెల్లో ఉన్న ముక్క చెక్కలుగా చేయు ఈ చిన్న వర్తమానమునకు సద్గుణాన్ని కలపండి ప్రభువా. అక్కడ ఉన్న అనేకులు ప్రభువా నా పైన తప్పుడు అభిప్రాయం ఉండవచ్చును, నేను వ్యత్యాసంగా ఉండాలని నేను అనుకుంటున్నానని వారు తలస్తున్నారు, నేనెంత ఎదిగిన వాడునుగా అనుకుంటున్నానని వారు తలస్తున్నారు. ప్రజలకు నేను మోసం చేశానని వారు చెప్పున్నారు. ప్రత్యేకించి ప్రభుని యేసునామమున నీటి బాప్తిసం గుర్చి, సర్పము యొక్క సంతానం గుర్చి, మహావేశ్యని గుర్చి అను అంశాల గుర్చి, అందులో అనేకమైన టేపులు కలుషితము కాని సత్యముతో బయటకు వచ్చి ఉన్నవి. నేను వారిని అడిగాను, మీలో కొందరు వచ్చి నేనెక్కడ పాపం చేశానో, నేనెక్కడ అవిశ్వాసపడ్డానో, నేనెక్కడ వాక్యమును తప్పుడుగా అనువదించానో చూయించండి అని అడిగాను. ఏ ఒక్కరూ చూయించలేదు. ఈ ప్రజలు కాలాన్ని వృధా పుచ్చుకుంటున్నారని వారు ఎరగాలని తండ్రి నీకు ప్రార్థన చేస్తున్నాను. వారు కనిపెట్టలేకపోతే వారెంతో కాల వృధా చేయబోతున్నారు. ప్రభువా, ఈ లేఖనం నాకు నిజము కాకపోతే నా గుండె పగిలిపోవును అని నేను నిజంగా తలస్తున్నాను. అది నీవిలాగు చెప్పావు, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ వత్తరు, నా గొర్రెలు నా స్వరము వినును అనేవి. ఆ తరువాత ప్రభువా, దేవుని రాజ్యము నీవు చెప్పినట్లుగా ఒక మనుషుడు ఒక వల తీసుకుని తరస్సు యుద్ధకు వెళ్లి వల విసిరి బయటికి లాగినట్లుగా ఉండును అని నీవు చెప్పిన్నావు. అలాగా నేను ఎదిగి ఉన్నాను. అక్కడ ఎటువంటి అనుమానం లేకుండా పాకి, చేప, తాబేళ్లు, సాలె పురుగులు, పాములు మొదలైనవన్నీ ఉండగా వాటినన్నింటినీ సువార్త వల్ల పట్టి ఉన్నది. అయితే చివరకు గాజు చేప మరలా నీటిలోనికి వెళ్లిపోయినది, తాబేలు వెనుక్కుపోయినది, సర్పము బస్సులు కొట్టుతూ మట్టి రంధ్రంలోనికి వెళ్లిపోయినది, కుక్క తన వాంతికి తిరిగినట్టు, పంది తిరిగి బురదలోకి వెళ్లినట్టుగా జరిగినది. అయితే ప్రభువా, అక్కడ నిజమైన చేప ఉన్నది, అక్కడ వల వేయబడక మునిపి అక్కడ చేపలే ఉన్నది అని తెలుసుకుని ఈ ఆదరణ నాకు ఉన్నది. అవి ముందుగా నిర్ణయించబడిన జన్మతోనే చేపలై ఉన్నవి. అలాగే ఉజ్జీవాల్లో పట్టుకునే సువార్త వలలు ఉంటున్నవి. నీ వారిని వెరుగుదువు. నేను ఎరిగినంత వరకు నా యొక్క బాధ్యత వాక్యములకు నమ్మకంగా ఉన్నట్టే. ఎవరు ఎవరైనది తీర్మానించువాడు నీవే. తాబేలు జల్లి చేప ఎలాగూ కాలేదో, సువార్త విషయం చెవిటి వాడైన ఒక మనిషి సత్యాన్ని ఎన్నడూ అర్థం చేసుకోలేడని నేను ఎరుగుదును. ఎందుకనగా తండ్రి దీన్ని ముందుగా చూచి ఉండెను. నీవు ఆయనకు వాగ్దానం చేసిన వారందరూ వచ్చేదని నీ వాగ్దానం చేసి ఉంటేవి. పరలోకపు తండ్రి, ఈ చిన్న వర్తమానమును విను ప్రతి ఒక్కరు. ఎందుకొరకైతే ఈ వెలుగు బోధించబడి ఉన్నదో, నా హృదయంలో ఉన్న దాని భావం ఎందుకొరకైతే ఈ వెలుగు బోధించబడి ఉన్నదో, ఎవరి కొరకైతే నీవు చనిపోయావో అటువంటి సాటి సహోదరుని కొరకు. ప్రభువా, కొందరు మంచి మనుషులే, కోరహు గుంపు వలే వారి చేతులలో పరిశుద్ధమైన ధూపం ఉంచుకుని తప్పుడుగా నడిపించబడి చనిపోయారు. ధూపాగ్ని వారి చేతులతో సహా వారు తీసుకుని పోకూడదు. అహరోను కుమారుడైన ఇలియాజరు మాత్రమే దానిని ప్రోగు చేయవలసి ఉండెను. దేవుని సేవకునికి వ్యతిరేకముగా కోరహు తయారు చేసిన స్థాపక సంఘము గుంపు అను అసహ్యమైన కార్య జ్ఞాపకార్థమై ఉన్నట్లు ఆ ఫలకల నుండి వారు బలిపీఠమునకు ఒక ధ్వజమును చేసిరి. అలాంటిది మాకు దురమౌనుగాక ప్రభువా. నిత్యం పరిశుద్ధాత్మములు కైను కాక ప్రభువా, ఈ చిన్న మందిరము కొరకు, ఈ చిన్న పవిత్ర ఆలయము కొరకు నీకు మేము ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. అనేక సంవత్సరాల కిందట, సుమారు 30 సంవత్సరాల క్రితము, నిండుగా బురదతోనూ కలుపు మొక్కలతో ఉన్న ఈ కుంట యొద్ద నేను మొక్కరించి ఈ చిన్న భూమిని, స్థలాన్ని నీకు సమర్పించితే మందిరపు ఆ మూలను దర్శనం పెట్టబడినది. అదో అలాగనే జరిగినది, ఇంకా అక్కడే ఉన్నది. వారు దాన్ని తీసివేయాలనుకోవట్లేదు. ప్రభువా, అది పాతబడిపోతున్నది. దానిపైన ఒకటి పెట్టి దానిని భద్రపరచాలనుకుంటున్నారు వారు. దేవా, ఇక్కడ పుటలలో లెక్కింపబడిన బంగారు సువార్తను దయచేయండి. క్రీస్తు వచ్చే వరకు అది ఈ చిన్న మందిరాన్ని విడవకుండు కాక. ప్రతి ఒక్క సభ్యుడు, క్రీస్తు శరీరంలో ప్రతి ఒక్క సభ్యుడు, ఈ దేశంలో నుండి వచ్చువారైనా, ప్రపంచంలో నుండి వచ్చువారైనా, ప్రతి ఒక్కరూ సువార్త వెలుగును స్వీకరించి అందులో నడుచుకుని తరువాత క్రీస్తును స్వీకరించదురు కాక. నేను చేయకలను వారును చేయదురు. నా మాట విని నన్ను పంపిన వారిని విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము గలవాడు అను ఆయన మాటలు ఎంతో వాస్తవికత చెంది నెరవేరును కాక. నిత్య జీవం వచ్చినప్పుడు వారు పైనుండి జన్మించిన వారు అవుతారు. దేవుని కార్యములు వారి ఎందు ప్రత్యక్షమవుతవి. ఎందుకనగా అది ఆయనలో ఉన్నటువంటి జీవమే, అది మరొకటి చేయదు. కాబట్టి తండ్రి, ఈ సంఘము ఎన్నటి కూడా నిత్యత్వానికి చేరుగాక. ఏదో ఒక ఉద్రేకము మీదనో, ఒక స్థాపక సంఘం మీదనో ఆధారపడక క్రీస్తే వారిలో జీవించి ఆయన వాక్యమును, ఆయన వాగ్దానమును వారి ద్వారా ప్రత్యక్షపరచుకున్నట్లు చేయండి. ఈ రాత్రి ఇక్కడ ఉన్న ఈ చిన్న బిడ్డ మొదలుకుని పెద్ద వృద్ధుని వరకు ఈ అనుభవాన్ని పొందుదురు కాక. ఈ టేపును ఎవరు వింటున్నారో, ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, ప్రతి బాలుడు, బాలిక, అట్టి వారికి అలాగూ కలుగును కాక. మేమనుకున్న దానికంటే ముందున్న ఈ ఘడియ కొరకు నేను వారిని బయటికి పిలిచి హెచ్చరిక చేస్తున్నాననే గ్రహయాన్ని వారు పొందుకుందురు కాక. తల్లి వేషిన బబులోను, దాని కుమార్తెలైన వేష పిల్లలు, వారు వారు కొడుకుంట మేము చూస్తున్నాము. దేవా, గోధుమ పొలంలో గురుగులు మొదట కట్ట కట్ట బడవలనని లేఖనం ద్వారా మేము గ్రహిస్తున్నాము. అవి కట్టెలుగా కట్టబడినవి. వాటికి గాని సంఘానికి గాని సంబంధించినటువంటి దేవ దూషణకరమైన నామములతో అవి పిలుచుకుంటున్నవి. అవి అద్దె ఇల్లు, సంఘాలు కాదు. వాటిలో ఒకదాని కొరికే తండ్రి చనిపోయిన వాడు నీ ఒక్కడవే తండ్రి. అవన్నీ త్వరగా రానున్న అణవుల అగ్ని కొరకు అవన్నీ కట్టలగట్టబడుతున్నవి. ప్రభువా, గోధుమలు నిండుగా బరువెక్కిన గింజలతో నీ వచ్చి ఉన్నావు. అలాగు దయచూపండి ప్రభువా. దేవుడు కోరి ఉన్నవి నేను చేయనట్లయితే అలాంటప్పుడు జీవము నాలో లేదు అని యేసు చెప్పినట్లుగా మేము ఎదిగి వెలుగును ప్రకాశించుదము కాక. అయితే దేవుడే మాట్లాడి ఆయన జీవము చూయించినట్లయితే అప్పుడు అది దాని కొరకే మాట్లాడుతుంది. ప్రభువా, దయచేయండి, ఈ వర్తమానం నీకు అప్పచెప్పుకుంటున్నాను. దానికై నీ కనుదృష్టి దానిపై ఉంచండి. నీవు ముందుగా నిర్ణయించుకున్న నీ బిడ్డలను వేల వేల మంది సువార్త యుద్ధకు తీసుకుని రండి. ఎవరైతే వాక్యమై ఉన్నారో ఆయన నమ్మమైన యేసుక్రీస్తులో నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్.
Salvation on Calvary Street. I'm going to ask the question.
ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ రాత్రిలో ఈ కాన్పిస్తున్న సభికుల్లో, ఈ మంచి పెద్ద సంఘమైన ప్రజలలో, లేక ప్రజలున్న ఈ ఇంటిలో, లేక ఈ ఆరాధన స్థలంలో దేవుడు మరియు బైబుల్ కోరినవన్నీ మీ బ్రతుకుల్లో సరిపోవాలని ఎంతమంది ఈ రాత్రి మీ నిండు హృదయంతో నమ్ముతున్నారు? నీ సొంత బ్రతుకు నీవు చుట్టూ ద్వారా నీవది నమ్ముతున్నావా? నీలో ఆత్మ యొక్క కదలికను బట్టి అది ఉండినట్టుగానే, అది వ్రాయబడి ఉన్నట్టుగానే ప్రతి వాక్యమును నమ్ముటా నీవు? నీవది నమ్ముతున్నావా? దేవుడు నిన్ను దీవించును. ఆయన తన ఆత్మను నీ మీద ఉంచును కాక. టేపు వినుచున్న నా స్నేహితుడా, ఈ రాత్రి ఈ సభకులను నీవు చూడగలగాలని నేను ఆశపడుతున్నాను. ప్రజల్లో 90% వారు చేతులు పైకెత్తారు. వారు బైబిల్ నమ్మి కనిపెట్టారని గుర్తుగా అలా చేశారు. సంఘం చెప్పినది కాదు, బైబిల్ చెప్పినది. అద్దయిలు చెప్పినది కాదు, బైబిల్ చెప్పినది. అందులో నుండి క్రీస్తు యొక్క జీవితము ప్రతిబింబ చేయాలని వారు చూశారు. మీకు తెలుసా, పాతకాలపు దినాలలో బంగారు పని చేసేవారికి కరగబెట్టేవి అవి లేకముందు స్మెల్టర్స్. అతడి బంగారమును స్థుతితో కొట్టేవాడు. మీరది వినియుంటారని అనుకుంటున్నాను. అది ఆ కరగబెట్టే దాని వద్దకు వెళ్లకముందు దానిని వారికి కొడతారు. బంగారము చాలా బరువైన లోహం, అది సీసము కంటే బరువైంది. వాటిని నేను తెలుసుకునే పద్ధతిని నేను చేయకముందు ఎడారిలో మీరు కొద్దిగా ఇసుకుని తీసుకుని అని ఉదండి. మట్టి మొదలైనవి ఎగిరిపోతుంది. రాళ్లు అయితే బంగారం చాలా బరువు కనుక అది రాళ్లు అక్కడే ఉంటుంది. నీవు ఆ బంగారం తీసుకుంటే అది అలాగే నిలిపితే చాలా మట్టి అక్కడ ఉండిపోతుంది. ఈ అగ్ని పర్వతాల కాలాలలో అక్కడ పేరుకుపోయిన బంక తదితరమైనంతా ఉంటుంది. ఇనుము తుప్పు మొదలైన ఇతర లోహాలతో అది కలిసి ఉంటుంది. ఆ కొట్టువాడు ఈ బంగారు ముద్దను తీసుకుని దాన్ని కొడతాడు, త్రిప్పుతాడు, కొడతాడు, త్రిప్పుతాడు. దానికి ఉన్న మష్టంతా పోనట్లుగా అతని కొడతాడు. అందులో ఉన్న మష్టంతా ఎలాగ పోయినదో అతనికి ఎలాగ తెలుసనగా దానిలోనే తన సొంత ప్రతిమను, తన సొంత రూపాన్ని తాను చూసుకోగలుగుతాడు, చూసుకోగలుగుతాడు. దేవుడు ఆ విధముగా సంఘమేళ్ల చేస్తాడు. ఆయన తన సొంత జీవితము, తన సొంత జీవము నీలో ప్రతిబింబ చేసే వరకు నీలో ఉన్న ప్రతి మూఢ భక్తిని, ప్రతి సంఘశాఖను, ప్రతి మానవ కల్పిత మూఢ సిద్ధాంతాన్ని ఆయన కొడతాడు. నా తండ్రి క్రియలు నేను చేయకపోతే నన్ను నమ్మకుడి. చూశారా? అయితే సంఘం యొక్క ఉద్దేశం ఏమై ఉంటుంది? క్రీస్తులోనున్న జీవము నీలో ప్రకాశింపకపోతే ఇక అక్కడ నిలబడవద్దు. సద్గుణము, సహనము, ఆశనిగ్రహం, భక్తి, సహోదర ప్రేమ, నీ యొద్దు నుండి కోరే ఇవన్నీ నీలో లేనట్లయితే నీవు ఏమేమో చేసేవని కాదు, నీవెంతగా కేకలు పెట్టేవని కాదు, ఎన్ని సంఘాలు నీవు చేరేవని కాదు, నీకు ఈకలు గుచ్చుకున్నావని కాదు, అది చేయవద్దు. నిజంగా నిన్ను నీ యొక్క నిండు హృదయంతో సహోదర ప్రేమ నీ హృదయంలోకి వచ్చే వరకు కనిపెట్టు. పిడికిలి పట్టుకుని నీ గడ్డాన్ని ఒక ప్రక్క నుండి తీసివేసిన లెక్క చేయవద్దు. ఆ సద్గుణాలు వచ్చే వరకు ఇంకొక చెంపను త్రిప్పు. వారు నిన్ను గుర్చి ఏమనుకున్నా పర్వలేదు. ఆయన ముఖానికి గుడ్డను కట్టి ఆయన తల మీద వారు కుట్టినప్పుడు నీవు ప్రవక్తవైతే చెప్పో అని అడిగారు. ఆయన ముఖం మీద నుండి అది తెరాలను లాగవేసి అందులో ఒకడు కర్ర పట్టుకుని మాలో నిన్నెవరు కొట్టారో ప్రవచించు, మాకు చెప్పు, అప్పుడు నీవు ప్రవక్త అని నమ్ముతాము. ఆయన తన నోరు తెరవలేదు. ఒక ప్రవక్త లేచి నీవు తెచ్చే ప్రతి తమాషాకు జవాబు చెప్తున్నట్లయితే జ్ఞాపకముంచుకో, అతని ప్రవక్త కాడు. ఈ రోజు వారికి ప్రతి ఒక్కటి ఉన్నది. నీకు ఎప్పుడు పంటి నొప్పి రాబోతున్నదో, కడుపు నొప్పి రాబోతున్నదో అని నేను నీకు చెప్తాడు. అది దేవుని యొక్క స్వభావం కాదు. ప్రవక్తలు గమనించు, యేసును గమనించు. చూడు, పౌలు విషయము, అతడు ఒక గుడ్డివాణ్ణి ముత్తినప్పుడు కంసాలివాడు దేశం నుండి పారిపోయాడు. గుడ్డివాణ్ణి ముత్తుటకు అతడు తన శక్తిని కోల్పోయాడు అని నేను ఊహిస్తున్నాను. మృతుల్లోనూ లేచిన ఆ యేసు అయినప్పటికీ కూడా త్రాగుబోతు రానువాడు ఆయన ముక్కు పైన ఉమ్మవేసి ఆయన గడ్డాన్ని పెరిగి ఆయన తల మీద కుట్టి చిన్న గుడ్డ పేలిక ఆయన చుట్టూ చుట్టి నిన్ను కొట్టిన వారెవరో ప్రవచించమని అడిగాడు. ఆయన నోరు తెరవకుండెను, మాయ వేషగాలైనా ఈ ఒట్టటివ్ చేసే ఈ పనివారిని చూడవద్దు. అయితే జ్ఞాపకముంచుకో, వారు కేవలం మాట్లాడువారి. నకిలీ డాలరు ఒక నిజమైన డాలరు ఒక చోట ఉన్నదని తెలియజేస్తున్నది. ఈ సంస్థాపక సంఘముల సరుకు పెరిగి విస్తరించడం నీవు చూస్తున్నప్పుడు మోసం అతని చేతుల విస్తరించును అని చెప్పనట్లు ఉండును. జ్ఞాపకముంచుకో, ఒక చోట ఒక నిజమైన సంఘమున్నదని, నిజమైన పరిశుద్ధాత్మతో నిండిన సంఘమున్నదని జ్ఞాపకముంచుకో. అది నెచ్చిన ఎక్కుతున్నది. పెద్ద సంస్థాపక సంఘాలను చూడవద్దు. ఎఫెసు సంఘం కాలం కంటే గొప్పగా చెప్పబడిన సంఘం బైబిల్లో ఏది ఉన్నది? ఎఫెసు తీర ప్రాంతం గుండా పౌలు వెళ్లిపోతున్నప్పుడు 12 మంది ఈ సంఘం ఎదుకు వచ్చారు. అవును, వారందరూ మంచివారే, కేకలు పెట్టేవారే, మంచి సమయాన్ని అనుభవించేవారే. అయితే అప్పటి వరకు కూడా వారి పరిశుద్ధాత్మను పొందలేదు. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితరా అని పౌలు అడిగాడు. పరిశుద్ధాత్మ ఉన్నదన్న సంగతే మాకు తెలియదు అని వారు చెప్పారు. అలాగైతే మీరు ఎలాగో బాప్తిసం పొందారు? అక్కడ ఉన్న సంఘానికి అతడు చెప్పినది అది వ్యత్యాసం కలుగు చేయట్లేదా? మన ప్రభువుకు బాప్తిసమిచ్చినటువంటి భూమి మీద మహా గొప్పవాడైన బాప్తిసమిచ్చి యోహాను ద్వారా మేము బాప్తిసాన్ని పొందాం, అది సరిపోదా అని వారు అడిగారు. అతడు చెప్పాడు, లేదండి, మీరు తిరిగి బాప్తిసం పొందవలసి ఉన్నది. ఎందుకనగా దేవుని రాజ్యం దేనియందు ముద్రించబడి ఉన్నది. యోహాను మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చాడు, పాప క్షమాపణ కొరకు కాదు, మరియు రబోతున్న ఆయన ఎందు యేసునందు విశ్వాసముంచవాలని అతడు చెప్పాడు. వారది విని వారు యేసుక్రీస్తున్న బాప్తిసం పొంది ఉన్నారు. అవును, ఖచ్చితంగా వారి వాక్యాన్ని అనుసరించారు. ఈ ఉదయం ప్రతిష్ట అది మీకు తెలుసా? మోషే ఆకాశమందు తాను చూచిన మాదిరి చొప్పున దానిని పోలిన గుడారమును కట్టి ఉన్నాడు. సలమను ఆలయాన్ని కట్టినప్పుడు అతను ఏమి చేశాడు? సొలొమోను ఆలయాన్ని కట్టినప్పుడు లేఖనములు క్రమంలోని ఉంచి మోషే గుడారమును కట్టిన మాదిరిని అతను అనుసరించాడు. ఒక్క దినాలలో దేవుడు ఆయన ఆలయంలోకి వచ్చినప్పుడు, ఈ ఆలయంలోకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నీవు నాకు ఒక శరీరమును సిద్ధపరచితివి, పెంతికొస్తు దినాన పరిశుద్ధాత్మ కృమరించబడిన వర్తమానం మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుని, అప్పుడు పరిశుద్ధాత్మ వరమును మీరు పొందుదురు. ఏ వాగ్దానము మీకును మీ పిల్లలకును దురస్తులందరికని, అనగా మన ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి చెందును. మీరు మీ పరిచారికుని వైద్యుడు అని పిలవాలనుకోట్లయితే, డాక్టర్ సైమన్ పీటర్ సీమోను పేతురు ఒక మందుల పట్టి వ్రాసిచ్చాడు. అది నిత్యమైన పట్టి, అది వ్యాధిగ్రస్తుని స్వస్థపరిచేది. సంఘశాఖల ద్వారా ఈ నకిలీ మందులు చేసేవారు కొందరు ఏదో రీతిగా నింపుడు కొరకు చూడు, నీవు కలుపు చేయకపోయినా దేవ పట్టికి ఎక్కువ విషయం కల్పినా నీ రోగిని నీవు చంపవచ్చునేమో. నీవు నీ రోగికి తగినంత నీవు ఇవ్వనట్లయితే ఉపయోగముండదు. నీ వైద్యుడికి తెలుసు ఆ మందుల నియమ పట్టి ఎలా వ్రాయాలో తెలుసు. మందుల నియమ పట్టి వ్రాయువాడు క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ. ఆయన అది వ్రాశాడు. దానికి ఏది చేర్చవద్దు, అందులో ఉండి ఏది తీసివేయవద్దు. ఔషధం ఎలాగుందగో, ఔషధం ఎలా ఉన్నదో అలాగే తీసుకో. అది అన్ని రోగముల నివారిణి. దేవుని దీవించుడు కాక మీరు ఆయన ప్రేమిస్తున్నారా? ఆమేన్. మనమది ములుగుతూ పడుతుండగా ప్రక్కకు తిరిగి నీ ప్రక్క వారి కరస్పర్శ చేయి. అతడు కూడా నడుస్తున్న యాత్రికుడు. మనమిప్పుడు మన తల వంచి కన్నులు మూసుకుని మన యొక్క చేతులు మన స్వరములు దేవుని వైపు ఎత్తి ఉండగా సంఘ కాపరికి నేను మిమ్మల్ని అప్పజెప్పుచున్నాను. మీరు ఇక్కడ ఉండడం ఎంతో ఆనందం. మనము సంఘశాఖ కాదు, మనకు చట్టము లేదు, ప్రేమ ఉన్నది, మూడు సిద్ధాంతము కాదు, క్రీస్తు ఉన్నాడు, వేరే పుస్తకము లేదు, బైబిల్ మాత్రమే, సభ్యత్వము కాదు. మన సమస్త అవిశ్వాసాన్ని కడిగేది యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకు సహవాసం ఉన్నది. మంచిది, మనమందరం కలిసి దేవుడు మన దీపించుడు కాక తిరిగి వచ్చి మమ్మ దర్శించండి, ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించుచున్నాడు కాబట్టి. మంచిది సహోదరులారా, దేవుడు మిమ్మల్ని దీపించును.